సోదరు బూన్కు మరియు సభ్యులకు, తిరిగి శాన్ బెనార్డియన్ లోకు నేను మరలా వచ్చినా ఇది నిజంగా నాకు ఘనమైన తరుణమే. గడిచిన రోజుల్లో అనేకమైన గంభీరమైన జ్ఞాపకాలకు ఈ స్థలము స్థావరమై ఉన్నది. అది వినుట, ఇది సందర్శించుట, ఇంకా సజీవమైన అనుభూతిని పొందుట. సంవత్సరాల కిందట ఈ విధంగా ప్రభు మనల్ని నడిపించినందుకు అది నిజంగా మీకు సంతోషం కలుగజేస్తుంది కదా. బండ్లు నిలిపిచే స్థలంలో నేను కూర్చుని ఉన్నాను. జరిగినటువంటి ఆ ఒక్కొక్క సంఘటనను నేను గుర్తు చేసుకుంటూ ప్రయత్నించాను. అక్కడ ఫిన్లాండ్ సేవా కార్యక్రమంలో అక్కడ శ్రీమతి ఐజక్సన్ నా యొక్క అనువాదికురాలు. నేను విడిచిపెట్టే ముందు కొంచెం ముందుగా ఆమె కారు ఎదుక వచ్చినది. ఫిన్లాండ్ లోని నీ యొక్క స్వరము అని ఆమె చెప్పినది. శ్రీమతి ఐజక్సన్ ఇక్కడ చుట్టుప్రక్కల ఉంటుందేమో అని నేను ఆశ్చర్యపడుతున్నాను. నాకు తెలియదు, బహుశా ఈ రాత్రి ఆమె ఉండకపోవచ్చునేమో. శ్రీమతి మే ఐజక్సన్ ఆమె ఫిన్లాండ్ నివాసి. నా యొక్క జ్ఞాపకాలకు మరి ఒక ప్రముఖమైన విషయాన్ని తెచ్చుకున్నాను. నేను ఎక్కడైతే భుజించానో అక్కడ దగ్గరగా ఒక చోట భోజనశాలలోనున్న ఒక చిన్న పనికత్తి, దాన్ని వారు ఆల్టర్స్ హోటల్ అని పిలుస్తారు, అది నిజమని అనుకుంటాను. ఆమెతో నేను ప్రార్థించుచుటిని. ఆమె ఒక మంచి స్త్రీ అయితే క్రైస్తవురాలు కాదు. నేను ఆమెను కూటమిలకు ఆహ్వానించాను. ఆమె బిడ్డను పోగొట్టుకున్నది. ఆమె భర్త ఆమె వేరైపోయారనుకుంటాను. ఆమె భర్తతో ఆమె సరిచేసుకోవాలని మేం ప్రార్థించాం, లేక వారిద్దరూ సరికావాలని ప్రార్థించితిమి. కాబట్టి ఆ చిన్న స్త్రీ వచ్చి ఉన్నదేమోనని నేను ఆశ్చర్యపడుతున్నాను. అవును. తర్వాత మరొక సంఘటన, ఒక చిన్న బిడ్డను సుమారు ఒక రోజు ప్రయాణమంత దూరం నుండి తీసుకుని వచ్చారు. అది చచ్చిపోయినది, తల్లి చేతుల్లో పెట్టబడి ఉన్నది, తిరిగి ప్రాణం వచ్చింది. ఆ వ్యక్తి ఇక్కడ ఇప్పుడు ఉన్నాడా? వచ్చి ఉన్నారనుకుంటాను. ఇక్కడ నుండి పైనున్న రాష్ట్రము, ఇక్కడికి పైగా ఆ చిన్న తల్లి తండ్రి రాత్రంతా నడుపుకుంటూ వచ్చారు. చచ్చిన స్థితిలో ఉన్న బిడ్డను పెట్టుకుని తల్లి విచారంగా అక్కడ కూర్చుని ఉన్నది. నేను తలంచాను, ఎంతటి విశ్వాసము! ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఘనపరచును. లోకములో నేను పెద్ద వేషధారణ అవుతాను. ఆ విధముగా ఆ చిన్న బిడ్డను నా చేతుల్లో ఉంచుకుని ప్రార్థన చేశాను. వేడి పుట్టుకుని వచ్చినది, అది కదులుతున్నది, చిన్న కళ్ళు తెరిచినది. దాన్ని తన తల్లికి తిరిగి ఇచ్చాను. వారు ఒకచోట నుండి వచ్చిన వారు, వారు పెంతికూస్తు వారని నేను తలంచట్లేదు. వారు కేవలం సంఘానికి వచ్చి ఇండిరని అనుకున్నాను. చివరికి వారు క్రైస్తవులని కూడా తలంచలేదు, వారిని అడగలేదు. తిరిగి ఆ బిడ్డ జీవం పొందుకునే వరకు నేను ఒప్పెంగిపోయాను. అప్పటి నుండి కూడా సోదరు బోన్ అప్పటి నుండి ఎంతో నీరు నదిలోకి వెళ్లిపోయినది. అయితే ఎవరైతే నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడో అటు ఆ దేవుని మేము సేవిస్తున్నాము. చుట్టూ చూస్తున్నప్పుడు సహోదరుడు లెరాయ్ కాబ్ ఇక్కడ కూర్చుండి ఉండుట చూస్తున్నాను. చాలా కాలమైన తర్వాత ఇదే ప్రప్రదం అతన్ని నేను చూడటం. పాల్, అవునది నిజం, లెరాయ్ మీ యొక్క నాన్న అవును కదా? ఓహో, రష్యాలో ఈ ధీరుడైన యోధుడు, అతడు రాజు యొక్క పని మీద అక్కడ ఉన్నాడు. కనుక మనం ఇక్కడ ఉన్నప్పుడు అతని పరిచయం బట్టి ఉత్తేజపరచబడ్డాడని ఈ యవన సేవకుడు చెప్తుండట నేను వింటున్నందుకు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. అదెంతో గగురుపాటును కలుగు చేయను. అదిప్పుడు నేను నమ్ముతున్నానని దానిని. ప్రజలు నిలబడి ఉన్నారు, ఎక్కువసేపు ఉంచము. గంభీరమైన ఆ స్వస్థత కూటములు మేము జ్ఞాపకముచ్చుకుంటున్నాము. తర్వాత ఇక్కడే ఒక చోట ప్రక్కని ఒక సహోదరుడు లెరాయ్ జెంకిన్స్ పెట్టి ఉన్నాడు. అది వాస్తవం అనుకుంటున్నాను, అందుకై నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభు అతన్ని పరిచయను ఘనంగా ఆశీర్వదించడం నమ్ముతున్నాను. ఈ రాత్రి ఇటువంటి ఆలయంలోకి వచ్చుట నిజముగా గౌరవప్రదమైనదని భావిస్తున్నాను. ఆ యొక్క సభా మందిరాలలో కంటే ఆలయంలో ఉండుట బాగుంటుందని నేను ఎల్లప్పుడూ భావిస్తాను. నాటకశాలకు లేక సభా మందిరాలకు నేను వ్యతిరేకిని కాదు. అయితే ఇది మీకు తెలుసా, అది ఒకవేళ మూఢ నమ్మకము లేదా సత్యముగా అగుపించవచ్చును. సభా మందిరంలోకి నువ్వు వెళ్ళు, అక్కడ పోట్లాటలు, ముష్టి యుద్ధాలు, అలరి ఆటలు ప్రతిదీ జరుగుతుంటవి. ఆ స్థలాల్లో దురాత్మలు తిరుగుతూ ఉంటవి. అది ఒక మూఢనమ్మకంగా అగుపిస్తుంది. అయితే అలాగూ అది కాదు. అయితే నీవు ఆలయానికి వచ్చినప్పుడు నిజంగా ఆత్మ సంబంధమైన సభ అలాగొకపిస్తుంది. అది నీవెంతో స్వతంత్రుడుగా భావిస్తావు. అక్కడొకటి ఉన్నట్లుగా దేవునికి సన్నిధి అక్కడ ఉన్నది. అవునా? అది వ్యత్యాసంగా అగుపించును. భవనమునకు ఎటువంటి పరిణామం కలదో నాకు తెలియదు. అయితే అది ఎక్కడ ప్రజలు కూడుకుందురో అది, అలాగే ప్రజలు ఇతర స్థలాల్లో ఉంటారు. అయితే ఆ దురాత్మలుండు స్థలాలలో బహుశా నేను అలాగూ తలంచుచున్నానేమో. అలాగే ఎలాగైతేనేం, ఈ రాత్రి ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. మిమ్మల్ని ఇక్కడ చాలాసేపు ఉంచము, కారణం ఒక నిలబడే సభికులుగా ఉంచము. రేపు రాత్రి ఇక్కడే మరొక స్థలమునకు మనం వెళ్తాము. అదెక్కడూ కూడా నాకు తెలియదు. అదిక్కడ దగ్గరలోనేనా? ఎక్కడ? ఆరెంజ్ షో ఆడిటోరియం. రేపు రాత్రి కూటములకు అక్కడ. అది ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్స్ వారి వ్యాపార ప్రయాణం మీద నేను మాట్లాడుతున్నాను. అందుకై వారి నిమిత్తం ప్రపంచమంతట్లో నేను మాట్లాడుతరడం నాకు లభ్యమైనది. కనుక అందులో ఒక ప్రియమైన స్నేహితుడు ఇక్కడ ఆహ్వానించాడు. ఈ రాత్రి సభలో ఉన్నందుకు మేము ఆనందిస్తున్నాము. ఇప్పుడు మనము బైబిల్ తెరవక ముందు ఎవరికైనా భౌతిక బలమున్నప్పుడు ఈ విధముగా అది తెరవగలుగుతాడు, అవునా? అయితే వాక్యమును మన కొరకై తెరచుటకు, మన గ్రాహ్యమును తెరచుటకు మరియు లేఖనములను బయలుపరచుటకు పరిశుద్ధాత్మ అది చేయును. నేను బైబిల్ నమ్ముతున్నాను. ఇది దేవుని యొక్క వాక్యమని నేను నమ్ముతున్నాను. భూమియు లేక భూమి మీద ఉన్న ప్రజలు ఒక దినమున ఈ వాక్యమును బట్టి తీర్పు తీర్చబడదని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అది వింతగా కనిపించవచ్చును. ఆలోచనతో అనేకులు వ్యతిరేకిస్తారు. కొద్ది కాలం క్రితమే నేను నా యొక్క నమ్మకమైన స్నేహితుతో మాట్లాడుతున్నాను. అతడు కథోలిక్ వాడు. అతడన్నాడు, కథోలిక్ సంఘము ద్వారా దేవుడి లోకములకు తీర్పు తీర్చును అని. అది అలాగైతే ఏ కథోలిక్ సంఘముతో? గమనిస్తున్నారా? కనుక ఆయన మెథడిస్టుతో దాన్ని తీర్పు తీర్చినట్లయితే, అలాగైతే బాప్టిస్ట్ విషయమేంటి? గమనించారా? ఒక దాని ద్వారా ఆయన తీర్పు తీర్చినట్లయితే మరొకటి నశించిపోతుంది. కనుక ఎంతో గందరగోళం ఉంటుంది. అయితే మన యొక్క నిజమైన వివరణ తెలుసుకుంటానికి దానిలోనికి మనం వెళ్లవలసి ఉంటున్నది. యేసుక్రీస్తు ద్వారా లోకములకు దేవుడు తీర్పు తీర్చునని బైబిల్ తెలుపుతున్నది. ఆయన వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. మరియు హెబ్రీ 13:8 చెప్తుంది, ఆయన నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అది సత్యమని నేను నమ్ముతున్నాను. నేను ఇది నమ్ముతున్నాను. దేవుడు ఆదియందు అనంతుడైన దేవుడై ఉండెను. ఆయన అనంతుడై ఉన్నాడు. మనము పరిమితమైన వారము. ఆయన యొక్క మనస్సు ఎంతో గొప్పది. మరి మనము మన యొక్క పరిమితమైన మనస్సులో ఆయన యొక్క గొప్పతనాన్ని, అపరిమితమైన జ్ఞానాన్ని గ్రహించలేము. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు అది మనకు ఎంతో వింతగా ఒకపించవచ్చును. లేఖనములో ఒక విషయము ఆయన చెప్పినది విన్నప్పుడు అయితే అది జరగవలసి ఉన్నది. ఆయన వాక్యమును ఎన్నడూ గతించిపోవని, ఆయన వాక్యములు ఎన్నడూ గతించిపోవని నేను నమ్ముతున్నాను. అందుచేత ఆయన యొక్క ఘనమైన మనస్సును మన యొక్క స్వల్పమైన పరిమితమైన మనస్సు అనువాదము చేయలేదని దేవుడు ఎరిగినవాడై ఆయన తన సొంత మాటకు ఆయనే అనువాదము చేయను. ఆయనకు ఎవరు అనువాదికుడు అవసరం లేదు. ఆ వాక్యమును దాని ఋతువులో ప్రత్యక్షత చేయటం ద్వారా ఆయన తన సొంత అనువాదమునకు, సొంత వాక్యమునకు అనువాదము చేయను. నేను దాన్ని నమ్ముతున్నాను. దేవుడు ఆయన యొక్క వర్తమానానికి ఆరంభములో ఆ నోహు దినమునకు వాక్యమై ఉండెను. ఆ నోహు ఆ దినమునకు వాక్యమై ఉండెను. ఇప్పుడు ముందుకొచ్చినప్పుడు దాని తర్వాత మోషే వచ్చాడు. మోషే నోహు వాక్యమును తీసుకురకపోయాను. అతడు ఓడును కట్టలేదు. నైల్ నది గుండా లేక వాగ్దాన భూమికి లేక తదితరమైన వాటికి వారిని ఐగుప్తు నుండి దాటవేయలేదు. అతని యొక్క వర్తమానము నోహు దినానికి పనిచేయలేదు. మోషే ద్వారా రుజువుపరచబడిన సత్యమై ఉండి దేవుని వాక్యం యొక్క భాగమై ఉండెను. ఆ విధముగానే మోషే వాక్యమును యేసు కూడా తీసుకోలేదు. కేథలిక్ సంఘం యొక్క మాటను లూథర్ తీసుకుని పని జరిగించలేదు. వెస్లీ లూథర్ వాక్యమును వినియోగించజాలడు. పెంతికోస్తు వారు మెథడిస్ట్ వాక్యమును తీసుకోలేరు, అవునా? సంఘము ఎదుగుతున్నది ప్రతికాలము. ఇక్కడ లేఖనములో అది కేటాయించబడినది. కాబట్టి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమును రుజువు చేసి ప్రత్యక్షపరచి ఆయనకు ఆయనే అది వాగ్దానం చేయబడిన దినాన నెరవేర్చబట్టుకు ఆయన వాక్యములో దానిని చూయించును. దాన్ని యేసు చెప్పియున్నాడు. ఆయన చెప్పాడు, మీరు నన్ను నమ్మనట్లయితే నేను చేయు కార్యములు నమ్ముడి. ఎందుకనగా ఆయన ఎవరైయున్నది అవి సాక్ష్యమిచ్చుచున్నవి. చూశారా? ఎవరైనా లేఖనము ఎరిగినట్లయితే ఆయన ఎంతో వింతగానూ ఎంతో విడ్డూరంగానూ ప్రజలు ఆయన నమ్మకున్నట్లుగాను ఆయన వచ్చాడు. ఎందుచేతనగా ఆయన మానవుడయుండి ఆయన తన్ను తానే దేవుడుగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన దేవుడయుండెను. రూపమున దేవుడు క్రీస్తులో ఉండి తనకు లోకమును సమాధానపరచను. దేవుడు ఆయనతో లేకుంటే ఈ కార్యములు ఎవరూ చేయలేదు అని నికోదేము చెప్పాడని మనకు తెలుసు. దాన్ని సన్నిధి సభ నమ్మెను. అది ఆ వాక్యం మాకు తెలుసు. వారు వాక్యమును ఎరిగినట్లయితే ఎంత బాగుండును? ఆయన చెప్పాడు, మీరు మోషేను ఎరిగి ఉన్నట్లయితే మీరు నన్ను ఎరిగిందరు. ఎందుకనగా మోషే నన్ను గుర్చి వ్రాసి ఉన్నాడు. వారు లేఖనం వైపు తిరిగి చూచినట్లయితే, ఏ విధముగా మెస్సయ్య ఉండునో చూచినట్లయితే, అప్పుడు వారు ప్రత్యక్షత వలన ఎరుగుండేవారు. అది దేవుడు లోకమును క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుంటా చూచియుందరు. మరియు మెస్సయ్యలోని అన్ని వాగ్దానాలు ఆయన చేయవలసినవి చూచియుందరు. యేసు ఆ వాక్యములకు సాక్ష్యయుండెను. ఆ దినానికి ఆ వాక్యము జీవించుటను చూచియుందరు. ఈ దినమున అలాంటి దారిలోని మనము జీవిస్తున్నామని అనుకుంటున్నాను. ఆయన చెప్పినది ఆయన చేయునని రుజువు చేయటం ద్వారా దేవుడు ఆయన వాక్యమునకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇదే రక్షణ దినమని, లోకములో నుండి పాప జీవితంలో నుండి ప్రజలను పిలిచి పరిచర్య జీవితంలోనికి దేవుడు పిలుచుచున్నాడని మనకు తెలుసును. దేవుడు ఆయన ఆత్మను పైనుండి కుర్బరించుట, గంభీరమైన అద్భుతాలు సూచికలు ఈ దినం యొక్క పరిచర్యను వెంబడించుట, ఇది తొలకర వర్షము కడవర వర్షము కలసి దిగుట లేక పడుట, గొప్ప సూచికలు అద్భుతాలు ఉండునని మనకు తెలుసు. వాటిని అనేకమైన సంఘశాఖలు ఇది తృణీకరించుట. నేను వెళ్ళుటకు నేను వెళ్ళినట్లుగా నేను కలిగినటువంటి లేక నాకున్నటువంటి ఈ తెరచిన ద్వారాలను బట్టి నేనెంతో కృతజ్ఞుడను. మరియు మీలాంటి యవ్వనస్తులైనా ఇక్కడ ఉన్న మీ కాపర్ని బట్టి ఆయనకున్న ప్రేరేపణ బట్టి నేను కృతజ్ఞుడను. అదే వారికి కారణమైనది. నేను వృద్ధునైపోతున్నాను కాబట్టి నా యొక్క దినాలు లెక్కించబడుతున్నవని ఎరిగిన వాడినై ఆయన నా తరములో రాకపోతే ఈ యవ్వనస్తుడు ఈ వర్తమానమును తీసుకుని ప్రభు యొక్క రాకడకు దాన్ని విరజిమ్ముదురు. అందులకై నేను ఆయనను చూడ నిరీక్షించుచున్నాను. ఆ గడియకు నన్ను నేను ఆయత్తపరచుకుంటూ కనిపెడుతూ అనుదినము ఆయన కొరకు ఎదురు చూచుచున్నాను. మనం తల్లవంచుకుంటు ద్వారా ఆయన గ్రంథమును చదవకమునుపు గ్రంథకర్తతో మనం మాట్లాడుదాము. పరలోకపు తండ్రి, ఈ రాత్రి మేము సజీవులమై తిరిగి ఈ గొప్ప నగరానికి తిరిగి వచ్చినందుకై మేము నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. ఈ పర్వతాల విశాల దృశ్యాలలో కూర్చొని మంచు ఆ రంగు మొగ్గలు ఒకేసారి వికసించుదా చూస్తున్నప్పుడు నివాసముటానికి ఎంతటి మహత్తరమైన ప్రపంచాన్ని నీవు అనుగ్రహించావో కదా. ఆ మనుష్యుడు ఏ విధముగా చెదిరిపోయి ఈ లోకంలో నడుస్తుండెనో మేము చూస్తున్నప్పుడు తండ్రి, అది మాకై మాకే సిగ్గు కలుగు చేస్తున్నది. ఈ రాత్రి మా యొక్క ప్రయత్నాలు మేము చేయటకు, దేవుడు చేసిన ఘనమైన ఈ కార్యము మనుష్యులు చూడాలనే ప్రయత్నము చేయటకు ముందు గంభీరమైనది ఒకటి ఉన్నదని ఎరుగుటకు మేమిక్కడ ఉన్నాము. నీ యొక్క వాక్యమును తీసి చదువుచుండగా ఈ రాత్రి తండ్రి మేమది సుచితము కాక మేము చదువుగలము, కాని ప్రత్యక్షత ద్వారా దాన్ని పరిశుద్ధాత్మ మాకు బయలుపరచును కాక. యేసు నామమున మేము అది అడుగుచున్నాము, ఆమేన్. బహుశా వివరణలు తీసుకుంటానికి ఇష్టపడు మీరు, దైవ సేకునితో లేఖనము చదవాలని ఆశించు మీరు, సహజంగా దాన్ని వారు చదువుతారు. అది అలాగ జరుగుతుంది. సంవత్సరాల క్రితం నా లేఖనాలు తదితరమైనవి నేను వ్రాసుకోను. అయితే అప్పటి నుండి నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాను. అవునా, నేను 25 ఈ మధ్యనే దాటాను, 25 సంవత్సరాల కిందట దాటాను. కనుక అది దాన్ని కొంచెం చెడు చేస్తుంది. అయితే ఆయన వాక్యములో చేయనదేదో నేను ఎరిగినంత వరకు ప్రతిదాన్ని పట్టుకుంటానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన నన్ను పిలిచే వరకు చేస్తాను. ఇప్పుడు పరిశుద్ధ యెహోవాను 14వ అధ్యాయం త్రిపుదాము. ప్రభుచితమైతే ఈ సమయ సందర్భము తీటి కొరకు ఈ రాత్రి మనము చదువుటకు కోరుకున్న లేఖనము ఎంతో పరిచయమున్న లేఖనము అవుతుంది. దాదాపుగా అందులేనిది చాలాసార్లు భూస్థాపన సమయంలో ఇది వినియోగించుగా కనబడుతుంది. భూస్థాపన కార్యక్రమంలో నేను బోధించడానికి ఇష్టపడుదునని ఏదైనా సమయం ఉన్నట్టయితే అది ఈ లోకంలో అవుతుంది. అది చనిపోయి తిరిగి జన్మించని. పరిశుద్ధ యోహాను 14:1-7 వరకు నేను ఇక్కడ గుర్తు పెట్టుకున్నాననుకుంటున్నాను. మీ హృదయమును కలవరపనీయకుడి, దేవుని యందు విశ్వాసముచుచున్నారు, నా యందును విశ్వాసముచ్చుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచనీయడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుటకు మిమ్మును తీసుకుని పోవదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాని తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగింటే నా తండ్రిని ఎరిగియుదురు. ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన్ను చూచియున్నారని చెప్పెను. చదివిన ఆయన వాక్యానికి ప్రభు ఆయన ఆశీర్వాదము తొడిచేయుడికాక మన ముందుకు సాగిపోకలది. సంఘానికి చిన్న పాఠమును మనం మాట్లాడుచుండగా అది మరలా వివరణ చేద్దాము. గత సాయంత్రం ఎక్కడైతే ఇప్పుడు నా ఇల్లు ఉన్నదో అక్కడ అరిజోనా యూమాలో నేనుంటిని. క్రితం ఇక్కడ ఇండియానాలోని జెఫర్సన్విల్లో నేను నివసిస్తున్నప్పుడు కొద్ది సంవత్సరాల క్రితం ఒక దర్శనం వల్ల నేను అక్కడకు పంపబడితిని. నేను అరిజోనాలోనే ఉంటున్నాను. అక్కడ మేమిప్పుడు నివాసం ఉంటున్నాము. అక్కడ నాకు ఎలాంటి ఆలయం లేదు. సహోదరు గ్రీన్ ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరుల్లో ఒకరు సహోదరు గ్రీన్ ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడున్న దేవుని సభలలో ఒక దేవుని సభను ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. వాటిని కలిపారు. అవన్నీ సహోదరు బ్రూక్ తోను సహోదరు గిల్మోర్ ఈ సంఘాన్ని అలాగే వదిలిపెట్టి వెళ్లారని అనుకుంటాను. మన సహవాసి అయిన టెక్సాస్ కు సంబంధించిన సహోదరుడు టెరీ గ్రీన్ కదలి వెళ్లిపోయి ఆ స్థలాన్ని తీసుకున్నాడు. మూసివేయబడిన ఈ ఆలయం సహోదరు గ్రీన్ తిరిగి తెరిచాడని ఎరుగటకు మనము సంతోషిస్తున్నాము. గత రాత్రి యూమాలోని క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ వారి మధ్య ఎత్తబడుట అను పాఠమును గుర్చి నేను మాట్లాడితిని. ఒక విందు సమయాన మాట్లాడుట యొక్క విడ్డూరమైన అంశం కావచ్చును. అయితే చాలా మంది అందులో క్రైస్తవులే. ఇలాంటి సేవా కార్యక్రమంలో లేక ఆలయంలో అది ఆ విధంగా ఉంటున్నది. ఇప్పుడు నేను అడిగితే ఇలాగూ, మీరు ఎంతమంది క్రైస్తవులున్నారు? బహుశా ప్రతి చేయి ఎత్తబడుతుందేమో. మీరు క్రైస్తవులు కనుక మనం క్రైస్తవులమైతే మనము ఆదరంగా గుర్తింపు పొందవలసిన వారమై ఉండవలసినదని తలస్తున్నాను. దాన్ని మనము ఊహించిన అవసరం లేదు. మన గమ్యం ఏమై ఉండునో అది మనము అందుకై నిలబడదాం. దాని మీద నేను ఈ రాత్రి మాట్లాడాలనుకుంటున్నాను. అంశము ఈ విధంగా ఉండబోతున్నది. జరుగునయ్యున్న సంగతులు ఎత్తబడుట కొన్ని పోబట్టిన గుర్చి గతించిన రాత్రి మాట్లాడతని. కాబట్టి ఈ రాత్రి ఈ అంశంపైన గత రాత్రి వర్తమానమునకు ఇది నేను ముడిపెట్టినట్లుగా ఈ అంశంపై నేను మాట్లాడుతాను. ఒక ఎత్తబడుట జరగబోచున్నది. అది మనకు తెలుసును. అది భవిష్యత్తు జరగనయ్యుంటున్నది. ఇక్కడ యేసు మనకై స్థలము సిద్ధపరచుటకు ఆయన ముందుగా వెళ్ళుచున్న సంగతిని గుర్చి యేసు మాట్లాడుచునేను. మీ హృదయము కలవరపడని యకుడి. ఆయన యూదులతో మాట్లాడుచునేను. మీరు దేవుని ఎందు విశ్వాసముచ్చి ఉన్నారు, నాయందును విశ్వాసముచ్చుడి. మీరు దేవుని ఎందు విశ్వాసముంచిన రీతిగాని నాయందు విశ్వాసముచ్చుడి. ఎందుకనగా నేను దేవుని కుమారుడై ఉన్నాను. చూశారా? మరియు దేవుడు, మరొక మాటల్లో నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. తండ్రి నాయందు నివాసం ఉంటున్నాడు. నేను ఏమి చేయుచునుట మీరు చూచుచున్నారో అవి నేను కాదు, అది నాయందు నివసించు తండ్రియే. ఆయనే కార్యములు చేయుచున్నాడు. లోకమును తనతో సమాధానపరచుకుంటూ దేవుడు క్రీస్తులో ఉన్నాడు. తరతరాలుగా బోధించబడిన ఆ యూదులకు పరసంబంధమైన ఘనమైన దేవుడు ఒకరున్నారని నమ్ముటకు ఆ యూదులకు అది ఎంతో సులభమైన విషయం. అయితే నేను తలస్తున్నాను, దేవుడు దిగి వచ్చి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనకు తాను బయలుపరుచుకున్నాడు. మాంసయుక్తమైన శరీరములో దేవుడు నివాసం ఉండెను. అది అర్థం చేసుకుంటానికి అది కొద్దిగా ఎక్కువ అయ్యను. అయితే ఆయనే చెప్పాడు, దేవుని ఎందు మీరు నమ్మకముచ్చున్నారు, నా ఎందుని విశ్వాసముచ్చుడి. ఏలియనగా నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనెను. ఇక్కడ భూమి మీద యేసు జీవితము ముగింపు కానయుండెను. బైబిల్ గ్రంథంలోని వివరణలు ఆయనకు ఆయనే వివరించినట్లుగా ఘనమైన అద్భుతాలు సూచికల ద్వారా శరీరంలో బయలుపరచుకునిన యెహోవా ఆయనే అని ప్రజలకు ఆయన రుజువు చేసి చూపించను. ప్రత్యక్షమైన దేవుడు ఆయనే అని ఆయన రుజువు చేశాను. ఇప్పుడు ఆయన చెప్పాడు, నా యొక్క జీవితం ముగింపు మీరు చూచినప్పుడు అది ఒక ఉద్దేశం కొరకు ముగింపు అవుతున్నది. నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కనుక ఈ యొక్క జీవితం మరణముతో అంతము కాదని యేసు ఆయన శిష్యులకు తెలుపుచున్నాడు. సమాధి సంబంధమైన పాఠమని చెప్పబడుతుంది. జ్ఞాపించుకోండి, మరణము మన ముందు పెట్టబడి ఉన్నది. బహుశా ఈ భవనంలో కొందరు భౌతికంగా ఆయుష్ కలవారై బయటికి వెళ్తారో లేదో మనకు తెలియదు. అదెంత అనిశ్చయమో చూడుడి. ఎప్పటి నుండి 5 నిమిషాల్లో యవనస్తులుగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఈ భవనంలో ఉన్న యవనులు ఇప్పటి నుండి 5 నిమిషాల్లో పీనుగైపోతారు. అది నిజం. ఇంకా ఇప్పటి నుండి 5 నిమిషాల్లో మనలో ప్రతి ఒక్కరూ మహిమలో ఉండగలరు. మనకు తెలియదు, అది దేవుని హస్తాల్లో ఉన్నది. యేసు చెప్పాడు, కాలం ఎప్పుడవుతుందో ఆయనకు తెలియదని, అది తండ్రి హస్తాల్లో మాత్రమే ఉన్నదని ఆయన చెప్పాడు. అయితే ఆయన వారికి చెప్పుచుండెను, మరణం తర్వాత ప్రాణమున్నది. ఎందుకనగా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనగా వాని స్వీకరించుటకు అది అక్కడ ఉన్నదని, ఈ బ్రతుకు అయిపోయిన తర్వాత అక్కడ బ్రతుకున్నదని ఆయన వారితో చెప్పుచుండెను. ఈ బ్రతుకైన తర్వాత మనం వెళ్ళు ఒక బ్రతుకున్నదని అది ఎరగటం మనందరికీ ఎటువంటి ఆదరణ మనకు కలుగుచున్నది. నువ్వు పెద్దవాడైపోవుకున్నది అది నీకెంతో వాస్తవికత అవుతున్నది. నీ బ్రతుకు దినాల ముగింపవుట నీవు చుచ్చుకొలది, అది ఆరంభమవుతున్నది. ఆ గంభీరమైన సంఘటన కొరకు ముగింపు మూట కట్టుకుంటున్నావు. ఇదే జీవితము మరో ప్రపంచములో మరో స్థలములో కొనసాగుట. నీ యొక్క జన్మ ఇక్కడ ముందుగా ప్రణాళిక చేయబడినది, అది నీవు నమ్ముతావని నేను అనుకుంటున్నాను. మన యొక్క జన్మ ముందుగానే ప్రణాళిక చేయబడిందని మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అది మీకు తెలుసా? ఒక ఊహగానో ఒక కల్పిత కథగానో మీ యొక్క ఉనికి ఏనాడు ఏర్పాటు చేయబడలేదని మీకు తెలుసా? లోకమునకు పునాది వేయకమునుపే నీవు ఇక్కడ ఉందని ప్రతిదీ దేవుని ద్వారా ముందుగా ప్రణాళిక చేయబడెను. అనంతులకు దేవుడు అది ఎరిగి ఉన్నాడు. ఆయన అనంతుడై ఉన్నటి కొరకై భూమి మీదున్న ప్రతి ఒక్క ఈగ దాని కన్ను ఎన్నిసార్లు కొట్టుకునో ఆయన ఎరుగుండవలసి ఉన్నది. అది అనంతము. తుషరా, మీరు మన యొక్క చిన్న మనస్సును అనంతము లేక అపరిమితము అను అర్థమును కొలవలేము, గ్రహించలేము. అనంతరకు దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఏది లెక్కలోనికి రాదు. మనము దేవుని వాక్యం ఎరిగినట్లయితే మనం ఎక్కడున్నామో మనం ఎరుగుతాము. మనము జీవిస్తున్న కాలమును మనం ఎరుగుతాము. మన ముందు ఏమున్నదో మనం ఎరుగుతాము. మనమేమి దాటి ఉన్నామో చూచేదము. దేవుని యొక్క పుస్తకము, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ప్రకటన పుస్తకం వరకున్నవి కాలకాలముల్లోని ఆయన కార్యములు, తర్వాత రానయున్న వాటిని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన యొక్క వాగ్దానాన్ని సత్యమే. ఏ యొక్క వాక్యమైనను నిర్ధారణ చేయబడకుండా దేనిని దేవుడు మాట్లాడలేడు. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట జరిగి తీరుతుంది. కొందరు అక్కడ పైన ఆదికాండమును మిశ్రితం చేస్తారు. అతడంటాడు, దేవుడు ఆయనకు ఆయనే తిరిగి చెప్పుచున్నాడు అని. లేదు, నీవు అపార్థం చేసుకుంటున్నావు. చూశారా, ఆదియందు దేవుడు కలుగునుగాక 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 అని ఆయన చెప్పాడు. ప్రపంచము కేవలము గాఢాంధకారములో ఉండి ఉన్నది, గందరగోళ స్థితిలో ఉన్నది. వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు కూడా వెలుగు కాంతిలోకి రాకముందు బహుశా అక్కడ వందల వందల సంవత్సరాలు కావచ్చును. అయితే ఆయన పలుకగా అది జరిగినది. అది ఆ విధముగా ఉండవలసి ఉన్నది. చూశారా, ఆయన వాక్యమును పలికెను. అప్పుడు విత్తనాలు నీటి అడుగు భాగాన ఉన్నవి. ఆయన భూమిని ఎండిపోనిచ్చినప్పుడు అప్పుడు విత్తనాలు పైకి వచ్చినవి. ఆయన ఏమి చెప్పినాడో తప్పక జరగవలసి ఉండెను. ప్రవక్తల ద్వారా అని ఆయన చెప్పాడు. గత సాయంత్రం దానికి నేను వివరణ ఇచ్చాను. ఇలాగు మనం యెషయాను తీసుకుందాము. కన్యే గర్భవతి అని ఆయన చెప్పాడు. కన్యక గర్భవతి ఎగునని ఆ మాటను మానవునిలో అలాంటి తలంపు ఉండునని ఎవరూ తలంచియుందురు? ఒక ప్రవక్త దేవుని ప్రతిబింబము. తన యొక్క స్వంత మాటలు తాను మాట్లాడలేని వానిగా అతడు నిర్మించబడ్డాడు. అతడు మాట్లాడవలసినది దేవుని యొక్క మాటలై ఉండవలసి ఉన్నది. అతడు కేవలము ప్రతిబింబము. అతడు దేవుని నోటి బూర. కనుక ఆయన చెప్పాడు కన్యక గర్భవతి అవును అని. బహుశా అతడు దానిని అర్థం చేసుకునకపోవచ్చును. ఎందుకనగా తాను సంకల్పించడం తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఆయన ఏదియూ చేయడు. అది ఆయన వాగ్దానం చేశాడు. తరువాత అతడు దాన్ని చెప్పినప్పుడు అది జరగక ముందు అది 800 సంవత్సరాలు. అయితే అది జరగవలసి ఉండెను. కడవరిగా ఆ యొక్క వాక్యములు కన్య గర్భములో లంగరవేసుకున్నవి. ఆమె గర్భము ధరించినది, ఇమ్మానుయేలును కన్నది. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయనకు ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, సమాధానకర్త, నిత్యురగు తండ్రి అని పేరు పెట్టబడెను. అది ఆ విధముగానే ఉండెను. ఎందుకనగా దేవుడు ఆయన యొక్క ప్రవక్తల నోట మాటలాడెను. దేవుని యొక్క మాటలన్నీ నెరవేర్చబడవలసి ఉన్నవి. అకర్ణముచేత యేసు ఒక స్థలము సిద్ధపరచుటకు ఆయనకై ఒక ప్రజలను స్వీకరించుటకు వెళ్లవలనని మనకు తెలియను. ఆ ప్రజల వలనగా ఈ రాత్రులు ఆ ప్రజల యొక్క భాగం మనమై ఉన్నామని నేను నిరీక్షిస్తున్నాను. నా స్నేహితుడా, అది అలాగ కానట్లయితే దేవుడు ఒక మార్గమును సిద్ధపరచున్నాడు. ఒక స్థితిని నీవు కోరినట్లయితే అందులో నీవు కలపబడతావు. నీవు స్వతంత్రుడు. నీవు కోరినట్లుగా నీవు నడవచ్చును. అయితే గమనించు, రాబోచున్న ఈ లోకములో ఒక రాబోచున్న లోకమున్నది. నీవు ఇక్కడ ఎలాగూ పుట్టియున్నావో నీవు సిద్ధము చేయబడ్డావని చెప్పాను. ఇక్కడ నీవుంటావని దేవునికి తెలుసును. ఇప్పుడు మీకు తెలుసా, చివరికి మీ తల్లిదండ్రులు చేసిన కార్యాలు తరతరములు ఉండవని ప్రజలు అనుకుంటారు. అయితే ఉంటవి. అక్కడ హెబ్రీ పుస్తకంలో అనుకుంటాను బహుశా 7వ అధ్యాయంలో అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, వ్రాస్తున్నాడు అబ్రహాముతో జరిగినటువంటి ఆ గొప్ప సంఘటన గురించి వ్రాస్తున్నాడు. అక్కడ రాజును సంహరించి అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు మెల్కీసెదెకు చెల్లించిన దశమాంశమును గురించి అతడు మాట్లాడుతా. అతడు చెప్తున్నాడు రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచు మెల్కీసెదెకును అతడు కలిసినప్పుడు లేవి అబ్రహాము గర్భములో ఉండెను. అతడు అతని తాత ముత్తాతయగు అబ్రహాము గర్భములో ఉండి లేవి దశభాగములు చెల్లించెను. అతడు అప్పుడది లెక్కించెను. ఆయన వారి పాపములు వారి పిల్లలపై తరతరములు వారిపైకి తెచ్చును. అది ఆయన వాక్యము గైకును వారికి కాదు. చూశారా, మీరందరూ దేవుని వల్ల ముందుగా ప్రణాళిక చేయబడినవారు. దేవుని యొద్ద నుండి ఏది తటాలలో సంభవించదు. దాన్ని గురించి అంత ఆయనకు తెలుసు. అదంతా ముందు నిర్ణయము. తద్వారా నీవు ఈ రాత్రి ఇక్కడ ఉండడానికి అనేక తరముల వెనుక నిర్ణయించబడినది. అది నీకు తెలుసా? ఒకసారి అలా నీవు ఆలోచన చేయి. నేనిది తిరిగి పునరుచ్చరణ చేస్తాను. నీవు ఒక సమయమందు నీ యొక్క తండ్రిలో నీ తండ్రి యొక్క జన్యువులో ఉన్నావు. ఆ సమయంలో నీవు అతనికి తెలియదు. ఆ సమయంలో నీకు అతడు తెలియదు. అయితే చూడు, పరిశుద్ధమైన వివాహ బంధము ద్వారా తల్లి యొక్క గర్భాశయములో నివాస స్థానములో నువ్వు పెట్టబడితేవి. ఆ తర్వాత నీ ఒక వ్యక్తిగా మార్చబడి నీ తండ్రి పోలికగా తెలియపరచబడితేవి. అప్పుడు బంధం ఏర్పడినది. దేవుని యొక్క ఒక కుమారుడు ఒక కుమార్తె నీ వౌటుకు గల ఒకే ఒక మార్గము, నీవు నిత్య జీవమును కలిగినట్టు చేతనే. నిత్య జీవము నుండి వచ్చిన ఒకటే ఒకటి, అది దేవుని యొక్క జీవము. ఆ నిత్య జీవం నుండి వచ్చిన ఒకటే ఒకరు, అది దేవుడు. దేవుని కుమారుడు ఒకరికై ఆయనలో నీవు నిత్యం ఉండవలసి ఉన్నది. చివరికి ఎటువంటి పరమాణువు అక్కడ లేకమునిపోయి నీ జీవం యొక్క జన్యువు ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధ జీవము దేవునిలో తండ్రిలో ఉండెను. చూశారా, ఒక దేవుని కుమారుడుగా దేవునిలో ఉన్న జీవము యొక్క జన్యువు ప్రత్యక్షత కాక నువ్వు మరొకటి కాదు. ఆయన వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడు ఈ కాలంలో వెలుగు తెరబట్టుకై నీవు తెలియపరచబడతావి. నీలో ఉన్న దేవుని యొక్క జీవమును నీవు తెలియపరచుచున్నావు. ఎందుకనగా నీవు దేవుని యొక్క కుమారుడువు కుమార్తెవై ఉన్నావు. కాబట్టి నా భావం నీకు అర్థమైందా? తుషారా, ఇప్పుడు తయారు చేయబడ్డావు. ఈ రాత్రి ఈ ఆలయంలో కూర్చుని ఉన్నావు. కారణమిదనగా ఈ దేశానికి ఈ యొక్క ప్రజలకు అట్టి నీవెక్కడ సహవాసము చేస్తున్నావో అట్టి ఇరుగు పొరుగు వారికి దేవుని తెలియపరచు విధి నీకున్నది. నీవెక్కడున్నప్పటికీ నీవు ఇక్కడ ఉంటావని దేవునికి తెలుస్తును. ఎందుకనగా నీవు ఆయన యొక్క జన్యువులలో లేక ఆయన గుణగణములలో ఒకరవు. నీవు ఉండవలసి ఉన్నది. నీవు అలాగైతే నీవు నిత్య జీవాన్ని కలిగినట్లయితే అలాగైతే అది ఎల్లప్పుడూ నిత్య జీవమే అవుతుంది. జగత్పునాది వేయబడక మునిపే లోకము కలుగక ముందే నీవు ఇక్కడ ఉందని దేవునికి తెలియను. వాక్యము లేక నీరు వాక్యం యొక్క ఉదక స్నానము నీపైన పడగనే అదొక ఉనికి అయి తెలియపరచబడెను. ఇప్పుడు భూసంబంధమైన నీ తండ్రితో నీకు ఎలాగూ సంబంధము కలిగిందువో నీ తండ్రితో దేవునితో సంబంధము కలిగి ఉన్నావు ఇప్పుడు. అవునా? మీరు రాజు యొక్క పౌరులు. పౌరులు కాదు, జీవం గల దేవుని యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఆ నిత్య జీవం మీలో ఉండినట్లయితే తరువాత అది అలాగైతే బయలుపరచబడిన దేవుని యొక్క సంపూర్ణత యేసు శరీరీతిగా దైవత్వము ఆయనలో వసించెను. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు శరీరీతిగా బయలుపరచబడినప్పుడు అప్పుడు ఇక్కడ ఆయనతో నీవున్నావు. ఎందుకనగా ఆయన వాక్యమై ఉండెను. ఆది ఎందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడు ఉండెను. వాక్యము శరీరధారై మన మధ్య నివసించెను. వాక్యము శరీరధారి ఆయను. కాబట్టి నీవు ఆయన భూమిపై ఉన్నప్పుడు ఆయనతో నడిచావు. ఆయనతో నీవున్నప్పుడు ఆయనలో నీవున్నప్పుడు ఆయనతో నీవు బాధపడ్డావు మరియు ఆయనతో నీవు చనిపోయావు. నీవు ఆయనతో పాతిపెట్టబడ్డావు. ఇప్పుడు నీవు ఆయనతో కూడా లేచి దేవుని గుణ విశేషులుగా బయలుపరచబడి పరలోక స్థలంలో కూర్చుని పెట్టబడతావి. ఎప్పుడు లేచావు? ఎప్పుడు లేచావు? నూతన జీవునికై పునరుద్ధానం పొంది క్రీస్తు యేసుతో కూడా పరలోక స్థలంలో కూర్చున్నావు. ఓ సంఘమా, అది ఎంతో అమూల్యమైనది. ఈ దినాల్లో అది మనకు అమితమైనది. యేసుక్రీస్తులో స్థానములో మనం ఉండుట చూడగా అది మనకు అమితమైనది. దేవుని యొక్క ఆ గుణ విశేషులు మనమైతే మన మూఢ నమ్మకాల ద్వారా జీవించలేము. మనము సంఘ శాఖల నమ్మకాల ద్వారా జీవించము. వాక్యము ద్వారా మనం జీవిస్తాము. ఎందుకనగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొక్క భాగమై ఉన్నది. ఇలాగూ భార్య ఆమె భర్త యొక్క భాగమై ఉన్నట్లుగా కాబట్టి మనము ఆ వాక్యం యొక్క పెళ్లి కుమార్తెమై ఉండవలసి ఉంటుంది. వాక్యం యొక్క పెళ్లి కుమార్తెనగా ఏంటి? ఈ కాలం యొక్క ప్రత్యక్షత పెళ్లి కుమార్తె మూడు నమ్మకము కాదు లేక ఒక సంఘశాఖ కాదు. అయితే దేవుని యొక్క ఒక సజీవమైన దైవ వాక్కు, జీవము గల దేవుని గుణ విశేషము. మనము జీవించుచున్న ఈ ఘడియలో బహిర్గతమగు పెళ్లి కుమార్తె యొక్క రూపకల్పన లోకమునకు చూయించబడు దేవుని యొక్క గుణ విశేషములు. మనము తెలియపరచబడే గుణగణములు మార్టిన్ లూథర్ చూయించలేకపోయాడు. ఎందుకంటే పునరుద్ధానం యొక్క ప్రారంభము అది. ఏ విధముగా గోధుమ గింజ భూమిలో పడినట్లుగా మరలా దీన్ని నిర్వచిద్దాము. జర్మనీ దేశస్థుడు నన్ను ఎగతాళి చేస్తూ తయారు చేసిన ఆ పుస్తకమును బహుశా మీరు చదివి ఉంటారు. అతడు చెప్పాడు, మూఢులలో అందరికంటే నేను మూఢునని చెప్పాడు. దేవుడు అనబడు ప్రతి ఒక్క దానికి అతడు ఖచ్చితంగా వ్యతిరేకి. చివరికి దేవుని అతడు హేళన చేశాడు. అతడన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగిన ఒక దేవుడు. అతడన్నాడు, ఆయన ప్రజలను బయటకు తీసి ఆయన పొట్టకు ఆయన చేతులు అడ్డం పెట్టాడు. మరి చీకటి యుగములంతట్లో కూడా ఆ ప్రజలందరూ చావటానికి, బాధపడటానికి, ఆ చిన్నపిల్లల సింహముల ద్వారా తినివేయబట్టానికి అంగీకరించాడు అని చెప్పాడు. మీరు చూశారా, ప్రణాళికంతా, సంఘమంతా దైవికత ప్రత్యక్షతపైనే కట్టబడి ఉన్నది. యేసు పరిశుద్ధ మత్తయి 16వ అధ్యాయంలో చెప్పాడు, రక్త మాంసములు నీకిది బయలుపరచలేదు కాని పరలోకమున్న నా తండ్రి ఇది నీకు బయలుపరచను. ఏంటది ఆయన ఎవరై ఉన్నది ఆ ప్రత్యక్షత? ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దానిదిట నిలవనేరవు. చూశారా, ఈ గడియలోని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఇంకొక గడియలోని ఆయన ఏమయ్యున్నాడో అది కాదు. ఆయన ఇప్పుడు ఏమయ్యున్నాడో బైబిల్ తెలియచేయుచున్నది. అది బైబిల్లో ఎదుగుతున్నది, సంపూర్ణ రూపమునకు ఎదుగుతున్నది. కనుక గోధుమ గింజ క్రీస్తు యొక్క గోధుమ గింజ భూమిలో పడవలసి ఉన్నది. ఆ విధముగానే పెళ్లి కుమార్తె భూమిలో పడవలసి ఉన్నది. చీకటి కాలంలో గుండా ఆ విధముగా జరగవలసి ఉన్నది. భూమి లోపలికి వెళ్లిపోయిన ఏ విత్తమైనను తప్పక చావలసి ఉంటుంది. లేకపోతే దానికది ఉత్పత్తి చేయలేదు, దానికది ప్రత్యుత్పత్తి కాలేదు. పెంతికోసు దినమున పరిశుద్ధాత్మ పంపుట వలన ఆయన ఏర్పాటు చేసిన ఆ ఘనమైన సంఘము అత సాక్షుల కాలంలో బాధ పొంది మట్టిలోకి వెళ్లవలసి ఉన్నది. లూథర్ కాలంలో తిరిగి మొలకెత్తి ఈ ఆఖరి దినాన యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణము కలిగిన పెళ్లి కుమార్తెగా బయటకు వచ్చుటకై చీకటి యుగంలో భూమిలోకి వెళ్లవలసి ఉండెను. తుషరా, ఇక వేరే దారి లేదు. అందుచేత పెళ్లి కుమార్తె ఎత్తబడిలో వచ్చును. అదంతా దేవుని ముందు ప్రణాళికయ్యున్నది, అంతా బయలుపరచబడినది. ఆరంభం నుండి కూడా ప్రతి మనిషిని, ప్రతి స్థలమును, ఎవరుంటారో అదంతా ఆయన ఎరిగి ఉన్నాడు. అదంతా ముందు ఏర్పాటు. అది ఇక్కడ ఉండునని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ విధముగా దానిని చేశాడు. మనము అక్కడికి వెళ్లినప్పుడు మన కొరకు స్థలం సిద్ధపరచుటకు ఆయన వెళ్లి ఉన్నాడు. మనం అక్కడికి వెళ్లినప్పుడు చివరికి రాత్రి ఎలాగూ సిద్ధపరచబడి ఉన్నదో, ఈ గంట ఏ విధముగా సిద్ధపరచబడి ఉన్నదో, ఆ విధముగా అదంతా సిద్ధపరచబడి ఉన్నది. అవును, ఆయన గంభీరమైన భవిష్యత్ జ్ఞానము. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ ఆయన చెప్పాను. ఆయన సర్వవ్యాపి, ఎందుకనగా ఆయన సర్వజ్ఞయున్నాడు. సర్వజ్ఞుడు ఎందుకనగా ఆయన సర్వవ్యాపి. కాబట్టి ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన భూమి పైన గాలి వలె ఉండెను. ఎందుకనగా ఆయన ఒక ఉనికియున్నాడు. ఆయన ఒక మాయ కాదు. ఆయన యొక్క ఉనికి ఆయన నివాసముంటాడు. ఆయన చివరికి ఒక కుటుంబంలో నివాసముండును. ఆయన పరలోకము అని పిలువబడు స్థలంలో నివాసముండును. కాబట్టి ఆయన సర్వవ్యాపి ఉండి ఆయన సర్వజ్ఞతను బట్టి అన్ని ఎరిగిన దాన్ని బట్టి అలాంటప్పుడు ఆయన సర్వవ్యాపి ఉన్నాడు. ఎందుకనగా ఆయన అన్ని ఎరిగినవాడు. నీవు జన్మించి ఈ లోకములకు వచ్చిన తర్వాత నీ జనము నుండి నీవు ఎదుగుతావు. నీ జననము నుండి నీవు ఎదుగుతావు. ఆ భూమి పైన ఇక్కడ నీ ఉంటావని దేవునికి తెలుస్తును. నీవు బాల్యము నుండి వృద్ధాప్యమునకు ఎదిగావు. విషయాలు నీకు ఎంతో వింతగా కాన్పిస్తవి. యవనస్తురాలిగా, యవనుగా, బిడ్డగా ఇప్పుడు ఎంతో వాస్తవికత అగుపిస్తవి. నీవు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నీవు అర్థం చేసుకోలేదు. ఇప్పుడైతే నీవు పెద్దవాడమైన తర్వాత ప్రతిదీ కూడా ఖచ్చితమైన స్థానమందున్నదని నీవు అర్థం చేసుకున్నావు. అది ఒకటి నిజమని నీకు అర్థమవుతుంది. ఆ విధముగానే నీ ఆత్మ సంబంధముగా ఉండును. నీవు చిన్నపిల్లవాణిగా ఉండినప్పుడు నీకు అర్థం కాని పనులు నీవు చేశావు. బలిపీఠం వద్దకు వచ్చావు. నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించావు. అటువంటి విడ్డూరమైన వాటిని నీవు చేశావు. నీవది ఎందుకు చేశావో నీవు ఆశ్చర్యపడతావు. అయితే కొంతకాలమైన తర్వాత, నువ్వు పెద్దవాడమైన తర్వాత, ఒక పెద్దవాడిన క్రైస్తవుడుగా, అప్పుడు అది నీవు అర్థం చేసుకున్నావు. చూశారా, ఒకటి నిన్ను పైకి తినది. నీవెందుకు అది చేయవలసి వచ్చానో నీకు తెలుసా? నీ యొక్క ఆత్మ జన్మ అది. నీ భౌతిక పోలికలు నీ ఆత్మ సంబంధమైన వాటికి పోలికలవుతున్నవి. నీవు ఎదుగుతున్న కొలది ఈ జీవితంలోవి ఎంతగా సరిపడుచున్నవో చూడు. ప్రతిదీ సరిగ్గా సరిపోతున్నది. ఎందుకంటే అందుకొరకై నీవు తయారు చేయబడ్డావు. కాబట్టి ఒక అంశాన్ని గుర్చి బోధకుడు బోధ చేస్తున్నప్పుడు చిన్న ఆలయంలో ఒక మూలన లేక పందిరంలో ఉన్న సభలో ఆ రాత్రి నీవు బోధలోకి వణికిపోయినది. అది వింతైన విషయం కాదా? నీవు తటాలన బలిపీఠం వద్ద పడిపోయావు. అవునా? చూశారా, జగత్ పునాది వేయబడక మునిపే అది దేవునికి తెలుసు. అవునా? అప్పుడు నీవెందుకు చేసావో అది నీకు వింతగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నీవు అర్థం చేసుకున్నావు, ఏమి జరిగినదో నీకు తెలుసుకున్నావు, నీవు తెలుసుకున్నావు. అదెంతగానో ఈ బ్రతుకులకు సరిపడుతుంది. అలాగనే రాబోచున్న బ్రతుకులకు అది సరిపడుతుంది. ఈ లోకము దాని యొక్క మనుగడలు నువ్వు పెద్దవాడైపోతున్న కొలది పెరుగుతున్నట్లుగా అగుపించును. ప్రతిదీ నీతో వచ్చినట్లుగానే అగుపించును. తటాల్లా ఏదో ఒకటి ఒక వ్యక్తికి జరుగుతుందని నేను నమ్మను. ఇప్పుడు ఆలోచించే, నీవు లోపలికి వచ్చినప్పుడు ప్రతిదీ నీకు ముందుగా సిద్ధపరచబడినట్లుగా లేక నీకు ముందుగా తయారు చేయబడినట్లుగానే ఉండును. ఆయన యందు నమ్మకముంచలేనటువంటి మన కొరకు సమస్త మంచి వాటన్నింటినీ సిద్ధపరిచిన దేవుని మనం ఎలాగూ గ్రహించగలుగుతాము అని నేను గ్రహించలేకున్నాను. అనగా మనమిప్పుడున్న ఈ అవ్యక్త సృష్టిలోకి ఆయన మనల్ని రప్పించినప్పుడు, ఇక్కడ మన బ్రతుకు సంబంధించిన మంచి వాటన్నింటినీ ఆయన సిద్ధపరిచినప్పుడు రాబోచున్నటువంటి, గమనించండి, రాబోచున్నటువంటి నిత్యమైన వాటికై ఎంతగా ఆయన సిద్ధపరిచిండునో కదా అని అగుపించుచున్నవి. నేను చెప్తున్నాను వింతగా అగుపించుచున్నవి అవి. మా యొక్క తల్లి నాకు తరచుగా చెప్తున్నట్లుగా ఉండే స్థలము పరలోకము అని నేను అనుకోవట్లేదు. సంఘము ఆ స్థితికి ఎదిగినదని నేను నమ్ముచున్నాను. ఆలోచన చేయగా వంద సంవత్సరాల క్రితము లేక రెండు పాతకాల వారు ఇలాగూ తలంచినవారు చనిపోయిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్లిపోయి సితారా పట్టుకుంటారని, అక్కడ మేఘాల మీద కూర్చొని సితారా వాయించదరని అనుకునేవారు. పరలోకం అని పిలువబడు ఒక స్థలము ఉన్నదని వారికి తెలుసు. అయితే అది అలాగున్నట్లయితే ప్రతి ఒక్క సంగీత వాద్యకుడు అది ఉంచుకుని ఉంటారు. అవునా? అయితే అది అటువంటి స్థలము కాదు. అదన్నటికే సితారలు వాయించే స్థలము కాదు. బైబిల్ అది బోధించట్లేదు. నమ్మవద్దని, నమ్మవద్దు. అయితే వాక్యం ఒక పరిపూర్ణత కార్యరూపము కాకముందు వారు అటువంటి భావన కలిగి ఉండిది, లేక ఈ కాలానికి వాగ్దానం చేయబడిన 7 ముద్రలు తెరవబడక ముందు ఆ భావాన్ని కలిగి ఉండేది. తరువాత మనమది అర్థం చేసుకున్నాము. ఈ స్థలము ఎంత నిజమో పరలోకము అలాంటి నిజమైనదని నేను నమ్ముతున్నాను. గమనిస్తున్నారా? మన ఆత్మ ఎదుగుదలను ఈ స్థలము దేవుడు ఆరంభించాడు. ఇది ఎంత నిజమో పరలోకము నిజమైన స్థలమని నేను నమ్ముతున్నాను. అక్కడ నిత్యముగా మేఘం పైన కూర్చుండము. ఇక్కడ నుండి అక్కడకు మనం సితారా కడలు వాయించము. మనం ఎక్కడైతే నివసించబోతున్నామో నిజమైన స్థలములో అచ్చటయుండి నిజమైన కార్యాలు చేయబోతున్నాము. ఒక నిజమైన నిత్య జీవాన్ని కల జీవితాన్ని జీవించబోతున్నాము. మనం పరలోకములకు, పరదేశులకు వెళ్ళనయ్యున్నాము. పాపం ప్రవేశించక ముందు ఏదైనా తోటలో హవ్వ ఆదాం వల్లే జీవిస్తూ పనిచేసి భుజించి ఆనందిస్తాము. మొదటి ఆదాము పాపం వల్ల మనలను బయటికి తీసేశాడు. రెండవ ఆదాము నీతి వల్ల తిరిగి వెనుకకు మనలను తీసుకొచ్చాడు. మనల్ని నీతిమంతులుగా చేసి వెనుకకు తెచ్చాను. టేపులు స్వీకరిస్తున్న వారైన మీరు నీతిమత్వాన్ని గురించిన వర్తమానమును అది మీరు తీసుకోవాలని కోరుతున్నాను. టేపులు తీసుకుంటున్న వారు అది మీరు తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడే కొంచెం కాలం క్రితం దానిపై నేను మాట్లాడాను. చూడు, భూస్థమైన మీ యొక్క తల్లిదండ్రులు మీరు రాకముందు మీరు పుడతారని వారి ఎరగక ముందు మీరు వచ్చుచున్న దానికై సిద్ధపరిచారు. మీ యొక్క భూ సంబంధమైన తల్లిదండ్రుల గురించి ఇప్పుడు కొంచెం ఆలోచన చేయడి. అది ఒక భూ సంబంధమైన తండ్రి పరలోక సంబంధమైన తండ్రికి ఒక పోలికై ఉంటున్నాడు. మన బిడ్డలకు మంచి ఈవులు ఇయ్య మనం ఎరిగినట్లయితే పరలోక ముందున్న మీ తండ్రి ఎంత మరెక్కువగా ఆయన బిడ్డలకు శ్రేష్టమైనవి ఇవ్వ ఎరుగుతాడు. యేసు ఈ మాటలు చెప్పాడు. చూశారా? మీరు రావటానికి వారు సిద్ధపాటు చేశారు. వారు చిన్న ఊయల ఏర్పాటు చేశారు, లేక చిన్నది, చిన్న బూట్లు, చిన్న బట్టలు మొదలగినవి సిద్ధపరిచారు. నీ వచ్చుడు కొరకు, నీవు భూమి మీద రాకమునుపు ప్రతి ఒక్కటి వారు సిద్ధపరిచారు. మనము అక్కడికి వచ్చుడుకై సంసిద్ధము చేయుటకు యేసు వెళ్ళెను. ఇప్పుడు గమనించు, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు. వాక్యములకు కలుపుట గాని దాని నుండి తీసివేటు గాని నా భావం కాదు. కారణం మనం అలాగూ చేయకూడదు. ప్రకటన 22 చెప్తుంది, ఎవరైనను ఒక మాట కలిపినను లేక దానిలో నుండి ఒక వాక్యం తీసివేసినను. అయితే విషయం తీసుకుంటూ కొరకై ఇది చేయనియండి, కలుపుట కాదు. నా తండ్రి ఇంత అనేకమైన అనేక విధములైన నివాసములు కలవు. మనం పరలోకానికి వెళ్లిన తర్వాత మనమందరము ప్రతి ఒక్కరూ ఒకే విధముగా ఉంటామని నేను అనుకోవట్లేదు. అది నేను నమ్మట్లేదు. అనగా అందరము అందంగా ఉన్నవారముగాను లేక చామన ఛాయగా ఉన్నవారముగాను లేక చిన్నగా లేక అంత పెద్దగా లేక దీర్ఘదేహులుగా ఉంటామని నేను అనుకోను. దేవుడు వైవిధ్యము భిన్నత్వము గల దేవుడిని నేను నమ్ముతున్నాను. ప్రపంచము దానిని దూచేస్తున్నది. ఆయనకు పెద్ద పర్వతాలు, చిన్న పర్వతాలు ఉన్నవి. ఆయనకు పల్లపు స్థలాలు ఉన్నవి. ఆయనకి ఎడారులు ఉన్నవి. పలుపులు విధాలైనవి ఆయనకున్నవి. ఎందుకంటే ఆయన కోరుకున్నట్టుగా ఆయన అది చేశాడు. ఆయన ఋతువులను చేశాడు. ఎండాకాలము, చలికాలము, వసంతకాలము, హేమంతకాలము చేశాడు. ఆయన ఋతువులు చేశాడు. ఆయన వైరుధ్యము గల దేవుడని అవి చూయిస్తున్నవి. ఆయన నిన్ను వైరుధ్యంలో చేశాడు. కొందరు నిజంగా ప్రగల్భాలు పలికేవారు, కొందరు నిజంగా పిడివాదం చేసేవారు, మిగతా వారు మంచివారు. ఆయన రాజ్యంలో నీవు పలు పలు విధాలైన వారిని కనుగొంటావు. చూశారా, పరిశుద్ధుడైన పేతును చూడు, అంద్రేయ ద్వారా అతన్ని విచారించు. చూశారా, అంద్రేయ ఆ ప్రార్థన యోధుడు, ఎల్లప్పుడూ మోకాళ్లపై ఉండేవాడు. అపోస్తలైన పేతురు ఆ బోధన చేసి తదితరమైనవి చేసిన ఆ అగ్ని కురువుల్లో ఒకరు. పావులు పండితుని పొలినవాడు, ప్రవక్త వలె లేక ఆ విధంలో ఉన్నవాడు. చూడండి, పాత గ్రంథములోని మొదటి 4 పుస్తకాలను మోషే వ్రాశాడు. తద్వారా పాత నిబంధనను అతడు వ్రాశాను. దానిలో మిగతావి ధర్మశాస్త్రము, రాజులు, కీర్తనలు తదితరమైనవి, ప్రవక్తల గురించి కొందరు వ్రాశారు. అయితే ధర్మశాస్త్రం రాసిన మోషే బైబిల్ గ్రంథంలోని మొదటి 4 పుస్తకములు అవి: ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, ద్వితీయోపదిష్టి కాండము. ఆ తర్వాత కృత నిబంధనను పౌలు వ్రాశాడు. అది నిజం. ఏమేమి జరిగినవి తదితరమైన కార్యాలన్నీ మత్తయి, మార్కు, లూకా, యోహాను వ్రాశారు. అయితే పౌలు ధర్మశాస్త్రాన్ని, కృపను వేరు చేశాడు. దానిని దాని యొక్క స్థానంలో పెట్టాడు. చూశారా, క్రొత్త నిబంధన వ్రాసిన వాడు అతడు. క్రొత్త నిబంధన వ్రాతలు మనకై తీసుకుని వచ్చినవాడు, దేవుని యొక్క వాక్యమును క్రమంలో ఉంచిన వాడు అతడు. ఇప్పుడు గమనించు, అనేకమైనవి, అనేకమైన నివాసములు, అనేక విధములైన నివాసములు, అనేక విధములైన కొండలున్నట్లుగా, అనేక విధములైన నదులు, ఊటలు, సెలయేళ్లు ఉన్నట్లుగా, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు అవి ఇక్కడే ఉన్నవి. ఎందుకనగా మీ యొక్క పరలోకపు తండ్రి దయా కనికరము వాటిని ఇక్కడ పెట్టెను. ఎందువల్లంటే కొందరు మనుష్యులు పర్వతాలు ఇష్టపడతారు, కొందరు నీళ్లను ఇష్టపడతారు, కొందరు ఎడార్లు ఇష్టపడతారు. చూశారా, నీవు వచ్చుచున్నావు. నీ యొక్క స్వభావము, నీవు ఏమై ఉంటావో ఆయనకు తెలుసును. కాబట్టి దాని నీవు ఆనందించువానిగా, ఆనందించువానిగా ఆయన అలాగే చేశాడు. ఓ అద్భుతకరమైన తండ్రి ఆయన అని నేను తలస్తున్నాను. ఆయన ఏ విధంగా చేశాడని ఎరుగుదము ఎరుగము. ఆయన పర్వతాలను చేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను. నేను పర్వతాలను ఇష్టపడతాను. అది నేను ఇష్టపడతాను. మిగతా వారు ఓహో నేను తట్టుకోలేను. ఓ ఆయన మట్టి పెట్టెను ఆయన అక్కడ ఖాళీ చేయవలసి ఉన్నది. సరే, ఆయన అది ఖాళీ చేశాడు. నేను దాన్ని సంతోషించు రీతిగా గమనించారా? కనుక తరువాత నేను ఎక్కడైతే విశాలమైన దారులను చూడగలను అట్టి పల్ల ప్రాంతాలను నేను ఇష్టపడతాను. భలే, రెండు వ్యత్యాసకరమైన స్వభావాలు. మన ఇరువురుము క్రైస్తవులమే. అయితే నీవు ఇక్కడ ఉందువని ఎరిగి, నీవు ఇక్కడికి చేరక ముందు నీకై సమస్తమును సిద్ధపరిచాడు. ఆమేన్. నీ యొక్క మొదటి రాకడ కొరకై ఇక్కడ నీవిక్కడికి వచ్చినప్పటికీ నీ కొరిక ఆయన సిద్ధపరిచాడు. ఆయన ఏమి చేశాడో అది ఆలోచించడకు అది నీకు అద్భుతము కాదా? అయితే ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, ఇవన్నీ కూడా ఒక పోలికగా ఐకమైన వరములు మాత్రమే. మోషే అరణ్యములో ఆలయమును కడుతున్నప్పుడు లేక దాన్ని తయారు చేస్తున్నప్పుడు అతడు చెప్పాడు, పరలోకమందు తాను ఏ విధముగా చూశాడో ఆ పద్ధతి చొప్పున అన్ని నిర్మాణం చేశాడని చెప్పాడు. చూశారా, భూ సంబంధమైన విషయాలు, నిత్యమైన సంగతులు ఎలాగుండును వాటిని మాత్రమే తెలియపరచును. ఈ దినమున మనము జీవించే ఈ భూమి ఎంతో పెద్దదై ఉండగా, దాన్ని మనం ప్రేమించున్నట్లుగా అందులో నివాసం ఉండటానికి ఇష్టపడినట్లుగా, గాలిని పీల్చుకున్నట్లుగా, పువ్వులను మొదలైనవి చూచినట్లుగా అది ఇక్కడ తెలియపరచబడినట్లయితే, చనిపోవచ్చున్నది ఒకటి నిరంతరముండు ఒక దాన్ని తెలియపరచున్నది మాత్రమే. ఒక చెట్టు ఊగులాడుచు జీవించడానికి ఆరాటపడుచుండుట నీవు చూచినప్పుడు అలాగా చేయనటువంటి ఒక చెట్టు ఒక చోట ఉన్నదని దాని భావము. ఒకరు ఆసుపత్రిలో ఉండి లేదా రోగ పడక మీద ఉండి లేక అపాయం జరిగి ఉండి బ్రతుకుటకు ఆరాటపడుతుండగా మరణము వారి గొంతులో గలగలా కొట్టుకుంటూ అరుపులు అరుస్తూ లాక్కుంటూ బ్రతకడం కోసము అరుపులు అరుస్తుంటే దాని అర్థమేంటి? ఒక చోట ఒక స్థలమున్నది. అందుకొరకు ఆరాటపడని, అరుపులు అరవని ఒక శరీరము ఒకటి ఉన్నది. చూశారా, అది చేయదు. అవి మనకు ప్రాపంచికమైన వరములు. ఎక్కడైతే నిత్యమైనది ఒకటి ఉన్నదో అట్టి దాన్ని మాత్రమే ఇవి వ్యక్తపరచుచున్నవి. దాన్ని సిద్ధపరచుడు కొరకే యేసు వెళ్లినది నిత్యమైన ఒక దాన్ని సిద్ధపరచుటకు. ఆ విధమైన ఒక ఘనమైన దాన్ని అవి తెలియపరచుచున్నవి. ఎందుకనగా ఇవి ఆ రకమైనవే. ఇప్పుడు గ్రహించుకోండి, బైబిల్ తెలుపుతున్నది ఈ భూ సంబంధమైన మన యొక్క గుడారము అది నశించిపోయినట్లయితే మన కొరకు ఒకటి ఎదురు చూచుచున్నది. కేవలం ఒక చిన్న బిడ్డవలే తల్లి గర్భంలో చిన్న కండరాలు కలిగి కదులుతూ తిరుగుతవి. చూశారా? మీరు గమనించండి, నీవు ఒక స్త్రీని తీసుకో, ఆమె ఎప్పుడైనా తప్పు చేస్తే ఆమె ఒక తల్లిగా మారిన తర్వాత ఆ బిడ్డ జన్మించటకు కొద్దిగా ముందుగా ఆ స్త్రీలోకి ఒక జాలి వస్తుంది. జాలి గలది అయిపోతున్నది. ఆమెను త్రిపితే ఎల్లప్పుడూ ఒకటి ఉంటుంది. ఆమె ఎంతో జాలిగలదైపోతుంది. ఎందుకు? ఆ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరమును స్వీకరించుటకు ఒక చిన్న దేవదూత ఆత్మ అక్కడ ఉంటుంది. ఆ బిడ్డ జన్మించిన వెంటనే దానిలోనికి జీవాత్మ వచ్చును. దేవుడు అక్కడ దాని లోపల ఊదును. అది జీవించు ప్రాణి అవుతుంది. ఎలాగూ ఈ చిన్న బిడ్డ జన్మించుచున్నదో ఆత్మ సంబంధమైన శరీరము దానిని తీసుకుంటూ అక్కడుంటుంది. ఇప్పుడు భూమిపైన ఇక్కడ ఈ శరీరము రాలిపోయిన తర్వాత బిడ్డ ఎలాగూ బయటికి వచ్చెనో ఆ విధముగానే ఆత్మ దానికదే దానిని స్వీకరించుటకు ఒక అమర్త్యమైన శరీరము ఎదురు చూచుచుండెను. ఓ ఎంతటి ఘనమైన విషయం! మనమిప్పుడు క్రీస్తు యేసులో ఉన్నాము. మెయిన్ చిన్న బిడ్డలముగా క్రీస్తులో చిన్న బిడ్డలముగా దేవుని బిడ్డలుగా ఉన్నాము. ప్రభుని యేసు రాకడలో ఆయనలో మనము స్వీకరించబడ్డ కొరకై సంపూర్ణ విడుదల కొరకు ఎదురు చూచుచున్నాము. అప్పుడు ఈ మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను పొందుకుంటుంది. పోలిక ఆయన చేసిన సమస్తమైన వస్తువులు రబోచున్న వస్తువులను తెలియపరచును. నీకు ఇక్కడ శరీరము అనుగ్రహించబడినట్లుగా ఈ శరీరం మాదిరిగానే నీవు బ్రతుకుటకు ఆయన నీకది ఇచ్చాడు. అక్కడున్న ఘనమైన ఒకదాని మాత్రమే బయలుపరచును, రబోతున్న ఒకదానిని. చూశారా? మన భూసంబంధమైన వాటిని కలిగినట్లయితే లేక భూసంబంధమైన రూపమును ధరించినట్లయితే పరలోక సంబంధమైన వాటి రూపమును మనము ధరించవలసి ఉంటుంది. రాబోచున దీనిలో ఎలాంటి కీడు నిలచి ఉండదు. ఇది కీడును, రోగమును, మరణమును, దుఃఖమును పట్టుకుంటుంది లేక నిలచి ఉంటుంది. కొద్ది కాలం క్రితమే ఇక్కడే నేను దేవుని వాక్యం యొక్క రూపాంతరము అను దానిపైన మాట్లాడాను. ఏ విధంగా ఈ శరీరము దీనిలో కీడు నిలిచి ఉంటుంది అవునది బోధించాను. మనము జీవించుచున్న ఈ నవనాగ్రత ఎంత కూడా దయ్యపు సంబంధమైనది. మీరేది నమ్మట్లేదా? అది అలాగని బైబిల్ తెలుపుతున్నది. ఈ ప్రపంచము, ప్రతి ఒక్క ప్రభుత్వము మనమది నమ్ముటకు ఇష్టపడలేదు. అయితే బైబిల్ గ్రంథము దానిని విశదంగా తెలియపరచుచున్నది. ప్రతి ఒక్క ప్రభుత్వము, భూమిలోని ప్రతి ఒక్క రాజ్యము దయ్యమునకు సంబంధించినదని, దయ్యం వలన పరిపాలన చేయబడుచున్నదని బైబిల్ గ్రంథము విశదంగా తెలియపరుస్తుంది. యేసును సాతానుడు పైకి తీసుకుని పోయి ఉండినవన్నీ, రాబోచున్నవన్నీ, ఇంకా ఏమేమి ఉన్నవో అవన్నీ ఆయనకు చూయించాడు. అవన్నీ అతనివేనని వాడు చెప్పుకున్నాడు. ఏ సతంతో వాదించలేదు. ఎందుకనగా వాడు ఈ లోకానికి దేవుడు, దేవతయున్నాడు. చూశారా? నీవు నాకు సాగిలపడి నన్ను ఆరాధిస్తే వాటిని నీకిస్తాను అని అతను చెప్పాడు. చూశారా? అర్పణ లేకుండగానే వాటిని ఏసుకొచ్చుటకు అతను ప్రయత్నం చేశాడు. అవునా? ఆయనకు అవి చేయుటకు అతడు బేరమాడాడు. అయితే లోకం పాపము చేసినది, కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఆయన చనిపోవలసి ఉండెను. ఆ కారణం చేతనే దేవుడు శరీరధారి అయ్యాడు. తద్వారా అపరాధ రుసుము చెల్లించుటకై ఆయనపై మరణమును ఆయనపైన వేసుకునవలసి వచ్చెను. తిరిగి వచ్చుటకు మరేమీ లేదు. అది గుర్తింపు చిహ్నము కాదు. అది తప్పనిసరిగా ఉచితముగా చెల్లింపబడిను. రుణమంతయు చెల్లించబడి ఉన్నది. ఇప్పుడు అది ఆయనకు సంబంధించినది. మనం ఆయన యొక్క రాజ్య ప్రతినిధులము. ఈ రాత్రి వేళ మన రాజుకు యేసుక్రీస్తు నామమున పరలోక స్థలములో కూర్చుండి ఇక్కడ ఒకరినొకరము కలిసి కూర్చున్న వారము. మనం జీవిస్తున్న ఈ లోకములో ఈ విద్య నేను మీకు రుజువు చేయ కోరుచున్నాను. విద్య, విజ్ఞాన శాస్త్రము, నాగరికత, మనం ఎంతగానో ఆనందించుచున్నామని అనిపించే సమస్త సాతానుది సమస్తమును సాతాను సంబంధమైనది నాశనమైపోతుంది. సహోదర అబ్రహాం, నాగరికత అని నీవు అడగవచ్చును. అవునండి, ఈ నాగరికత సాతాను వలన వచ్చినది. ఆదికాండం 4 అది రుజువు చేస్తున్నది. కయ్యూను కుమారుడు. అవునా? ఈ నాగరికత ఆరంభమైనది నగరాలు కట్టుట, స్థానిక వాయిద్యం మొదలైనవి నాగరికత తెలివి ద్వారా కలిగినది. ఏదేం తోటలో హవ్వకు దయ్యము అమ్మినది తెలివి. ఆమె ఇరుకులో ఇరుక్కుంటానికి దేవుని యొక్క ఆజ్ఞను ఆమె అతిక్రమించడానికి అదే కారణమైనది. కాబట్టి మనం వెళ్లబోయే ఒక నాగరికత ఒకటి ఉండబోతున్నది. అయితే ఈ రకమైన నాగరికత అది కాదు సుమా. ఇలాగనగా ఈ యొక్క నాగరికతలో మనకు వ్యాధి, దుఃఖము, దురాశ, మరణము, పొరపాట్లు ప్రతిదీ ఈ నాగరికతలో ఉండును. అయితే ఈ యొక్క నాగరికతలో వీటిలో ఏ ఒక్కటి ఉండదు. విజ్ఞాన శాస్త్రం మనకు అవసరం లేదు. ఏ విధముగానైనా విజ్ఞాన శాస్త్రం అనేది నిజమైన దానికి తారుమారవుతుంది. పరమాణువుని విడగొట్టు, అణువును విడదీయి, ఏదో ఒకటి చెయ్యి, అది నిన్ను ఊదివేయును. నీవు తుపాకీ బదులు తీసుకుని బాదు, ఒకటి చంపుటవుతుంది. నీవు కారును తీసుకో, భూమిలోండి ఇంధనాన్ని తీసుకో, భూమిలోండి పరికరాలను బయటికి తీసుకో, దారాలను వదులు చేయటం వలన అది ఊదివేయబడుతుంది. ఒక గంటకు 90 మైళ్ల వేగంతో రహదారిపై వెళ్ళు ఒకరిని చంపేస్తుంది. అవునా? ఓ, ఎంతో వణుకు పుడుతుంది, వత్తిడి, తొందరపాటు నేటి తీసుకోవలసి వస్తుంది. ఓ, చూశారా, అదంత దయ్యమే. దేవునికి రాజ్యంలో వాహనాలు ఉండవు, విమానాలు లేక శాస్త్ర సంబంధమైన పరికరాలు ఉండవు. లేదు, అక్కడ ఎటువంటి విద్య లేదు, ఎప్పటికీ లేదు. దీనికి ఎంతో మించిన ఉన్నతమైన విద్య ఒకటి ఉంటుంది, అది దీన్ని గుచ్చి తలంచనైనా తలంచదు. గమనించారా, విద్య, నాగరికత ఇవన్నీ కూడా సాతాను నుండి వచ్చినవే. నీవంటావు సోదర బ్రహాం, అలాగైతే నీవెందుకు చదువుతావు అని. చూశారా, ఈ విధంగా అది ఉంటున్నది. నేనెందుకు బట్టలు ధరించాను? అది వచ్చు నాగరికత యందు వారికి బట్టలు ధరించు అవసరం లేకుండెను. వారు కప్పబడి ఉండేది, బట్టలు ధరించు కారణం వారికి లేకుండెను. ఎందుకనగా వారు దిగంబరులని వారికి తెలియదు. నీవు ఇప్పుడు అప్పుడు తెలుసుకునగలవు, మనం దిగంబరులమని మనకు తెలుసు. ఇక్కడ పాపము నివాసమున్నది, కనుక మనం బట్టలు ధరించు అవసరమున్నది. అయితే అది ఆదిలో కాదు, అక్కడ పాపము లేదు. అవునా? నాగరికత అలాంటిదే. మనము చదువుతాము, మనము వ్రాస్తాము, మనమది చేస్తాము. అయితే దానితో సరిచేసుకోవద్దు, దాని నీవు నీ యొక్క దేవునిగా చేసుకోవద్దు. ఎందుకంటే అది కమ్యూనిజం యొక్క దేవుడు. చూశారా, అది యేసుక్రీస్తుది కాదు. యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా వచ్చును. విజ్ఞాన శాస్త్రీయంగా నీవు రుజువు చేయనది కాదు అది, కాని నీవు నమ్మిన దాన్ని బట్టి. ఈ రాత్రి వేళ ఈ యొక్క భవనములో అక్కడ దేవుడు ఉన్నాడని విజ్ఞాన శాస్త్ర ప్రకారం నేను రుజువు చేయలేను. అయినప్పటికీ ఆయన ఇక్కడ ఉన్నాడని నేను ఎరుగుదును. అయితే నా యొక్క విశ్వాసాన్ని బట్టి అది రుజువగును. ఆ స్త్రీకి, సుమారు 100 సంవత్సరాల స్త్రీకి బిడ్డ కలగబోతున్నాడని శాస్త్రీయంగా అబ్రహాము రుజువు చేయలేదు. అయితే అతని యొక్క విశ్వాసం దాని రుజువు చేసినది. అవునా? ఎటువంటి శాస్త్ర సంబంధమైన రుజువు అవసరం లేదు. వైద్యుడిలాగా చెప్పిండవచ్చును, ఆ ముసలివాడు పిచ్చివాడు, ఆ స్త్రీ వలన అతడు బిడ్డను పొందుకోబోతున్నాడని ఇక్కడ చెప్తున్నాడు. అతనికి 100 సంవత్సరాలు, ఆమెకు 90. అయితే చూడు, అలాగనే దేవుడు చెప్పాడు. కాబట్టి అది విజ్ఞాన శాస్త్రము అంగీకరించదు, విశ్వాసం అది స్వీకరిస్తుంది. దేవుని యొక్క వాక్యమును నమ్ముటకు విశ్వాసము అది అంగీకరిస్తుంది, విజ్ఞాన శాస్త్రము కాదు. కాబట్టి మన యొక్క పాఠశాలలు తదితరమైనవి ఊదివేయబడతవి. మీరు వెళ్లి పాఠశాలను స్థాపించుడి అని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. చిట్ట చివరికి బైబిల్ పాఠశాలను పెట్టమని దేవుడు చెప్పలేదు. అది మీకు తెలుసా? ఆయన చెప్పినది వాక్యమును ప్రకటించుము అని. అది ఖచ్చితంగా నిజం. నేను ఎరిగినంత వరకు మన యొక్క విద్యా ప్రణాళికలు మనలను దేవునికెంతో దూరంగా తీసుకుని వెళ్తవి. అవునది నిజం, దేవునికి దూరము చేయను. పాఠశాలలు, ఆసుపత్రులను మొదటి వాటిని కట్టుట కాదు, అది లోకమునకు మరియు ఆ గుంపు కోసము అవి. అయితే నేను వాటికి వ్యతిరేకి కాదు, వారు వారి భాగాన్ని నిర్వర్తిస్తున్నారు. అయితే అది అది కాదు. మనం ఆసుపత్రులెంతో అందంగా నిర్మిస్తున్నాము, మనకున్న మంచి ఔషధాలతో పరిచర్య నిర్వర్తిస్తున్నాము. అనుదినము అందులో వేల మంది చచ్చిపోతున్నారు. అయితే ఎంతో హో, ఎంతో మంచిది. దేవుని యొక్క రాజ్యంలో అక్కడ ఎటువంటి మరణమూ లేదు, ఎటువంటి దుఃఖమూ లేదు. ఆమేన్. ఈ లోకమంది వస్తువులు అక్కడ అవసరం లేదు. అయితే మనము దీనిలో నుండి దాటిపోయి దేవుని యొక్క వాస్తవాల్లోకి వెళ్తాము. విజ్ఞానం శాస్త్రము ద్వారా ఎరుగుటకు ఎంతో ప్రయత్నించుటకు మనము పోరాడాము. ఒక ఓడిపోయిన యుద్ధములో మనం పోరాడుచుదాము, దాన్ని ఊడదీయుటకు. విశ్వాసాన్ని బట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన్ను అంగీకరిస్తున్నాము. ఆయన ఒక్కడు మాత్రమే. విజ్ఞాన శాస్త్రము ఏంటి నీకు తయారు చేస్తున్నది? మరింత మరణాన్ని. అవును, స్ఫుట్నికలు మరి ప్రతిది వస్తున్నవి. ఇవన్నీ మరణమును విరజముటి కొరకు. భూమి అందంతటా ప్రతిది అది చూడవద్దు, దానికంటే పైన దానిపై నీ తల ఎత్తుకును. యేసు ఎక్కడ కూర్చున్నాడో ఈ రాత్రి అక్కడ చూడు. దేవుని యొక్క కుడి పార్శ్వమున్నాడు. మన యొక్క ఒప్పుకోలు బట్టి నిరంతరము జీవించుచు విజ్ఞాపన చేయుటకు. దేని కొరకు? ఆయన యొక్క సత్యమునకై మనము నమ్ముచున్నాము. ఇప్పుడు మనము చూస్తున్నాము, ఈ యొక్క జీవితము అన్ని విధాలైన కీడులు కలిగి ఉంటుంది. తద్వారా రాబోతున్న జీవితము అది కలిగినట్టుకై ఇది దురాశ, రోగము, మరణము కలిగి ఉంటుంది. అది కాదు. అదేంటి? ఎందుకనగా ఆయన వెళ్లిపోయి స్థలము, ఆయన వెళ్లిపోయి సిద్ధపరిచినది ఈ ఇల్లు కాదు, ఈ స్థలము కాదు, ఇది రోగుల శాల. కొట్టు అనగా ఎంతమందికి అంటే తెలుసు? నిజం, అది నీవు నివసించున్నటువంటిది. మందులు కొట్టనగా, రోగుల శాలనగా, అక్కడ జబ్బులతో ఉన్న వారందరినీ పెట్టడి స్థలము అది. అదే పాపము మనకు చేసినది. భూ సంబంధమైన రోగుల కొట్టు లో మనల్ని పెట్టినది. ఎవరిని కూడా రోగుల కొట్టులోకి వచ్చుటకు వారు అనుమతించరు. ఎందుకంటే దాని చుట్టూరా అన్ని రకాలైన క్రిములు, పురుగులు వాలుతుంటవి. ప్రజలు ఈ క్రిములను తీసుకుని వారు వ్యాధిగ్రస్తులైపోతారు. మరియు పాపం మనలను దయ్యపు రోగుల కొట్టులోకి తీసుకుని వచ్చినది. ఓహో, ఆ మరొకటైతే నా తండ్రి ఇల్లుగా పిలువబడుచున్నది. నేను వెళ్లి మీకు స్థలం సిద్ధపరచుదును. ఈ రోగుల కొట్టులో నుండి మిమ్మల్ని తీసి నా తండ్రి ఇంటిలోనికి మిమ్మల్ని పంపుతాను. ఆమేన్. అక్కడే నీ ఉన్నావు. ఈ పాతదైన భూ సంబంధమైన రోగుల కొట్టులో నుండి మిమ్మల్ని బయటకు తీస్తాను. ఎక్కడైతే కీడు నివాసము ఉండదో, ఎక్కడైతే వ్యాధి నివాసము ఉండదో, ఎక్కడైతే వృద్ధాప్యము నివాసము ఉండదో, ఎక్కడైతే మరణము నివాసము ఉండదో, అట్టి యొక్క పరిపూర్ణ స్థలమును సిద్ధపరచుటకు ఆయన వెళ్లిపోయిను. ఆ యొక్క సంపూర్ణతలోకి నిన్ను పిలుచుచున్నది సంపూర్ణమైన స్థలము అది. మరి నీవు అక్కడ చేరుటకు నీవు సంపూర్ణుడు కావలసి ఉన్నది. అలాగని బైబిల్ తెలుపుతున్నది, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదరు అని యేసు చెప్పాడు. అది పరిపూర్ణమైన రాజ్యము కనుక పరిపూర్ణమైన వారే రావలసి ఉన్నది. ఎందుకనగా నీవు నిలబడి పరిపూర్ణుడైన దేవుని యొక్క కుమారుని పెళ్లి చేసుకోవలసి ఉన్నది. మరియు నీవు పరిపూర్ణమైన పెళ్లి కుమార్తెవై ఉండవలసి ఉన్నది. కాబట్టి పరిపూర్ణమైన దేవుని యొక్క వాక్య ప్రకారము కాకుండా, అనగా మన పాపముల నుండి మనలను కడుగునటువంటి వేరుపరచు నీటి ద్వారా కాకుండా మరొక దానితో నీవది ఎలాగూ చేయగలుగుతావు? ఆమేన్. అవునది నిజం. యేసుక్రీస్తు రక్తము దాన్ని ఆలోచించి కారుచున రక్తపు వాక్యము. ఆమేన్. రక్తము దేవుని యొక్క వాక్యము కారుచున రక్తము. పెళ్లి కుమార్తెను కడుగుడు కొరకై కారుచున రక్తము. ఆమేన్. అవునండి. ఆమె పరిపూర్ణమైనదిగాను కన్యగాను కలుషితము కానిదానిగాను నిలబడి ఉన్నది. మొదటిగా ఆమె ఎన్నడూ పాపము చేయలేదు. ఆమేన్. దాని యొక్క ఉచ్చులోనికి ఆమె పడిపోయినది. చూశారా, ఆయన వెళ్లిపోయి స్థలము సిద్ధపరచుటకు తండ్రి ఇల్లు ఒకటి ఉన్నది. ఇది లైంగిక చర్య వలన వచ్చినది, పడిపోవుట వలన వచ్చినది. పడిపోవుట వలన పడిపోవలసి ఉన్నది. పాతదానికి నీవెంతగా మాస్క్ వేసి ఉన్నను, ఆమె పడిపోవలసి ఉండెను. ఎలాగైనా ఆమె అయిపోయినది. ఎందుకనగా ఆమెకు తీర్పు తీర్చబడినది. ఎందుకనగా అలాగనని దేవుడు చెప్పాడు. ఆమె అయిపోయినది. దేవుడు దాన్ని నాశనము చేయబోతున్నాడు. అలాగేనని ఆయన చెప్పాడు. సమస్తానికి క్రొత్తదనము కలుగుతున్నది. నీవది నమ్ముతున్నావా? ఆదిలో లోకానికి దాని జన్మ కలిగినప్పుడు మొదటిగా దేవుడు భూమి నుండి నీటిని వెనుకకు లాగాడు. ఎలాగున ఆయన తల్లి కడుపులో నుండి నీటిని బయటకు లాగెనో అలాగున ఒక లోకము జన్మెత్తనై ఉండెను. అటు తర్వాత వారు పాపము చేయ ప్రారంభించారు. నోహు దినాల్లో ముచ్చనము ద్వారా దానికి బాప్తిస్మం జరిగెను. తర్వాత దాని మీద సృష్టికర్త యొక్క రక్తము, దానిపైన వరికిచుడు ద్వారా అది శుద్ధీకరణ నొందెను. ఇప్పుడు ఆ విధముగానే వచ్చుచున్నావు. దేవునిందు విశ్వాసించడం ద్వారా నీతిమత్తం వలన వచ్చుచున్నావు. నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తము, పశ్చాత్తాపము నిమిత్తము నీవు బాప్తిసం పొందితివి. నీ పాపములను దేవునిదే ఒప్పుకున్నావు, అందుకై ఆయన నిన్ను క్షమించాడు. నీవు క్షమాపణ పొందావని తెలియచేయుటకై చూయించుటకై నీవు బాప్తిసం పొందావు. ప్రజల ఎదురే ఒప్పుకుని యేసుక్రీస్తు నీ కొరకై చనిపోయినని నీవు నమ్మితమని చూపించడకు ప్రజల ఎదురే ఒప్పుకున్నావు. మరియు ఆయన నీ స్థానమును ఆయన స్వీకరించినని ఇప్పుడు నీవు ఆయన స్థానంలో ఉన్నావు. ఆయన నీ వంటి వాడయ్యాడు. తద్వారా నీవు ఆయన వంటి వాడవగుడు కొరకై. తరువాత దేవుని యొక్క శుద్ధీకరణ శక్తి నీ బ్రతుకులో ఉండి అన్ని అలవాట్లను కడిగివేసినది. నువ్వు పొగ త్రాగేవాడవు, మద్యపానము సేవించేవాడవు, మంచివి కాని విషయాలు చేసేవాడవు, అబద్ధాలు మొదలైనవి చేసేవాడవు. తర్వాత యేసుక్రీస్తు యొక్క శుద్ధీకరణ శక్తి నీ బ్రతుకులోనికి వచ్చి నీలో నుండి అన్నింటినీ తొలగించి వేసినది. ఒకవేళ తప్పు కానిది ఏదైనా ఒకటి చెప్పుట జరిగినట్లయితే, ఒక నిమిషం ఆగు, నన్ను క్షమించు అని అంటావు. దాన్ని అలాగని చెప్పుట నా భావం కాదు అని అంటావు. అవునా? దయ్యం ఒక ఉరిని అక్కడ ఉంచినది. అయితే తిరిగి వచ్చుటకు నీవు ఒక నిజమైన క్రైస్తువునైనట్లయితే తిరిగి వచ్చుటకు నీకు కృప ఉన్నది. నేను తప్పు అని నీవు చెప్తావు. అవును. ఆ తర్వాత నీవు పొందుకునేది పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్ని. ఈ వెయ్యేండ్లు పాలన అయిపోయిన తర్వాత లోకానికి దేవుడు అగ్ని బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. సమస్తాన్ని అది ఊదివేస్తున్నది. ఆకాశములు భూమి అగ్నిమయమైపోతవి. అలాగని పేతురు చెప్పాడు, అగ్ని బాప్తిస్మం కలుగుతుంది, సమస్తానికి నూతనత్వం వస్తుంది. ఆ తర్వాత కొత్త ఆకాశములు కొత్త భూమి ఉంటుంది. అక్కడే నీతి నివసిస్తుంది. అక్కడే మనమున్నాము. మనం మర్త్యులమై ఉండిపోయి కాలములు ఉన్నవారమై ఉండి నిరంతరముగా ఉండువారిగా అయిపోతాము. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలను వెలిగించినప్పుడు మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమైపోతున్నాము. మనలో దేవుని యొక్క జన్యువు కలిగి గుణ విశేషాలతో ఉంటున్నాము. తండ్రి యొక్క కుమారులము కుమార్తెలమౌటకై ఆకాశమందలి దేవునిలో ఉండి అబ్బా తండ్రి, నా దేవా, నా దేవా అని, నా తండ్రి ఇంటిలో అని మొరపెట్టుచున్నాము. ఈ పాతలోకము పడిపోవలసి ఉన్నది. ఎందుకంటే ఇది లైంగిక చర్య వలన వచ్చినది. ఆరంభంలో ఇది అవిధేయత ద్వారా వచ్చినది. పడిపోవుటి వలన లైంగిక చర్య ద్వారా ఇక్కడ మనము జన్మించాము. పడిపోవుటికై అది ఆ విధముగానే వెనుకకు వెళ్లవలసి ఉన్నది. అయితే ఎవరైతే నీ కొరకు దాన్ని సిద్ధపరుచున్నాడో ఆయన పడిపోలేడు. ఎందుకనగా దాన్ని అలాగున ఆయన చేయుచున్నాడు. నేను వెళ్లిపోయి ఈ రకమైన శరీరముతో మనమున్నట్లయితే ఏమవుతుంది? అలాంటి మరణము ఒకటి ఉన్నందుకు నీవు సంతోషించవా? అది వింతగా లేదా? ఇప్పుడు ఉదాహరణగా, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న బాలుడను. ఇప్పుడు నేను మధ్య వయస్కుడను. అక్కడే కూర్చుని ఉన్న నా స్నేహితులకు మిస్టర్ డావ్ కొద్ది కాలం క్రితమే అతను 93 సంవత్సరాల వయస్కుడై ఉండెను. ఇప్పుడు అతన్ని చూడండి, 40 లేక 45 సంవత్సరాలుంటవి. అవి నాకున్నట్లున్నవి. ఇప్పుడు మరలా 45 అతనిపై ఉంచండి. నీవు ఎక్కడికి వెళ్ళదవు? ఈ అంటురోగాల శాలలో ఉండి మనల్ని బయటికి తీయనది. అక్కడ ఒకటి ఉన్నందుకు నేను ఆనందంగా ఉన్నాను. తెరవబడిన ద్వారం ఒకటి ఉన్నది, అది మరణం అని పిలువబడుచున్నది. యేసు ఆ తలుపు నిలబడి ఉన్నాడు. ఆమేన్. అక్కడ నది యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఆ తలుపు గుండా ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు. అక్కడ దూరాన పెద్ద తలుపు, అనగా మరణము అను పిలువబడు తలుపు నిలబెట్టబడి ఉన్నది. నీ గుండె కొట్టుకుని ప్రతిసారి దానికి దగ్గరగా నీ ఒక దెబ్బను కొడుతుంటావు. ఒకరోజు నేను ఆ తలుపు నదుకు రావలసి ఉన్నది. నీవు అక్కడికి రావలసి ఉన్నది. అయితే నేనక్కడికి వచ్చినప్పుడు నేను పిరికి వాలగొనుటకు ఇష్టపడను. నేను పెద్దగా కిక్కవేసి వెనుకకు మల్లుటకు ఇష్టపడను. ఆయన యొక్క నీతి వస్త్రములు నావి కాదు. ఆయన యొక్క నీతి వస్త్రములు నేను ధరించుకున్నవాడనై నేను ఆ తలుపు నదుకు వచ్చుటకు ఆశిస్తాను. నేను ఈ విధముగా ఎరుగుదును, ఎలైనగా ఆయన పునరుద్ధరణ బలము నేను ఎరుగుదును అను దాని వల్ల ఎరుగుదును. అనగా ఆయన నన్ను పిలిచినప్పుడు ఆయనతో ఉండి కొరకై ఈ యొక్క అంటురోగశాల నుండి మృతుల్లోండి బయటికి వస్తాను. ఈ శరీరం ఎక్కడ పడిపోయినప్పటికీ మరియు అదెక్కడ దించబడినప్పటికీ అది ఏదైనప్పటికీ ఒక దినాన నేను బయటికి వస్తాను. ఎందుకనగా నాకది ఆయన వాగ్దానం చేశారు కాబట్టి మేమది నమ్ముతున్నాము. అవునండి, పడిపోని ఒకదానిని ఆయన చేయుచున్నాడు. గమనించండి, భూమి మీద ఒక దినాన ఖననయ్యున్న తల్లి కొన్ని విషయాల కొరకు తల్లి యొక్క శరీరం ఇలా తపనబడుతుందో నేను ఊహిస్తున్నాను. పెద్దలందరూ అర్థం చేసుకుంటారని తలస్తూ నేను మాట్లాడుతున్నాను. తల్లి బిడ్డను కనకమునుపు ఆమె శరీరంలో ఏదైనా లోటున్నట్లయితే అటు దాని కొరకే ఆమె వేడుకుంటుంది. మేము ఏ విధంగా పెరిగామో నాకు జ్ఞాపకం ఉన్నది. అలాంటి పేదవారం మేము, పేద కుటుంబం. మేము చిన్న బిడ్డలమై ఉన్నప్పుడు మాకు తినడానికి ఏమీ ఉండేది కాదు. మీలో అనేకులు అలాంటి బాధ అనుభవించి ఉందరు. కాబట్టి బిడ్డలు కనకముందు తల్లి ఒక దాని కొరకు ఆరాట పడుతుంది. నాన్న తగినంత ఇవ్వలేక చిక్కులు తెస్తుండేవాడు ఆమె ఎద్దుకు తెచ్చుటకు. గమనిస్తున్నారా, ఆమె శరీరానికి అవసరమైన విటమిన్లు కావలసి ఉండెను. చిన్నవాడు తయారయ్యాడు, రాబోతున్న బిడ్డ ఆహారం కొరకు. చూడు, వాటి కొరకు అతడు అత్యాశపడతాడు. తల్లిదండ్రులు ఏ విధంగానైనా అవి తెచ్చుటకు ప్రయత్నిస్తారు. ఎందుకనగా బిడ్డ సాధ్యమైనంత వరకు సంపూర్ణంగా సంతోషంగా జన్మించడానికి వారు ఎలాగ చేస్తారో చూడు. ఏ విధముగా మీ తల్లిదండ్రులు చేస్తారో చూడు. ఒకటి అవసరమైతే దాన్ని గురించి తల్లి సాక్ష్యమిస్తుంది. ఆమె పద్ధతి తయారైనది. ఆ పద్ధతులు మీరు గ్రహిస్తున్నారా? అలాగనే రాబోతున్న బిడ్డకు ఒకటి ఇక్కడ అవసరమైతే తల్లి దాని కొరకై అష్టపడుతుంది, అరాటపడుతుంది. ఇప్పుడు ఒక నిమిషం నిలుపు చేద్దాము. ఎందుకు మనకు ఉద్యమ కూటములు? ఎందుకు మనకు ఒకరికొకరము సహజముగా కూడుకుంటాము? ఎందుకని నేను ఎప్పుడు ప్రజలను గద్దిస్తుంటాను? పెంతికోస్తు స్త్రీలైన మిమ్మలను రంగులు పూసుకునుట విడిచిపెట్టండి, అలంకరణలు విడిచిపెట్టుడి, తల వెంట్రుకలు కత్తిరించుకుంటా తదితరను మాడుకోండి అని నేనెందుకు పెంతికోస్తు స్త్రీలను పిలుస్తూ ఉంటాను? ఎందుకు నేను ఇలా చెప్తాను? ఎందుకనగా పాతకాల పెంతికోస్తు పద్ధతి అలాంటిది చేయలేదు, అలాంటిది పెట్టలేదు. నిజమైన బైబిల్ మార్గం ఆ విధంగా చేయటు కాదు. పురుషులకు సంబంధించిన ఈ పుట్టి పావడాలు వస్త్రములు మీరు ధరించుకుంటున్నారు. దేవునికది హేయమని బైబిల్ చెప్తున్నదని మీకు తెలియదా? అయితే మనం అనుమతిస్తున్నాము. ఎందుకని పరిశుద్ధాత్మ కేకలు పెడుతున్నాడు? అక్కడేదో లోటు ఉన్నదని నాకు తెలుసు. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ రూపములో మనము ఉండవలసి ఉంటుంది. మనము దేవుని యొక్క కుమారులు కుమార్తెలమై ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క బిడల వలె మనము ప్రవర్తించవలసి ఉన్నది. చాలా కాలం కిందట ఒక కథ చెప్పబడినది. ఒక రంగుచేతి సహోదరుడు వెనుక కూర్చున్నట్టు నేను గమనించాను. దక్షిణాదిన వారు బానిసలను అమ్ముట అలవాటు. ఇది అక్కడ బానిసల వారికి ఉన్నప్పుడు, బానిసత్వ ప్రకటనకు ముందు బానిసత్వం ఉన్నప్పుడు వారు వెళ్లిపోయి ఆ ప్రజలను వారు అమ్మేటవారు. వాడిన కారును వ్యాపారస్తులు చేసినట్లుగా వారు చేసేవారు. అమ్మిన రసీదులుండేవి. వాడిన కారులను వారు చేసినట్లుగా ఆ మనుషులను అమ్మేటవారు. అమ్మిన రసీదు నీకుంటుంది. ఒకసారి ఒక అమ్మేవాడు మధ్యవర్తి వచ్చాడు. అతడు పెద్ద నీగ్రోలా పాట క్షేత్రానికి వెళ్లి బానిసలను కొన్నాడు. ఎక్కడైతే చాలా మంది బానిసలున్నారో ఆ పెద్ద క్షేత్రానికి అతను వచ్చాడు. వారికి ఎంతమంది ఉన్నారా అని చూడాలని ఆశపడ్డాడు. వారందరూ అక్కడ ఉండి పనిచేస్తున్నారు. వారు దుఃఖంతో ఉన్నారు, ఇంటికి దూరముగా ఉన్నారు. వారు ఆఫ్రికా నుండి వచ్చిన వారు. వారిని ఇక్కడకు వారు తీసుకుని వచ్చారు. డచ్ జాతికి చెందిన ఆఫ్రికా నివాసులు వారిని అక్కడికి తెచ్చి బానిసలుగా వారిని అమ్మారు. అందుకని వారు దుఃఖముగా ఉన్నారు. వారు తిరిగి మరలా ఇంటికి వెళ్లి పోరని వారికి తెలుసును. వారు జీవించి దేశంలోనే చచ్చిపోతారు. అనేక మార్లు కొరడా దెబ్బలు వారు భరించాలని వారు కొడతారు. యజమాని యొక్క ఆస్తి వారు అతను ఏమి చేయాలనుకుంటే ఆ విధముగా వారి ఎలా అతను చేస్తాడు. అతడు దానిని చంపితే అతడు దాన్ని చంపుతాడు. అది ఏమైనప్పటికీ అతడు ఖచ్చితంగా చేశాడు. అది బానిస అని బానిసత్వం. ఇస్రాయిల్ వలె అనేకమైన దేశాలు బానిసత్వంలోకి తీసుకురాబడినవి. ఆ పేద బానిసలను వారు తీసుకోవలసి ఉండెను. వారు పనిచేయవలసిందే. వారు ఎల్లప్పుడూ ఏడుస్తూ దుఃఖంతో ఉంటారు తెలుసా. బానిసల్లో ఒక యవనస్తుడైన వారిని వారు చూశారు. అతడు తన రొమ్ము ఎత్తుకుని ఇలాగునా తల పైకెత్తుకుని ఉన్నాడు. కొరడాతో అతనికి కుట్టలేదు. ఏమి చేయాలో అతనికి చెప్పలేదు. కాబట్టి ఆ బేరగాడు అన్నాడు, నేను ఆ బానిసను కొనాలని అనుకుంటున్నాను అని. ఇతను చెప్పాడు, అతడు అమ్మటానికి కాదు అని. నేను అతన్ని కొనాలనుకుంటున్నాను అని అతడు చెప్పాడు. కాదు, అతడు అమ్మటకు కాదు అని ఇతను అన్నాడు. అడిగాడు, మిగతా వారికి అతడు యజమానుడా? కాదు అని అన్నాడు. అతడు యజమానుడు కాదు, అతడు బానిస అని చెప్పాడు. ఇతడన్నాడు, ఓహో, బహుశా మిగతా వారిని పోషించడానికంటే నీవు అతన్ని పోషిస్తున్నావు. అతడు అన్నాడు, లేదు, వారందరూ కూడా కలిసి అక్కడ వంటశాలలో భుజిస్తారు. మిగతా వారికంటే ఆ కుర్రవాడు ఎంతో వ్యత్యాసకరంగా ఉండటకు కారణమేంటి అని అడిగాడు. ఇతడు చెప్పాడు, ఇక్కడ ఒక విషయం, నేను కూడా కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఆ అబ్బాయి ఆఫ్రికాకు చెందిన పరాయివాడు. అయితే ఆఫ్రికాలో అతని తండ్రి ఒక జాతి రాజు. ఆయనను ఇంటికి దూరంగా ఉన్నాడు. అతడు తనకు తాను రాజకుమారునిగా మెలుగుచున్నాడు. దేశానికి అవతల అతని యొక్క తండ్రి జాతికి రాజని అది అతనికి తెలుసును. ఇప్పుడు అతడు తనకు తానే ప్రవర్తిస్తున్నాడు, ఎందుకనగా అతడు రాజకుమారుడని అతనికి తెలుసు. ఓ సహోదరి, సహోదరుడా, నీవు నేను మనం బ్రతుకుతున్న ఈ లోకంలో దేవునికి కుమారులు కుమార్తెలుగా నడవడి కలిగుందాం. మనమిక్కడ పరాయివారము కాని మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా ఉండవలసి ఉంటుంది. మనము దేవుని కుమారులు కుమార్తెలము అని ఎరుగుబడినట్లు ఉండవలసి ఉన్నది. మన యొక్క ప్రవర్తన దేవుడు ఏ చట్టాలు ఉంచి ఉన్నాడో వాటి ప్రకారంగా మనం నడవాలి, చేయాలి. పురుషుల వస్త్రములు స్త్రీ ధరించడం అది హేయము. ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకున్నట అది తప్పు, పాపము. చివరికి ప్రార్థన చేయటి కూడా సరిపడదన్న విషయం బైబిల్ చెప్తుంది. దీన్ని గుర్చి ఏంటి అని నీ అంటావు. ఒకరు నా వెంట వచ్చారు. కొంచెం కాలక్రమి గుర్తింపు పొందిన ఒక పెద్ద సేవకుడు నా ఎదుక వచ్చాడు. సహోదర అబ్రహాం, రా, నేను నీ మీద చేతురించవలసి ఉన్నది అని అన్నాడు. ఇంకా అన్నాడు, నీ పరిచయం నీవు పాడు చేసుకుంటున్నావు అని చెప్పాడు. ఏంటి అని నేను అడిగాను. ప్రజలను ఆ విధముగా బొబ్బరింతలు పెడతావు అని అన్నాడు. నేను చెప్పాను, నేను నమ్ముతున్నాను అన్నాడు. నేను కూడా ప్రతికొస్తూ స్త్రీలు పొట్టి వెంట్రుకలు పెట్టుకోరాదని, రంగులు రాసుకోరాదని, వారు చేయు ఇలాంటివి చేయరాదని, ముఖానికి రంగులు రాసుకోరాదని, అది నేను నమ్ముతున్నాను చెప్పాడు. వారు అవి చేయకూడదు. అయితే రోగుల కొరకు ప్రార్థించుటకు దేవుడు నిన్ను పిలిచాడు అని అన్నాడు. నేను చెప్పాను, ఆయన నన్ను సువార్త ప్రకటించుటకు పిలిచాడు అని అన్నాను. అవును. అతడు అన్నాడు, నేను దాన్ని నమ్ముతున్నాను. అయితే ఇంకా అన్నాడు, నీవది ఆలోచన చేస్తున్నావా? ఆ నీకేమి కలిగి ఉన్నావో చూడు. ఆ పెద్ద ప్రణాళికలు, టెలివిజన్లు మరియు తదితరమైనవి చూడు. నాకేమీ లేదు. అయితే దేవుడే జవాబు ఇవ్వాల్సి ఉన్నది. అవునది నిజం, నాకేమి లేదు, దేవుడు జవాబిచ్చును. అతడు చెప్పాడు, నీ పరిచయం నీవు పాడు చేసుకుంటున్నావు అని. దేవుని వాక్యం పాడు చేయు ఏ పరిచయనప్పటికీ నాశనం కావలసి ఉన్నది అని నేను చెప్పాను. అవునది నిజం, నిజం, అది ఖచ్చితం. అతడు చెప్పాడు, సరే, నీవు దాన్ని పాడు చేసుకోబోతున్నావు. నేను అడిగాను, అలాగైతే ఎవరు దాన్ని చెప్పబోతున్నారు? అవునా, ఒకరు దాన్ని చెప్పవలసి ఉంటున్నది. సత్యమనగా ఏమైనదో దాన్ని ఏది గాయపరిచినప్పటికీ ఒకరు దానికై నిలబడవలసి ఉన్నది. స్నేహితులు, ఒక క్రైస్తవునిగా పరలోకానికి మనం వెళ్ళుచున్నామని నమ్ము ఒక జన్ముగా పరిశుద్ధాత్మ తనకు తానే దేవుని వాక్యమందు మనకై ముద్రించును. అతడు అన్నాడు, నీవేమి చేయవలసినదో తెలుసా? ఇలాగ చెప్పాడు, ప్రజలు నిన్ను ప్రవక్తను నమ్ముతున్నారు. ఇంకా చెప్పాడు, ప్రవచన వరాలు మొదలగనివి ఏ విధంగా పొందుకోవాలో ఈ స్త్రీలకు నీవు బోధించవలసి ఉన్నది. చిన్న విషయాల కంటే గొప్ప విషయం నీవు తెలుపవలసి ఉంటున్నది అని అన్నాడు అతడు. నేను చెప్పాను, నేను ఏ విధముగా వారికి బీజగణితం బోధించగలుగుతాను? చివరికి వారు వారి యొక్క నేర్చుకోలేకున్నప్పుడు, వారు సాధారణ విషయమే చేయనప్పుడు, చూశారా, ప్రకృతి విషయాలే చేయనప్పుడు పెద్ద విషయాలు నీవేలాగా వారికి చెప్పగలుగుతావు? మొట్టమొదటి మెట్టే నీవు తగ్గకుండా నిచ్చిన పై కొనను నీవు ఎక్కాలనుకుంటున్నావు. నీవు పడిపోవడానికి కారణం అది, చూశారా. అయితే కిందకి రా, దేవు నిన్ను నడిపించు రీతిగా నేరుగా పైకి ఎక్కు. అవును, నీ జీవితాన్ని విజోడు చేసుకో. నీవు చేయుటకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి దేవుని వాక్య ముక్కను ఎల్లప్పుడూ వెంబడించు. మనము క్రైస్తవులలే ప్రవర్తించి నడవలసి ఉన్నది. మన యొక్క నడవడి క్రైస్తవులలే ఉండవలసి ఉంటున్నది. ఎందుకనగా ఇక్కడ మనము పరాయి వారము. ఇది మన యొక్క నివాస గృహము కాదు. కాదు, మనమిక్కడ అస్త్రులుగా ఉంచబడిన వారము. ఈ రాత్రి మనలో ప్రతి ఒక్కరూ వెళ్లవలసి ఉన్నది. ఇప్పుడు ఆలోచన చేయి, దేవుడు ఆయన కనికరము ఉన్నట్లయితే చిన్న బిడ్డ జన్మకు తల్లి ఒక విటమిన్ కొరకై అత్యాశపడుతుంది. తల్లి మాటలు చెప్తుంటవి, నాన్నా నాకు ఖర్జూరపు పండు కావాలి, లేక పుచ్చకాయ కావాలి, నాకు ఒకటి కావాలి మరొకటి కావాలి. ఎందుకని? అది తెచ్చుటకు తను చేయగలిగినదంతా తాను చేస్తాడు. ఎందుకనగా తన యొక్క బిడ్డ ఎంత పరిపూర్ణంగా పుట్టాలో అంత పరిపూర్ణంగా పుట్టాలని కోరుకుంటాడు అని అతనికి తెలుసు. అవునా? దాన్ని తీసుకురావటానికి అతడు చేయగలిగినంతా చేస్తాడు. అది తెచ్చుటకు ఆయన ఎంతటి సమర్థుడో కాదా? ఆయన సృష్టికర్త. ఆయన యొక్క సొంత మహిమ గల శరీరం వల్లే జీవించుటకు, ఒక శరీరమును మనకై స్థిరపరచుటకు ఆయన ఎంతటి సమర్థుడో ఆలోచన చేయి. మనం జీవించాలనుకున్నట్లయితే మనం బ్రతకటానికి మనలో ఒకటి పిలుచుచున్నది, మంచిని చేయుటకు మనలను పిలుచున్నది మనలో ఒకటి ఉన్నది. అలాగైతే వేదిక యొద్దకు బోధ చేయు స్థలమునకు దేవుడు సంపూర్ణ సత్యము బోధించు ఒకరిని పిలుచును. ఎందుకని? చూశారా, అది నీకు చూయిస్తున్నది. అలాగైతే నీవు నిజముగా దేవుని బిడ్డవైతే, దేవా దీని నా యొద్దు నుండి తొలగించుము, దీని నుండి నన్ను సునతి చేయుము, వీటిని నాకు దూరపరచుము అని మొరబెట్టుకు మొదలు పెడతావు. ఎందుకని? నువ్వు వెళ్లబోచున్న పరలోక గృహము కొరకు ఎక్కడైతే నీకు ఆయన సిద్ధపరచ వెళ్లెనో దానికి అది అవసరం. నీవు నిజముగా క్రీస్తు యొక్క వాక్య పెళ్లికు మాత్రమై ఉండవలసి ఉన్నది. ప్రాయశ్చిత్తార్థ దినములోని అర్పణ గుర్చి కొద్ది రాత్రులకి తమ నేను మాట్లాడుచుటిని, దేవుడు మనిషిని కలుసుకుని ఒకే ఒక్క స్థలమును గుర్చి, సంఘమును గుర్చి అనగా లోపల కూర్చి నేను మాట్లాడుచుటిని ఆయన చెప్పాడు. ఆయన నామము ముంచు స్థలము అని ఆయన చెప్పాడు. ఆయన అన్నాడు, నా నామము పెట్టబడిన స్థలమునందు గుమ్మమునొద్ద కాకుండా నేను వారిని కలిసి కొనను అని. ఇప్పుడు ఆయన నిన్ను మెథడిస్టు గుమ్మమునొద్ద కలిసి కొనడు, బాప్టిస్టు గుమ్మమునొద్ద, లేక పెంతికోస్తు గుమ్మమునొద్ద, లేక వాటిలో ఏ ఒక్క దాని యొద్ద కలిసి కొనడు. అయితే ఆయన నామమును ఆయన కుమారునిపై ఆయన పెట్టియున్నాడు. ఆయన చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చున్నాను అని. ఏ మనుషుడైనా ఏ బిడ్డ అయినా అతని తండ్రి నామమున వచ్చును. నేను బ్రహ్మ నామమున వచ్చున్నాను, ఎందుకంటే నా తండ్రి బ్రహ్మ. నీవు నీ నామమున వచ్చింటివి, ఎందుకంటే అది నీ తండ్రి నామము. కుమారుడు తండ్రి నామమును వచ్చియున్నాడు యేసు. ఆయన చెప్పాడు, ఆయన నామమును పెట్టియున్నాడు అని. నా నామము పెట్టబడిన పురములోనే స్థలములోనే అది అర్పణ సహవాసం మరియు దేవునికి ఆరాధనకు ఒకే ఒక స్థలము యేసుక్రీస్తులోనే. నీవు తెలుసుకుంటావు, నేను ఆలయానికి సంబంధించిన వాడిని నీవు చెప్తావు. అది ఎటువంటి ఏ ఒక్క వ్యత్యాసాన్ని కలగచేయదు. నీవు క్రీస్తులో ఉండవలసి ఉన్నది. గత రాత్రి ఒక సంఘశాఖ సేవకుడు నాతో ఇలా అన్నాడు, మిస్టర్ బ్రహ్మ గారు ఇటు చూడు, ఎవరైతే నమ్ముతారో అని యేసు చెప్పాడు. బైబిల్ గ్రంథం తెలుపుతున్నది, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో అతడు ఆత్మలోగా జన్మించినవాడు. నేను చెప్పాను, పరిశుద్ధాత్మలను తప్ప ఎవరను యేసుని క్రీస్తుని పిలవరు అని కూడా బైబిల్ చెప్పట్లేదా అని అడిగాను. చూశారా, బైబిల్ నీవు అబద్ధము చేయలేవు, అది లోపల తగులుకుని ఉన్నది. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ వలన నీవు తప్పకుండా తిరిగి జన్మించవలసి ఉన్నది. నిన్ను గూర్చి అది సాక్ష్యమిస్తున్నది. ఆయన దేవుని కుమారుడని నీవు ఎరగదు. తర్వాత నీవు ఒక భాగమైతే, దేవుని యొక్క వాక్యములో నీవు దేవుని బిడ్డవైనట్లయితే వాక్యమును నీవు ఎలాగూ తృణీకరిస్తావు? పరిశుద్ధాత్మ నిన్ను మూఢభక్తిని నమ్మునట్లు ఎలాగో చేస్తుంది? ఇలాంటిది ఒకటి నీవు చేయవలసి ఉంటుంది. బైబిల్ ఒకటి చెప్తున్నట్లయితే సంఘము మనం చేయవలసి ఉన్నది ఇది చేసి లేక అది చేసి ఏమి చేయవలనో బైబిల్ స్పష్టంగా చెప్తున్నప్పుడు చూశారా, ఇది చేసి అది చేసి అంటే. ఆ తర్వాత నీవు దాన్ని చూచినప్పుడు నేరుగా ఎగిరి అందులోకి దుక్కుతావు, దానితోనే నీ ఉంటావు, పైకి కదల వెళ్తుంటావు, ఎదుగుతావు. ఏలాగా బీజకణము అండముతో స్త్రీ గర్భంలోకి వచ్చినట్లు ఆ తర్వాత ఆ చిన్న అండము వృద్ధియగుటకు మొదలు పెడుతుంది, బీజములను పుట్టించుటకు మొదలు పెడుతుంది. అది ఒక మానవ బీజమును, ఒక కుక్క బీజమును, ఒక ఆవు బీజమును అది పెట్టదు. అది అన్ని మానవ బీజములనే పెడుతుంది. ఒక దేవుని యొక్క బిడ్డ అది ముందుగా నిర్ణయించబడినట్లయితే అది వాడటానికి చెడ్డమాటే. అయితే అది దేవుడు. ఇక్కడ దేవుని యొక్క బైబిల్ గ్రంథమున్నది. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము ముందు నిర్ణయము చేయగలదు. ఆయన యొక్క మహిమ కొరకు ప్రతిదీ సరిగ్గా జరిగినట్లు చేయను, ఆయన మహిమకై ప్రతిదీ చేయను. నీలో ఉన్నటువంటి ఆ ముందుగా నిర్ణయించబడిన విత్తనము దేవుడు నిన్ను పిలిచెను పైన పైన ఒక్క వాక్యము, అందులో ఉన్న పక్షిరాజు యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యమును అక్కడ వినెను, అది పైన కట్టబడను. ఒక్క వాక్యము మరొక దానిపైన మరొక దానిపైన మరొక దానిపైన అది కట్టును. ఏ యొక్క మూఢభక్తితో అది కలవదు. గమనించు, ఈ గుమ్మములలో లేక పురుములలో ఈ గుమ్మములో ప్రతి ఒక్క దినము నూతనమైన కోశలను వారు భుజించవలసి ఉన్నది. వారి మధ్య 7 దినాల్లో ఎలాంటి పులుసునది కనబడకూడదు. అవునది నిజమేనా? అలాగైతే 7 సంఘ కాలములను ఎటువంటి పులుసిన పిండి ఉండకూడదు, ఏ మూఢభక్తి ఏ కలుపు చేయడం ఉండకూడదు. అది ఖచ్చితంగా పులియని పిండి రొట్టి అయి ఉండవలసి ఉంటుంది. పులిసినది ఎటువంటిది మీ మధ్య ఉండకూడదు, ఎటువంటిది ఉండరాదు. పులినది మాత్రమే, వాక్యము వాక్యమే, అది మాత్రమే. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క వ్యక్తిలో దేవుడు శరీరధారి అయ్యను. అది గుమ్మము. ఆ రాత్రి చేయుటకు నేను నిన్ను కలుసుకున్ను. ఒక గుమ్మం ఉన్నది, ఒక పురం ఉన్నది. నీవు దేవుని ఆజ్ఞలు గైకొన్నప్పుడు ఓ కాదము చేతి రాత్రి వేళ నీవు అలా వచ్చినట్లయితే, యేసు క్రీస్తుకు నా ప్రాణమును అర్పించుకుంటాను అని చెప్తే, మరియు నీవు పరిశుద్ధాత్మను పొందుకోలేదు, అందులోకి రమ్ము. నీవది చేయవలసి ఉంటున్నది, అందులో నీవు ఎదగవలసి ఉన్నది. వాక్యమును వాక్యం పైన పెట్టమని దేవుని అడుగు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె యొక్క పరిపూర్ణ రూపము నీకు వచ్చినంత వరకు, ఆ విధముగా వచ్చినంత వరకు దేవుని అడుగు. లోకం యొక్క విషయాలను తీసుకుంటా, మొదటి యోహాను తెలుపుతుంది, నీవు లోకమునైనను లేక లోకములో ఉన్నవాటినైనను ప్రేమిస్తే అదెందుకనగా దేవుని యొక్క ప్రేమ నీలో లేదు. నీవు మోసపరచబడ్డావు. లోక ప్రేమ అక్కడ నీకున్నది, దయ్యం అది నిన్ను మోసం చేసినది. అక్కడ వాటిని పెట్టుట వలన, చూయించడం వలన అది నిన్ను మోసం చేసినది. అవునా? అలాగైతే బైబిల్లో నుండి ఒక్క దేవుని వాక్యమును నీవు తీసివేయలేవు. మొదట పాపానికి, మొదటి పాపానికి ఏది కారణమైనది? ఖాళీ అనే పెద్ద అబద్ధపు గుర్తు కాదు. అయితే హవ్వ అనిశ్చితగా కట్టినది కాబట్టి ఒక్క వాక్యమునకు ఆమె విన్నట్లు చేసినది. ఒక్క మాట గొలుసును విడగొట్టినది, ఒక్క మాటను స్వీకరించడానికి నిరాకరించినది. అది బైబిల్ యొక్క ఆరంభము. బైబిల్ యొక్క మధ్యలో యేసు వచ్చాడు. మనుషులు టివల మాత్రము కాదు జీవించున్నది, అయితే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. అది దేవుని యొక్క వాక్యమంతా. అది ఆయన యొక్క ప్రత్యక్షతని మీరు నమ్ముతున్నారా? దేవుని వాక్యం యొక్క మొత్తం. ఆ తర్వాత ప్రకటన 22, పద్మోత్సవ దీపంలో యేసు యోహాను యొద్దకు వచ్చెను. యేసు ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపియున్నాను. దీనిలో నుండి ఒక్క మాటను ఎవరైనా తీసివేసినను లేక దానికి ఒక్క మాట కలిపినను జీవ గ్రంథము నుండి అతని భాగమును నేను తీసివేసేదను. అవును, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అని ఊరకే చెప్పుడు కాదు. తర్వాత మిగతా అది దానికి కలుపు. నీవు చెప్తావు, నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను, నేను సేవకుడితో చేయి కలిపాను, నేను యేసుక్రీస్తుని విశ్వాసముచ్చున్నాను అని అంటావు. అలాగైతే నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉన్నది. అవునా? నీ ముందుకు వెళ్ళగలది అలా కలుపుతూయుండు. నీవు దేవుని యొక్క కుమారుడు, కుమార్తెవయగు రూపములోకి నీవు ఎదుగుతావు. దేవుడు మనల్ని సిద్ధపరచగలడు. మన జీవితంలో మనము ఒకదాన్ని చూడాలని కోరు, ఆ తీవ్రమైన వాంఛ మనలో కలుగు చేయుటకు దేవుడు సమర్థుడు. దేవుని గురించి ఎక్కువగా ఎంతమందికి కావాలి? ఎందుకని? నీకు ఎక్కువగా ఉన్నదని అది నీకు తెలియపరుస్తుంది. అవును, దానికై నీవు వేడుకుంటావు. నీ చిన్న ప్రసవ నొప్పులు పుట్టుకుని వస్తున్నవి. అవునా? నీకు చాలా కావాలి. తద్వారా నీవు ఆనందంగా, స్వతంత్రంగా, సంపూర్ణంగా ఉంటావు. మనం ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క గుండెల్లో చిన్న జీవకణం వలె, తల్లి యొక్క గుండెల్లో జీవకణం వలె ఉండును. దేవుడు పెరుగుచున్నాడు. మనకై స్థలము సిద్ధపరచుకు వెళ్లాడు. ఆయన యొద్ద నిత్య స్థలము సిద్ధపరచుకు. ఎక్కడైతే రోగశాల ఉండదో, మరణము, పాపము, వ్యభిచారము, ఇక్కడ లోక మురికి ఉండదో, అట్టి నిత్యమైన స్థలము సిద్ధపరచుకు వెళ్లాడు. దాని మీద నీ మనసున్నట్లయితే దేవునితో ఎన్నడూ సంబంధం ఉండదని అది తెలియచేస్తున్నది. అవును, నీవు తెలికలేక ఉన్నావు. నీకు మానసిక భ్రమ కలిగినది. నీవలా సంఘంలో చేరి, భలే, నేను దీనికి చెందినవాడును, మా అమ్మ దానికి చెందినది, నీ తల్లి రోజులకు అది సరిపోవచ్చునేమో, కాని మనము మరొక దినములు జీవించుచున్నాము. వెస్లీ యొక్క వర్తమానము అతను లూథర్ యొక్క వర్తమానం తీసుకోలేకపోయాడు. లూథర్ నీతిమత్వాన్ని నమ్మాడు, అయితే వెస్లీ శుద్ధీకరణ నమ్మాడు. వెలి వెంట పెంతికోస్తూ వచ్చారు. వారు నీతివత్వం, శుద్ధీకరణ తీసుకోలేకపోయారు. అది వరములు తిరిగి పొందుకున్న సమయం. అందులోండి మనం వెళుచున్నాము. అవునా? ద్రాక్షవల్లి పైకి వచ్చుట, దాని యొక్క మూడు దశలు. మొదట అది చిన్న ఆకురెమ్మ, లూథర్ వచ్చుట, దిద్దుబాటు నుండి వచ్చుట. సరే, అదే కాడా? ప్రకృతిని గమనించు. దేవుడు ప్రకృతి పరంపరంగా ఉండను, ఎందుకనక దేవుడు ప్రకృతిలో ఉన్నాడు. అవును. తర్వాత వచ్చినది తొడిమ, పుప్పొడి మెథడిస్ట్ కాలము. తర్వాత వచ్చింది పెంతికోస్తు. ఓహో, ఎంతో పరిపూర్ణము. చూశారా, గోధుమ గింజ ఎంత పరిపూర్ణంగా ఉండను? అంతగా సంపూర్ణంగా గోధుమ గింజ వలె కాన్పించను. దాని విడది అక్కడ గోధుమ ఉండనే ఉండదు. అది యొక్క తొక్కై ఉన్నది. దాని యొక్క మోయు సాధనము అది. అయితే ఆ జీవన్ ఆ జీవము దాని గుండా పనిచేస్తుంది. చూశారా, అక్కడ వారి లూథర్ కాలంలో లూథర్ను అంగీకరించారు. ఆ జీవం వచ్చినది, అయితే అది వెళ్లిపోయి సంస్థాపకము చేసినది. మొదట ఏమి జరిగిందో తెలుసా? అలాగే సంస్థాపకమై పోయినది. దాని అంతము కాల్చివేయబడ్డ. చూశారా, కాడ ఎండిపోయినది. అది కేవలం మోయు సాధనం మాత్రమే. కొందరు ఇంకా ఆ పాతదైన సాధనముతోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. దేవుని గురించి ఏమీ తెలియదు, చనిపోయినది. వారు చెప్తారు, సరే చూడు, మేము లూథరన్లో ఉంటిమి అని అంటారు. ఆకు, అవునది నిజం. అయితే చూడు, ఇప్పుడు అది ఎక్కడున్నదో. అవునా, మేం మెథడిస్టులమై ఉంటిమి, ఇంకా మేం పెంతికోస్తులము అని చెప్తారు. అయితే పెంతికోస్తూ ఇప్పుడు చూడు ఎటువంటి నిలువెత్తిన స్థితిలో అది వెళ్తుందో. ప్రతి ఒక్కరూ ఎలాగూ దూరమైపోతున్నారో. చూశారా, ఏంటది అది? నిజమైన విత్తనం యొక్క మోయు సాధనము. చూశారా, మిగతా ఇవన్నీ కూడా సాధనాలు. అయితే సంఘ శాఖైపోయినది. నేను పెంతికోస్తును అని నీవు చెప్తే అది ఎటువంటిదనగా, నీవు రోమన్ కెథలికువు లేక ఒక యూదుడు అని చెప్పుడు కంటే గొప్పేమీ కాదు. లేక నీవేమని చెప్పుకున్నప్పటికీ కూడా నీవు తిరిగి జన్మించవలసి ఉన్నది. ఆ మోయు సాధనము గుండా వచ్చిన జీవము అక్కడే ఉన్నది. కాడలో నిలబడగాక, నిలబడక విత్తనములో నిలబడగాక, సంపూర్ణమైన భాగములకు నేరుగా వెళ్ళు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, మనకున్నటువంటి ప్రతి ఒక్క దిద్దుబాటు స్థానము లూథరన్ తదితరమైనవి. 3 సంవత్సరాలు నిర్మాణాత్మైనవి. అవునది నిజం. ప్రతి ఒక్క ఉద్యమము 3 సంవత్సరాలు నిర్మాణాత్మకము తెచ్చినవి. ఇది ఎంతకాలం నుండి జరుగుతున్నదో ఆలోచించి 20 ఇంకా అన్ని సంవత్సరాల నుండి. ఎటువంటి సంస్థాపకము లేదు. ఎందుకని? అది విత్తనం వచ్చుచు తొక్క క్రింద రూపము పొందుచున్నది. ఇలాగున పెట్టబడుతుంది. మొదట లోపలికి వెళ్లిన దాని వలె మహిమగల గింజగా పరిపక్వ చెందుటకు కుమారి సన్నిధానంలో అది పెట్టవలసి ఉన్నది. లోపల పడిపోయిన నిజమైన సంఘము మొదట కాడ ద్వారా తిరిగి వచ్చుచు మరొక సంఘముగా తిరిగి వచ్చుటకు, దాన్ని పైకి తీసుకుని వచ్చుటకు, కలుపునది వచ్చినప్పుడు దాని ద్వారానే వచ్చును. లూథర్లోకి వెళ్లిపోయిన జీవము, మెథడిస్టులోకి వెళ్లిపోయిన జీవము, పెంతికోస్తులోకి వెళ్లిపోయిన జీవము విత్తనంలోకి వచ్చును. అదంతా విత్తనములోనికి వచ్చును. యేసుక్రీస్తుకు సంపూర్ణమైన శరీరముగా రూపుదాల్చును. ఉదయవేళ సూర్యుడు ఉదించినట్లుగా ఉండును. దేవుని గురించి సాక్ష్యం అది చెప్పకుండా ప్రకృతిలో దేనిని చూడకుండా నీ ఉండవు. దేవుడు అక్కడ ఉన్నాడని నీవు తెలుసుకుంటానికి చివరకు నీకు బైబిల్ కూడా అవసరం లేదు. చిన్న సూర్యుడు ఉదయిస్తాడు. ఒక చిన్న బలహీనమైన బిడ్డగా 7 గంటలకు బడికి బయలుదేరతాడు. 10 లేక 11 గంటలకు బయట ఉంటాడు. 12 గంటలకు అది దాని బలముతో ఉండును. 3 గంటలకు అది వృద్ధుడైపోతుంటాడు. 7 లేక 8 లేక 5 లేక 6 గంటలకు అది వంగిపోతున్న భుజాలతో ఉండును. అది చనిపోవును. దాని యొక్క అంతం అదేనా? కాదు. మరునాటి ఉదయము అది పునరుద్ధానం పొందుకుంటుంది. జీవము మరణము పాతిపెట్టబడుట పునరుద్ధానము. చెట్లు మీద వస్తున్న ఆకులను చూడు. ఒక మంచి శ్రేష్టమైన దానిగా అది వస్తుంది. నీడ ఇస్తున్నది, దాని పండ్లను కాస్తున్నది. తరువాత ఏమవుతుందో తెలుసా? శరదృతువు ఆకురాలు కాలము వస్తుంది. దాన్ని కడుతుంది. మరణం వేలలోకి పరుగులు తీస్తుంది. తిరిగి భూమిలోకి వెళ్తుంది. దాని అంతం అదేనా? అదేనా? తరువాత వసంతంలో సాక్ష్యమిచ్చుట కొరకై నేరుగా అది మరలే వస్తుంది. అది నిరంతరముండు జీవితం. అయితే ఓ సహోదరి సహోదరుడా, మనం నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. ఈ ఘనమైన ఒక్కరు ఎవరైతే వచ్చారో వెళ్లిపోయారో మనకు ఒక శరీరము సిద్ధపరచుటకు సమర్థుడై ఉన్నారు. ఈయన ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకున్నాము. మనం అనుభవిస్తున్న తరగని ఈ బాధలు స్త్రీలైన మీరు చేయు వాటిని గద్దెంపులుగా మీరు భావిస్తున్నవి. పురుషులైన మీరు శమలైన సిద్ధాంతాల మొదలుగు వాటిపై మీరు ఆనుకున్నవి. నేను ఈ సిద్ధాంతాన్ని వల్లిస్తాను, నేనిది చేస్తాను అని మీరు చెప్పుకుంటున్నవి. అయితే ఒకటి మీ లోపలనే ఉన్నది. గుడ్డివారి కళ్ళు తెరవబడటము, చెవిటి వారు ఈ వాగ్దానం చేయబడి ఇవన్నీ వాక్యము దాని బలముతో ప్రకటించబడటము మీరు చూచున్నప్పుడు ఒకటి మీ లోపల ఉన్నది. వేశ్య, వీధి వేశ్య ఒక వనిత కావడము, ఒక త్రాగుబోత అక్కడి నుండి వచ్చి దేవునికి నిజమైన భక్తుడు కావడం. ఆహా, గమనిస్తున్నారా? ఒకటి అక్కడ ఉన్నది, అక్కడ జీవమున్నది. ఒకవేళ నిన్నది చేయలేకుంటున్నానేమో మీరు ఆ విధంగా భావిస్తారు. చూశారా అదేంటి? అది ఒకటి, మీ శరీరము ఒక కోరిక కొరకు ఆకలి కొని రా అని అనును. అయితే ఆ శరీరంలోని ప్రతి అణువుకై నేరుగా ఇక్కడే దేవుని యొద్ద విటమిన్లు ఉన్నవి. దేవుని యొక్క రొమ్ము భాగమున స్థలము సిద్ధపరచుటకు యేసు వెళ్లిపోయాడు. అవునండి, చిన్న బీజము, దేవుని కుమారుడు, దేవుని యొక్క చిన్న కుమారుడు లేక కుమార్తె. తండ్రికి యేసు చేసిన ఆయన ప్రార్థనలు ఆయన ఒక దానికోసం అడిగాడు. అదేంటో నీకు తెలుసా? అది ఒకటి, భూమిపైన ఆయన నడిచిన దానంతట తర్వాత, ఆయన జీవించిన జీవితం తర్వాత, భూమిపైన ఆయన అర్పించిన అర్పణ తర్వాత ఆయన ఒకదానికై అడిగాడు. నేనుండు స్థలంలో వారును ఉండులాగునా అని అడిగాడు. మన యొక్క సహవాసం కోసము అడిగాడు. ప్రార్థనలో తండ్రిని అడిగినది అదొక్కటే ఒకటి, నిరంతరము నీ సహవాసము కొరకు అడిగాడు. నీవు దీన్ని పరిశుద్ధ యోహాను 17:24 చదివినట్లయితే అలాగినట్లయితే మనమెంతగా ఆయన ఆశపడవలసి ఉన్నది. ఇప్పుడు వినండి, నీవు దేవుని ఆత్మములుగా జన్మించితే దాని భావం అంతా నీదవుతుంది. చూశావా? అది ఒక కట్టడలతో కూడిన పుస్తకములోనది కాదు. దేవుని కృప ద్వారాను దేవుని ఆత్మ ద్వారాను నీవు బ్రతుకుతావు. నేను దీన్ని అప్పుడప్పుడు చెప్పాను. ఒక మిషనరీగా నేను విదేశాలకు వెళ్తాను. నా బిడ్డలను నా భార్యను లోపలికి పిలిచి, పిల్లలారా ఇలా చూడండి, శ్రీమతి బ్రహ్మ ఇది విను, నేను నీ భర్తను. నేను వెళ్లిపోయిన తర్వాత వేరే ఎటువంటి భర్తలు నీకుండకూడదు. నీవు అలా చేస్తే నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నీ చర్మం ఒలుస్తాను. గమనిస్తున్నారా? గట్టిగా నా కాలుతో తొక్కి, పిల్లలారా నేనేం చెప్తుంది వినండి. అలాగే అలాగే నాన్నా, అలాగే. నా ఒక్క ఆజ్ఞని కూడా మీరు అతిక్రమించకూడదు. అవును, చూశారా, అది ఒక ఇల్లు కాదా? ఇప్పుడు ఆమె నాతో ఇలాగ చెప్పినట్లయితే, అయ్యా నీవు శ్రీ బ్రహ్మ గారు, నేను నీ యొక్క చట్టబద్ధమైన భార్యను. నీవు బయటకు వెళ్లిపోయిన తర్వాత నీకెటువంటి ఆడపిల్లలు స్నేహితులుగా ఉండకూడదు. అదొక ఇల్లు కాదా? అదొకటి అవుతుంది. మనం అది చేయకూడదు. నేను ఆమెను ప్రేమిస్తాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది. నేను వెళ్లిపోతున్నానని ఆమెకు తెలిసినప్పుడు దేవుడు నన్ను పిలువనది నేను వెళ్ళనని ఆమెకు తెలుసు. మేము నేల మీద కూర్చుంటాము, మా చుట్టూ పిల్లలను కూర్చుని పెట్టుకుంటాము, మేము ప్రార్థన చేస్తాము. నేను చెప్తాను, ప్రియమైన దేవా, నా చిన్న సహచరిని, నా బిడ్డలను జాగ్రత్తగా ఉంచు అని వారు చెప్తారు. దేవా, నాన్న బయటకు వెళ్లిన తర్వాత ఆయన జాగ్రత్తగా ఉంచుము అని. ఆ తర్వాత మేము వెళ్లిపోతాము. నేను అక్కడ ఒకటేదైనా తప్పు చేసినట్లయితే ఏమవుతుంది? నేను అతిక్రమ చేసినట్లయితే, ఒక తప్పు చేసినట్లయితే ఏమవుతుంది? నేను తిరిగి వచ్చి ఆ దీనురాలైన నా భార్య యొద్దకు వెళ్లిపోయి నిరసన వెంట్రుకలతోనూ ముడతలతో ఉన్న ఆమె ముఖము ఎదుట అక్కడ నిలబడతాను. నేను ముందుకు వెళ్లి ఇలాగ చెప్తాను, ప్రియా, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా? అవును బిల్, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నేనేం చేశానో నీకు చెప్తాను. నేను ఒక ఆడపిల్లను ఇంటికి తీసుకుని వచ్చాను, అందుకై నీవు నన్ను క్షమిస్తావా? ఆమె నన్ను క్షమిస్తుందని నేను నమ్ముతాను, నేను నిజంగా నమ్ముతాను. అయితే నేను అది చేస్తానా? ఆమె అక్కడ నిలబడి ఉంటే నేను చూచినప్పుడు, ఆమె వెంట్రుకలు తెల్లబడి ఉండుట చూచినప్పుడు, ప్రజల మధ్య నా మధ్య ఆమె నిలబడి ఉండుట నేను ఎరిగినప్పుడు, ఆమె ఎంత నిజమైన భార్యో అది నేను ఎరిగినప్పుడు, నేను దాన్ని చేయగలుగుతానా? ఆమెను గాయపరచుడు కంటే నేను చచ్చిపోతాను. నేను అలాగూ చేస్తాను. అది నా భార్య ఎలా నాకున్న ఫిలియో ప్రేమ, దేవుని ఎలా నాకున్న అగ్గిపో ప్రేమ ఎంత గొప్పదై ఉంటుంది. ఆయన గాయపరచుడుకు నేను ఏది చేయను, ఖచ్చితంగా చేయను. నేను ఆయన ప్రేమిస్తాను. ఆయన నన్నేమి చేయమని కోరినను నేను అదంతా చేస్తాను. లోకమేమని చెప్పినప్పటికీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క వాక్యమును నేను విజ్జోడవుతాను. ఎలాగైనా వారు దానిని నమ్మరు. నన్ను చేయమని ఆయన ఏమి చెప్పినో నేను తెలుసుకోవాలని ఆశపడతాను. నాకొకటి కుదువుగా ఉన్నదా? అది నాకు దయచేయమని నేను ఆయన కోరుతాను. ఆయన కొరకు బ్రతుకుతూ లోకము నుండి మనలను కాపాడుకుందాము. ఈ పాతదైన ఈ భూసంబంధమైన శరీరము, నేను మీకు చెప్తాను, నీవు ఆలోచించేసే ఈ భూసంబంధమైన శరీరము హాలీవుడ్ కి పోలికగా నీవు చేస్తున్నావు. నీవు దానికెంతో దగ్గరగా ఉన్నావు. అదెక్కడ ఎక్కువ కాలం ఉండదు. నువ్వు జ్ఞాపకముచ్చుకో, ప్రభువు నాకిచ్చిన ప్రవచనం అది క్రిందకి పోతుంది అనునది నీవు వినియుంటావు. అవునండి, గమనించు, అది జరుగుతుంది. నీవు కనిపెట్టు. ఇంతవరకు తప్పైంది ఏది చెప్పలేదు. చెప్పాలనుకునే ప్రతి ఒక్కరి యొద్దకు నేనది తీసుకుని వెళ్తాను. అదెప్పుడు ఎక్కడో నాకు తెలియదు. అయితే ఆమెకు జరుగును, దానిపైన న్యాయ తీర్పు వెలాడుతుంది. దానికి విముక్తి లేదు, అది గతించిపోయినది. అవును, ఇది గమనించు, లోకంలో నుండి మనలను కాపాడుకుంటూ ఆయన కొరకు జీవించుట. ఇది చూడు, మీరు టెలివిజన్ చూస్తారు, మీలో కొందరైన సహోదరులు యవ్వనస్త్రీలైన మీరు, మీరు ఇష్టపడితే మీరు ఇక్కడికి వెళ్ళండి. మీరు యవ్వనస్తులు, నాకు తెలుసు. అయితే మీరు క్రైస్తవులు, చూశారా, మీరు ప్రత్యేకమైన వారు. మీరు లోకం వలె ఉండకూడదు. మీరు లోకమును ప్రేమిస్తారు. యవనస్తులైన మీరు మాత్రమే కాదు, పెద్దవారైన మీలో కొందరు. సరే, అదేం చేస్తుంది? చూస్తున్నారా, మీరు టెలివిజన్ చూసి మీరు కొట్టుకు వెళ్లిపోతారు. స్త్రీలు, ఆ భక్తి లేని స్త్రీలు ధరించు పాత వస్త్రాలు చూస్తారు. న్యాయతీర్పు దినమందు ఏమి జరుగుతుందో నీకు తెలుసా? నీ యొక్క భర్త ఎడలా నీవెంత పవిత్రులవై ఉండి ఉండవచ్చును. అయితే తీర్పు దినాన నీవు వ్యభిచరించినందుకు నీవు జవాబు చెప్పవలసిన దానివై ఉంటావు. యేసు చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే అతని హృదయమందు వ్యభిచరించిన వాడవును. ఎవరిని నిందిస్తావు? నిన్నే. చూశారా, ఆ పొట్టి బట్టలు చొక్కాలు వేసుకుంటే వల్ల నీకు నీవు చూయించుకున్నావు. ఈ మధ్యనే కొంతమంది స్త్రీలు నాతో అన్నారు, సహోదర అబ్రహాం, నేను పొట్టి బట్టలు వేసుకోను, అందుకై నేను ప్రభు కృతజ్ఞను, నేను చొక్కాలు తొడుక్కుంటాను అని అన్నదామె. అది ఇంకా హీనము అని నేను చెప్పాను. అది హీనము. అవునది నిజం. స్త్రీలకు బట్ట కొనుట చివరకు కష్టమవుతుంది. కొనటానికి కొనలేవు. ఒక స్త్రీ అన్నది, మంచిది, నీవు నిజమే చెప్పావు, నీవు కొనలేవు, నీవు కొనలేవు అన్నది. అయితే వారింకా వస్తువులు కుట్టు మిషన్లు అమ్ముతున్నారు, చూశారా, కనుక ఇక క్షమాపణ లేదు. అవును, చూశారా సహోదరి, అది చూయించబడబోతుంది. నేను మీకు సహోదరును, నేను క్రీస్తుకు దాసుడను. ఈ రాత్రి ఇక్కడ నేనేం చెప్తాను, అందుకై న్యాయ తీర్పు పీఠమందు నేను జవాబు చెప్పవలసి ఉన్నది. అవును, నీ వ్యభిచారం చేసిన నేరానికి నీవు నిలబడబోతున్నావు, ఎందుకంటే నీ గుండెలో నుండి దేవుని యొక్క ప్రేమ కారిపోయినది. నీవింకా ఆలయానికి వెళ్తావు, నీవింకా ఆత్మలో నాట్యం చేయవచ్చును, నీవింకా భాషలతో మాట్లాడవచ్చును, అవి మంచివే. అయితే అది ఇది కాదు. లేదండి, జ్ఞాపకముంచుకో బైబిల్ తెలుపుతున్నది, కడవరి దినాల్లో అబద్ధ క్రీస్తులు వచ్చేదరు. అబద్ధ యేసులు కాదు, దానికి వారు నిలబడలేదు. అయితే అబద్ధ క్రీస్తులు, అబద్ధ అభిషక్తులు, వారు ఖచ్చితంగా ఆత్మతోనే, పరిశుద్ధాత్మతోనే నింబడతారు. ఆయనను అబద్ధికులు. చూశారా, నీలో ముగ్గురున్నారు. బయట ఉన్నది శరీరము, దానితో భూసంబంధమైన నీ గృహమునకు సంబంధముండు 5 ఇంద్రియాలున్నవి. లోపల ఆత్మ ఉన్నది, అక్కడ 5 ఉన్నవి, ప్రేమ, మనస్సాక్షి మొదలైనవి. నీవు సంధిచ్చురవి. అయితే దాని లోపల ప్రాణమున్నది. జ్ఞాపకముంచుకో, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను పడును. గోధుమ గింజను ఏ వర్షమైతే మొలకెత్తునట్లు చేయను, గురుగును కూడా అనగా కలుపు మొక్కను కూడా అదే మొలకెత్తునట్లు చేయను. అవును, అదేంటి? విత్తనము ప్రక్కన ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావం దానికదే తెలియబడుతుంది. అదే పొలములో అది నిలబడగలుగుతుంది. అది కలుపు మొక్కతోని, కలుపు మొక్క, గోధుమ కలిసి నిలబడతవి, ఎంతగానో ఆనందిస్తవి, వాటి తల వంచుకుంటవి, దహము కొరకు ఒగర్చున్నవి. వర్షం పడినప్పుడు గోధుమ ఎంత బిగ్గరగా కేకవేయగలదో, గురుగులు అంత బిగ్గరగా కేకలు వేయును. వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అవును క్రైస్తవులారా, ఒకవేళ నేను మిమ్మల్ని ఇక చూడకపోవచ్చును. నేను ఇక్కడ ఉండుట, ఇక్కడ ఉండుట సంవత్సరాలైనది. ఇక మరలా నేను మిమ్మల్ని చూడకపోవచ్చును. దేవుని వాక్యంతో సరికండి, అద్దములో చూడండి. ఒకసారి ఒక చిన్న పిన్నవాలు వలె దూరాన గ్రామంలో ఉంటున్నాడతను. ఏనాడు అద్దం చూడలేదు. తన చిన్నమ్మ ఇంటికి అతను వచ్చాడు. మెట్ల మీద నిలవటం మొదలుపెట్టాడు. అతను అద్దం చూశాడు. అద్దములో చిన్న పిల్లవాణ్ణి చూశాడు. అలా చూచుకుంటూ నడుస్తున్నాడు. అతను చేయి ఊపుతున్నాడు. చిన్నపిల్లవాడు ఊపుతున్నాడు. అలాగే చూస్తూ ఉన్నాడు. అద్దములో అతను ఎప్పుడూ అతడు చూచుకోలేదు. కనుక అతడు దానికి దగ్గరగా వెళ్ళినప్పటికీ అతను వెనక్కి తిరిగి, అమ్మా, అది నేనే అని అన్నాడు. దేవుని యొక్క అద్దములో నీవు ఎలా కనిపిస్తున్నావు? అది కుమారునిగా, కుమార్తెగా ప్రతిబింబిస్తుందా? నీ వినుచున్న ఒకటి దాన్ని చెప్తున్న ఒకరిని విసర్జిస్తుందా? లేక అవును, ఆ మనుషులు చెప్పినది నిజం, అది లేఖనం అని అది నిన్ను లాగుతుందా? అలాగైతే అక్కడున్న కొరకు ఏర్పాటు చేయబడిన ఈ శరీరానికి ఆ విటమిన్లు అవసరమై ఉన్నవి. నీవు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడుండు ఇంటికి అది అవసరమై ఉన్నది. అవును, ఈ ఇల్లు మనం భూ సంబంధమైనగా జన్మించితే. ఇప్పుడు జ్ఞాపకించుకోండి, ఈ శరీరాన్ని గురించి మనం ఎంతో ఆలోచించేస్తాము. దానిపైన ఎన్నో బట్టలు ధరిస్తాము. అక్కలు లేకుండానే అనేకమైనవి మనం చేస్తాము. ఒకరి తర్వాత ఒకటి మారుస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. ఒకరు ఒకటి చేయడం మొదలు పెడితే నీ మెట్లకు ఎరుపు రంగులు పూస్తావు. జ్యూనిసిస్ ఎర్ర రంగు పూస్తాడు. గమనించు, నీవు చార్లెట్ నుండి ఫోర్డ్గా మారుస్తావు. దానికి వారు ఒర్చుకోలేరు. ఇది జతపరుచు సమయం. ఒక రకమైన టూపు పెట్టుకుని ఒక ఆడ మనిషి మందిరానికి వచ్చుటకు అనుమతివ్వు. అందరు స్త్రీలు అదే తెచ్చుకుంటారు. గమనించు, ప్రత్యేకించి సంఘ కాపరి భార్య. ఏం జరుగునో గమనించు. అది నిజం, అది ఖచ్చితంగా నిజం. అది జతపరచు సమయం. సహోదరుడా, ఇది జతపరచు సమయం కావలసి ఉన్నది. అన్ని విషయాలు ఒక ఉద్దేశం కొరకు. నా కోటు, నా ట్రౌజరుకు జత అని నాకు లెక్కలేదు. నాకు కఠినమైన సమయం ఉంది. నా భార్య లేక నా కోడలు ఎవరో ఒకరు దాంతో ఏలాంటి టై నీవు ధరిస్తావు అని అడిగితే అవి జతకాకపోయినా పర్వలేదు. నా యొక్క అనుభవం దేవుని యొక్క వాక్యంతో జతకావాలని నేను కోరుకుంటున్నాను. అది కావలసి ఉన్నది. ఎందుకనగా ఆ ఉద్దేశం కొరకు నేను బ్రతుకున్నది. ఒక మూలన అక్కడ జోనిసస్ కొరకై కాదు, దూరాన యేసు ఉన్న మహిమలో ఉండుట కొరకు. అక్కడ స్థలం సిద్ధపరచుట ఆయన వెళ్లిపోయాడు అక్కడికి. అవును, మనకది కావాలి. అవునండి, దీనంతటి నుండి దూరంగా ఉండము. భూసమైన పాతదైన ఈ గుడారము, అదేంటో మీకు తెలుసా? ఈ శరీరము నీవు ధరించినటువంటి పాతకోటు లాంటిది, ఒకనాడు నీవు ధరించిన కోటు లాంటిది. అయితే ఎంతో మంచుకైన్న ఒకటి నీకై ఉన్నది. నీవెన్నడూ దాన్ని వాడలేదు. నీవేమి చేస్తావు? గదిలో నీవు తగిలించావు. ఎందుకంటే మంచిది ఒకటి నీకున్నది. నీకు మంచి పైవస్త్ర కోటు ఉన్నది. నీవు వాడుకునేది దానికంటే అదెంతో అధునాతమైనది. అది చిరిగిపోయేది దానికంటే ఇది ఎంతో అధునాతమైనది. ఏంటి అది? ఆ వస్త్రము. అక్కడ ఉన్నా దాని లోపల నీవున్నావు. ఆ వస్త్రం ఏమి చేస్తుంది? నీ యొక్క ప్రతిమకు అది భరిస్తుంది. అవును, అయితే అది నీకిప్పుడు అవసరం లేదు. దాని పైన తగిలించుకుని ఉన్నావు. అది చిరిగిన పేలిక. ఈ యొక్క శరీరము ఆ విధముగా ఉండను. పరలోక సంబంధమైన రూపమును అది భరిస్తుంది. అయినను అది నీది కాదు. ఈ శరీరం లోపల నీవున్నావు. దేవుని యొక్క ఆత్మ ఆ శరీరం లోపల ఉన్నది. బయట ఏమి కనబడుతుందో లోపల లోబడినట్లు చేయలేదు అదే. ఎందుకనగా లోపల అది లాగుతుంది. దేవుని వాక్యంతో సరిపడినట్లుగా దాన్ని అది తెలుస్తుంది, తాను తీసుకొస్తుంది. నీ లోపల నీవే. నీ యొక్క ఉనికి దేవుని వాక్యముతో సరిపడినట్లుగా చేయను. ఈ యొక్క శరీరము కేవలం పాతకోటి. కొద్ది కాలం క్రితమే ఆ వస్త్రములో నీవుంది, దానితో నీవేం చేస్తావు? అది భూసంహరణ వస్త్రం వంటిది. ఈ శరీరము నీ యొక్క నిజమైన శరీరము, నీ యొక్క నిజ రూపము విలియం బ్రహాం అని నువ్వు పిలుచు నది, లేక సుసీ జోన్స్ అని నువ్వు పిలిచేది, లేక ఇంకేదైనప్పటికీ నువ్వు పిలుచు ఈ పాతకోటు లోపల దానిపైన ఉన్నది. గమనిస్తున్నారా? ఒక్కానొక రోజున నీ జ్ఞాపకముగా భూమి యొక్క విశాల స్థలమందు అది వ్రిలాడుతుంది. అక్కడ దూరాన ఒక చోట సమాధిలో నువ్వు పెట్టబడతావు. ఒకరు సమాధి రాయిని అక్కడ పెడతారు, ఇక్కడ రెవరెంట్ ఫలానా వారు పెట్టబడి ఉన్నారు, జాన్ ఫలానా లేక పెట్టబడినాడు అని ఉంచుతారు. నీ యొక్క జ్ఞాపకార్థము అదెక్కడ పెట్టబడుతుంది. దీనిలోని మాత్రమే ప్రజలు నిన్ను చూస్తారు. నీవెవరినప్పటికీ నీలో నిజమైన నిన్ను దాని లోపల ఉన్నది అయితే పాతకోటు పరలోక సంబంధమైన రూపమును ధరిస్తుంది. ఓ ప్రజలారా, కోటులు మార్చుటకై ముందు ఏర్పాట్లు మీరు చేసుకున్నారా? పరలోకానికి మీరు ముందు ఏర్పాట్లు సిద్ధపరచుకున్నారా? జ్ఞప్తించుకోండి, మీరు ముందు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. అవి లేకుండా మీరు లోపలకు వెళ్లలేరు. ఇప్పుడు మీరు ఎరిగినటువంటి నవీన భాషలో మీతో మాట్లాడుతున్నాను. మీరు పుట్టుకుల ఇంటికి వెళ్ళినట్లయితే మీరు ముందు ఏర్పాట్లు చేసుకున్నారా అని అడిగితే, ఓ నన్ను క్షమించు, అన్ని నిండిపోయినవి, మీరు బయట చలిలో ఉంటారు. ఎందుకంటే మీరు ముందు ఏర్పాట్లు చేసుకుంటానికి విఫలైపోయారు కాబట్టి. మీరు మీ యొక్క జీవిత యాత్ర అంతానికి వచ్చినట్లయితే ఇటువంటి ముందు ఏర్పాట్లు లేకుంటే మిమ్మల్ని కలుసుకున్నట్టుకు ఒకరు అక్కడ లేరు. ఎక్కడైతే అరుపులు మూల్గులు ఏడ్పులు పనులు కొరుకుతూ ఉండునో అతి నిత్యమైన చీకటిలోకి మీరు అడుగుపెట్టవలసి వస్తుంది. మీకు తప్పదు, పట్నంలోనికి మీరు వెళ్లలేరు. ఎందుకంటే ముందు ఏర్పాట్లు మీరు చేసుకోలేదు కనుక మీ కొరకు సిద్ధపరచుటకు ఏ స్థలానికి యేసు వెళ్ళినో ఆ పట్నంలో మీరు ప్రవేశించుటకు అవి మీకు కావలసి ఉన్నవి. జ్ఞాపించుకోండి, మీకు ముందు ఏర్పాట్లు అవసరమయ్యున్నవి. రక్షణ వస్త్రాన్ని ధరించుకోవలసి ఉన్నది. మీరు వెళ్లలేరు. ఇక్కడ లేఖనం నా యొద్ద ఉన్నది. మత్తయిలో నేను లేఖనము గమనిస్తున్నాను. మత్తయి 22:1-14 వరకు చదువుటకు నాకు సమయం లేదు, ఎందుకంటే ఆలస్యమవుతుంది. ఎంతోసేపు మీతో మాట్లాడతాను. అయితే జ్ఞప్తించుకోండి, రాజు విందు సిద్ధము చేసి ప్రజలను మనుషులను పంపాడు. అతని ఎద్దులను అతను వధించాడు. క్రువిని వాడితో అన్ని గొప్ప విందు తయారు చేయించాడు. అనేక మంది వచ్చుడు కొరకు ఆహ్వానము పంపాడు. ఒకరన్నారు, నీకు తెలుసా, నేను దీనికి సంబంధించిన వాడను, మరియు నాకిది ఉన్నది, నేను నా పొలములకు పోవలసి ఉన్నది. ఒకరు చాలా చేశాడు, అతను మరలా పంపాడు. వారు వారిని అమర్యాదగా చూశారు. యేసు మాట్లాడుతున్నది యూదులైన ఆ తరముతో. వారు ఒకటి చేయవలసి ఉండెను. చిటి చివరికి వారిని బలవంతం చేశాడు. ప్రతి ఒక్క చోటుకు రాజమార్గంలోకి వీధుల్లోకి వెళ్లమని, వారిని లోపలికి వచ్చుటకు బలవంతము చేయమని. అడు తర్వాత ఆయన యొక్క పెళ్లి విందు సిద్ధపరచబడను. అక్కడ ఆహ్వానితులు ఉండబోతున్నారు. ఆ తర్వాత పెళ్లి వస్త్రము ధరించకుండా అక్కడున్న ఒక మనిషిని అతడు కనుగొన్నాడు. పాతకోడు ధరించుటకే అతడు కోరుకున్నాడు. అతడేమని చెప్పిన చూడు, స్నేహితుడా, నా యొక్క పెళ్లి విందుకు నేను నిన్ను ఆహ్వానించిన తర్వాత నేను నిన్ను ఆహ్వానించుటకు వచ్చుటకు నేను నీకు ఆహ్వానమిచ్చాను. ఎప్పుడైనా మీరు తూర్పు ప్రాంతపు వారితో ఉన్నట్లయితే నేనక్కడ అనేక సార్లు బోధించాను. ఆ యొక్క పెళ్లి విందు ఇంకా అలాగనే కొనసాగుతుంది. పెళ్లి కుమారుడికి అతని ఎదుకు వచ్చువారు అనేక మంది అతిథులుంటారు. ఉదాహరణకు సౌదరి కాప్, బహుశా అక్కడ ఇండియాలో నీవది గమనించుంటావు. గమనిస్తున్నారా? అతడు అడగబోతున్నాడు, అనేక మంది అతిథులు ఉన్నారు. ఇలా అనుకుందాం, 30 మంది అతిథులు అక్కడ అడగబోతున్నారని. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్త్రాలను సంసిద్ధపరచుకున్నాడు. వారికి అతడు ధరించవలసి ఉన్నవి ఇవ్వవలసి ఉంటుంది. కనుక తలుపున వద్ద ఒక మనిషి నిలబడి ఉన్నాడు. నీ ఆహ్వానముతో నీ వస్తావు. అతడు నీ ఆహ్వానమును పరీక్షించి ఆ యొక్క వస్త్రాన్ని నీకు కప్పుతాడు. అక్కడ వారిలో కొందరు ధనికులుంటారు, వారిలో కొందరు పేదవారున్నారు, వారిలో కొందరు వ్యత్యాసంగా ఉన్నారు. అయితే ఆ వస్త్రాలను వారు ధరించిన తర్వాత వారందరూ ఒకే విధంగా కనిపిస్తున్నారు. వారందరూ ఒకే విధముగా ఉన్నారు. నీవు ఒకే విధంగా ఉండవలసి ఉంటున్నది. నేనిక్కడ మెథడిస్టును, నేనిక్కడ ప్రెస్బిటేరియన్ను అని నీవు చెప్పవు. లేదు, మొదటిగా నీవు లోపలికి వెళ్లవు. చూశారా? నీవు ద్వారం కూడానే రావలసి ఉన్నది. గొర్రెల పోవు ద్వారమును నేనే. నేను పెంతికొస్తును, నేను ఇది, నేనది, అదేం దీనికి చెల్లదు. నీవు ఆ ద్వారం కూడానే రావలసి ఉన్నది. నీవు ఆ ద్వారం కూడానే వచ్చినట్లయితే నీవు వస్త్రాన్ని ధరి పొందుకుంటావు. ఇతరైతే, స్నేహితుడా, లోపలికి నీవు ఎలాగ వచ్చావు అని అతను అడిగినప్పుడు, చూశారా, అతడు వేరే యొక్క మార్గమున వచ్చినని అది చూయిస్తున్నది. కిటికీ గుండా వచ్చాడు, వెనుక ద్వారం గుండా వచ్చాడేవ్. అయితే ద్వారము ద్వారా కాదు, యేసు వచ్చిన మార్గము. తనకు తాను సమర్పణ చేసుకుంటే ద్వారా కాదు. దేవునికి నీ సమస్తాన్ని సమర్పించి కల్వరి యుద్ధకు నడిచి వెళ్లి ఆయనతో సిలువు వేయబడటం వల్లనే కాదు వచ్చినది. తిరిగి లేచి లోక కార్యాల కరకై చనిపోయి సమర్పించుకున్న ఆయన వస్త్రం ధరించుకుంటే వలన కాదు వచ్చినది. నీవు లోకమునైనను లోకములు ఉన్నవాటైనను ప్రేమించితే దేవుని ప్రేమ కూడా నీలో ఉండదు. అవును, నీకింకా లోక ప్రేమ ఉన్నట్లయితే, లోకం వల్లే నడవాలనుకుంటే, లోకం వల్లే చేయాలనుకుంటే, నీవు సంఘములో ఉన్నప్పటికీ గోధుమతో అతుక్కున్న గురుగు నీవవుతావు. మిగతా వారితో కేకలు పెడతావు, మిగతా వారితో ఆనందిస్తావు. అన్ని ఆత్మీయ ఆశీర్వాదాలు నీపైన ఉంటవి. నేను ప్రవచనం చెప్పాను అని నీవు చెప్తావు. కైఫా కూడా అలాగూ చేశాడు, కైఫా కూడా అలాగే చేశాడు, బిలాము అలాగూ చేశాడు. అదేం ఏమి కాదు. నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాను, ఇంకా దాని వల్ల ఏమీ ఉండదు. అది కేవలం నీకు కాలానికి సంబంధించిన వరం మాత్రమే. నిజమైన వరము నీ ఆత్మ లోపల ఉండుట. గమనిస్తున్నారా? అది దేవుని వల్ల జన్మించినది. సమస్తాన్ని దేవుని వాక్యమునకు అది స్వాధీనపరుస్తుంది. దేవుని చిత్తానికి అది స్వాధీనపరుస్తున్నది. నీవెక్కడి ఎదుగుతావు? గమనిస్తున్నావా? నీవు దేవుని యొక్క కుమారుడువు, కుమార్తెవు. నీవు దేవుని యొక్క బిడ్డవు. నీవు ఎదుగుచుండగా ఇవి తల్లి వలె ఉంటవి. నీవు భూమి యొక్క కడుపులో ఉన్నావు. బొచ్చుడికై ప్రయత్నించినట్లుగా ఉంటావు. బొచ్చుచున్నటువంటి దేవుని యొక్క కుమారుడువు నీవు. నేనిది చేయవలసి ఉన్నది, నేను తిరిగి జన్మించవలసి ఉన్నది అని వాక్యము చెప్పుట నీవు చూస్తావు. హో, నేను సంఘానికి సంబంధించిన వాడును. అది ఏ ఒక అర్థం కాదు. అవును, నేను మెథడిస్టుకు, నా తల్లి. అది నీ తల్లికి మంచిది. సరే, నేను పెంతికోస్తుకు సంబంధించిన వాడును. ఆ వాక్యములకు నీవు సరి సమానంగా లేనట్లయితే ఒకటేదో తప్పున్నది. గమనిస్తున్నారా? అలాంటప్పుడు నీ యొక్క నిజమైన తండ్రి దేవుడు కాదు. చూశారా? ఎందుకనగా ఆ నిజమైన ఆరంభము నీ ప్రాణములు. అక్కడ ఆత్మ ఉండక మునిపే అది నీ యొక్క ప్రాణము. ఆ ప్రాణము దేవుని యొద్ద నుండి రాలేదు. అలాగైతే ఆరంభంలోనే అది దేవుని యొక్క బీజము కాదు. నీవు మోసపరచబడ్డావు. కలుపు మొక్కల అతుకులో నీవుండి ప్రపంచంలో లెక్కలేనన్ని కలుపులను మొలకెత్తూ మొలపిస్తూ పుట్టుస్తున్నవి. లోకవలే నటిస్తూ లోకాన్ని ప్రేమించుట. అందుకు కారణం దేవుని యొక్క ప్రేమ నీలో లేదు కనుక. ఇప్పుడు కడవరి దినాలలో అబద్ధపు అభిషక్తులుండేదరు. అబద్ధపు యేసు కాదు, దానికి వారు తలలేరు. అయితే అబద్ధపు అభిషక్తులు వారు అభిషేకించబడిన వారు. అవునండి, అయితే వారు అంతే క్రీస్తు. క్రీస్తు చేసినటువంటి అద్భుతాలు సూచికలు చేయుటకు ఆత్మతో వారు అభిషేకింపబడ్డారు. అయితే ఆయన వాక్యమునకు సరికాదు, విజ్జోడు కాదు. గమనిస్తున్నారా? ఆ దినమంది అనేకులు నా ఎదుగు వచ్చి, ప్రభువా, నేను ప్రవచించలేదా? నీ నామములో దయాల వెలగుటలేదా అని చెప్తారు. అక్రము చేయవాలారా, నా ఎదురుండి వెళ్లిపోండి, నేను మిమ్మల్ని ఎరుగును అని ఆయన చెప్పును. ప్రభువా, నేను పెంతికొస్తువాడను. దేవునికి మహిమ, నేను కేకవేశాను, నేను భాషలతో మాట్లాడాను, నేను రోగులపైన చేతులు పెట్టాను, వారిని స్వస్థతపరిచాను, దయ్యములు వెళ్లగొట్టాను. అక్రము చేయవాలారా, మీరెవరో నాకు తెలియదు, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరుగను. నా భావం మీద మీరు అర్థం చేసుకున్నారా? ఓ చిన్నబిడ్డలారా, ఈ రాత్రి ఆ విటమిన్ యొక్క అవసరత మీరు భావించరా? అలాంటిది గ్రహించరా? అక్కడ ఒక శరీరము ఎదురు చూచుచున్నది, ఒక శరీరము స్వీకరించడకు అక్కడ ఎదురు చూచుచున్నది. ప్రజలారా, మోసపోకుడి, దయ్యం మోసగాడు. పెండ్లి వస్త్రము నీవు తప్పక ధరించవలసి ఉన్నది, అది తప్పదు. ఇప్పుడు మనము సాయంకాలపు సమయంలో ఉన్నాము. ఈ భూసంబంధమైన శరీరము స్థిరమైపోవుటకు సంసిద్ధంగా ఉన్నది. పరలోక సంబంధమైన దానిలో ప్రవేశించుటకు మనం సంసిద్ధ పడుతున్నాము. వింతైన దేవుని యొక్క వింతైన పిలుపును మనమిప్పుడు భావిస్తున్నాము. ఈ గొప్ప ఏదేనలోకి వెళ్ళుటకు ఇక్కడ మనం జన్మించక ముందు మన యొక్క చిన్న శరీరములు సిద్ధపరచబడిన ఒకదాని కొరకు మన శరీరములు ఏడ్చినవి. లేదా అలా కాకపోయినట్లయితే మనము రుగ్మత గల వారమై ఉండే వారము. అక్కడ దేవునికి రుగ్మతలు, రోగబాధలు ఏమీ ఉండవు. అక్కడ వారు ప్రతి ఒక్కరూ పెళ్లి కుమారు వలె పెళ్లి కుమార్తె ఖచ్చితంగా ఉండను. వాక్యము దాని యొక్క ఋతువులో ప్రత్యక్షమవును. పిల్లలారా, ఈ రాత్రులు మీలో ప్రతి ఒక్కరికి దేవుడు కృపచూపిన కాక. వెళ్లటకు పరలోకము ఒకటి ఉన్నది, దాని నుండి దూరంగా ఉండు నరకము ఉన్నది. ప్రభు నాకు దర్శనాలు అనుగ్రహించడని మీలో అనేకకు తెలుసు. అవి వేలకు వేలు. నేను మరణమంటే భయపడుచుండేవాడను. సుమారు 3 సంవత్సరాల క్రితము క్రిస్టియన్ బిజినెస్ మెన్ లో కాలం యొక్క తెర గతించిపోయినది మీరు చూచి ఉంటారు. ఈ రాత్రి నేను బ్రతకకపోవచ్చు, అది నేను గ్రహిస్తాను. నా జీవితంలో ఇక్కడ మిమ్మలను ఇక చూడకపోవచ్చును. అయితే ఇది నిజం. నేను ఇది దర్శనమని పిలవాలో ఏదో నాకు తెలియదు, అదేదో తెలియదు. ఈ మధ్యనే ఒక ఉదయం నేను తటాలన మేల్కొన్నాను. కూటమి నుండి నేను వచ్చాను. నా భార్య అక్కడే పండుకుని నిద్రిస్తుంది. నేను పిలిచాను, ప్రియా, నీవు నిద్ర మేల్కున్నావా అని. ఆమె ఇంకా నిద్రపోతున్నది. పిల్లలను బడికి సిద్ధపరచుటకు మేము లేవలసినదని నాకు తెలుసు. నా చేతులు నా వెనుక ఇలా పెట్టుకున్నాను. నేనన్నాను, రే బిల్ బ్రెనహామ్, నీకు 50 దాటిపోయినవి నీకు తెలుసా? నీవు ప్రభువుకు నీవొకటి చేయాలనుకుంటే నీవు త్వరపడటం మంచిది. ఎందుకనగా నీకు మరింత సమయం లేదు. నేను ప్రభు అయిన యేసు రాకడ చూచుటకు నేను బ్రతుకుతానని నాకు నిరీక్షణ ఉన్నదే అని నేను ఆలోచించేస్తున్నాను. నా మనసులో ఎప్పుడు అది ఉండేది. అదేదనగా, మనము చనిపోయినప్పుడు ఇక్కడ ఉన్న సహోదరుని వల్లే ఉండాలని. ఆ భూమి మీద ఒక రాత్రి నీవు నా సంఘంలో బోధించే బోధన చేశావు సహోదరు బ్రహాం. అయితే అతడు ఆత్మ, అతని చేతిని కరస్పర్శ చేయలేను, ఎందుకనగా అతని చేయి అక్కడ సమాధిలో ఉండి కుళ్ళిపోయినది. నాది కాదు. ఆ విధముగా నేను తలస్తూ ఉండేవాడను. అయితే ఆ ఉదయం వేళ ఒకటి నా పైకి రావడం నేను భావించాను. సహజంగా దర్శనం వచ్చేట్లుగా అది ఉన్నది. నేను చూస్తూ ఉన్నాను. అయ్యో, ఏంటది అని అనుకున్నాను. నేను చూశాను, పెద్ద పచ్చని కొండలు, వేలు వేలు వేల మంది అన్ని చోట్ల నుండి యవ్వన స్త్రీలు వస్తున్నారు. వారందరూ వచ్చుచున్నారు. వారి వెనకాల పొడవాటి వెంట్రుకలు వేలబడి ఉన్నవి. తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. కాళ్లకు చెప్పులు లేవు. అరుపులు అరుస్తూ కేకలు పెడుతున్నారు. మా సహోదరుడా అంటూ, ఇది వింతగా ఉన్నదే అని అనుకున్నాను. నేను వెనక్కి తిరిగి చూశాను. నేను అక్కడే పండుకుని ఉన్నాను. పడకపైన అక్కడ నా భార్య పడుకుని ఉన్నది. నే అన్నాను, ఏంటో తెలుసా, నేను చనిపోయాను. నే అన్నాను, అది అదే జరిగినది, నేను చనిపోయాను. అక్కడ నా శరీరం పరుండి ఉన్నది. నా చేతులు అలాగ వెనుక పెట్టుకుని నేనక్కడ పండుకుని ఉన్నాను. అలా గట్టిగా, అది నాకు 20 అడుగులు లేదే అని అనుకున్నాను. అక్కడే నేనున్నాను, చూస్తూ ఉన్నాను. నేను ఆలోచించేశాను, అక్కడ నా భార్య పడుకుని ఉన్నది. అక్కడ అన్ని ఉన్నవి. అక్కడ పడక గడికి నా చొక్క తగిలించి ఉన్నది. ఇక్కడ నేనున్నాను అని అనుకున్నాను. నేను చుట్టూ చూశాను. ఆ స్త్రీలందరూ వస్తున్నారు. ఈ దారిన వారు వచ్చి చూడని నేను చూశాను. అక్కడ నుండి నా సహోదరులు వస్తున్నారు. ఓహో, వారు నిజమైన వారు. అందరూ యవనస్తులుగా అగుపిస్తున్నారు. మా ప్రశస్త సహోదరుడా అని వారు అరుపులు అరుస్తున్నారు. మా ప్రశస్త సహోదరుడా, ఏమని తలంచాలో తెలియలేదు. ఇది వింతగా ఉన్నదే అని అనుకున్నాను. నేను వెనుకకు చూశాను. నేను ముసలివాడిగా లేను, యవనస్తునిగా ఉన్నాను. ఇది వింతైన విషయమే. నేను అనుకున్నాను, అది దర్శనమా? నా వేలు కొరుక్కున్నాను. కాదు, నాకు వచ్చే దర్శనం లాంటిది ఇది కాదు. తరువాత అక్కడ ఒకటి నాతో మాట్లాడట ప్రారంభించినది. నీ ప్రజల యొద్దకు నీవు ప్రవేశించున్నావు అని చెప్పబడినది. నావారితోనా? వీరందరూ బ్రహ్మలా అని అనుకున్నాను. వారు క్రీస్తుకై మార్పు చెందిన నీవారు అని చెప్పారు. స్త్రీ దేశకునిగా వారు నన్ను పిలిచినందుకు అలాగూ నేను అనుకునబడేవాడను తెలుసా? అయితే నేను కాదు. గమనిస్తున్నారా? అవినీతికరమైనవి, అమర్యాదకరమైనవి నేను ఇష్టపడను. నిజమైన అసలైన క్రీస్తు సహోదరులను నేను ఇష్టపడతాను. ఆ విధముగా మంచిది. నేను చిన్న బిడ్డగా ఉండగా నాకు కొన్ని గుర్తులు, కొన్ని మచ్చలు ఉన్నవి. అలాగ జరిగిన కార్యాలు అలాగూ నన్ను త్రిప్పినవని నాకు తెలుసు. అయితే అదంతా దేవునిది. నన్ను మలచి ఈ ఘడియ కొరకు నన్ను చేసినవి. అవును, నిజమైన అసలైన సహోదరి, అంతకంటే మంచివారు ఉండరు. రక్షణ తర్వాత దేవుడు పురుషునికి దయచేసిన శ్రేష్టమైనది ఏదైనను అది ఆయన అతనికి భార్యను ఇచ్చుట అవుతున్నది. చూశారా? అందుచేత ఆయన అతనికి ఏదైనా మంచిదిచ్చినట్లయితే ఆయన అది చేయును. తర్వాత మారిపోయిన వారిని కొందరిని చూస్తే చివరికి భార్య మారిగా కూడా ప్రవర్తించరు. వారి యొక్క వివాహ నిబంధనలకు అపనమ్మకంగా ఉంటారు. వారి యొక్క భర్తలు అంతే. జ్ఞాపకముచ్చుకో, మీరు ప్రతినంతకాలము ఒకరినొకరుకు బద్ధులై ఉంటారు. దేవుడు భూమి మీద ఏది కలిపెను పరలోకమందు కూడా అదే కలిపెను. చూశారా? కాబట్టి నేను చూశాను. ఈ స్త్రీలు పరుగులు తీసుకుంటూ వచ్చి వారు చేతులు నా చుట్టూ ఉంచి నన్ను హత్తుకుంటూ సహోదరుడా అని పిలిచారు. వారు స్త్రీలు. అయితే ఆ స్థల మందు ఎలాంటి పాపము ఉండదు. చూశారా? వారు స్త్రీలు. అయితే చూడండి, ఇప్పుడు మనమేమై ఉంటిమి? స్త్రీలు స్త్రీ గ్రంథులతోనూ, పురుషులు పురుష గ్రంథులతోనూ ఉంటారు. అవి బిడల కనుటానికి. అక్కడ అలాగుండరు. వారందరూ ఒకే గ్రంథితో ఉంటారు. అయితే రూపానికి మాత్రము ఉంటున్నది. ఇక్కడ వారు కలిగి ఉన్న భూసంబంధమైన రూపము అక్కడ ఉండును. అయితే పాపముండదు. మీరందరూ ఒకటే. అక్కడ బిడ్డలు పుట్టించడానికి ఇక ఉండదు. చూశారా? అవునది నిజం. అదంతా ఆ విధంగా ఉండును. కనుక ఈ స్త్రీలను నేను చూశాను. వారు నన్ను పైకి తీసుకుని వెళ్లారు. ఈ సహోదరులు నన్ను పైన కూర్చుని పెట్టారు. మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? అతడు చెప్పాడు, భూమి మీద నీ ఒక నాయకుడు వీరు అని చెప్పాడు. అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆమె అన్నది, మా ప్రశస్తమైన సహోదరుడా అని అన్నది. ఆమె చాలా అందంగా ఉన్న స్త్రీ. ఆమె వెళ్తున్నప్పుడు ఈ స్వరము నిలుపు చేసినది. ఆమెకి జ్ఞాపకం లేదా అని అడిగినది. లేదు అని నేను చెప్పాను. ఆమె 90 దాటిన తర్వాత క్రీస్తు యొద్దకు నీవు ఆమె నడిపించావు. చూశారా? ప్రశస్త సహోదరుడా అని ఆమె ఎందుకు చెప్తున్నదో నీకు అర్థం కాలేదా? నేను చెప్పాను, సరే నీ వెళ్తావా? లేదు, మేమిక్కడికి ఎదురు చూస్తున్నాం. నేను చెప్పాను, నేను దాటి వెళ్ళినట్లయితే నేను యేసును చూడగోరుచున్నాను అని అడిగాను. ఇప్పుడు ఆయన చూడలేవు నీవు. ఇది లేఖనం. బలిబీఠము క్రిందనున్న ఆత్మలు. ఆయన కొంచెం పైగా ఉన్నాడు. ఒకరోజు ఆయన తిరిగి వచ్చును. మేము తిరిగి భూమిపైకి వస్తాము. ఇక్కడ మేము తినము త్రాగము. నేను చెప్పాను, దీనికి నేను భయపడతానని నీ భావమా? ఎందుకు? స్నేహితులారా, మాట్లాడటానికి అక్కడ ఈ మాటలు లేవు. అది పరిపూర్ణమైనది, అది తాకకూడనిది, మహనీయమైనది. నేనెరిగిన ఎటువంటి ఆంగ్ల శబ్ద సముదాయము అక్కడ లేదు, ఎటువంటి మాట లేదు. అది ఏమైనది తెలియపరచగల మాట లేదు. నేనెరిగినంత వరకు అది ప్రతిదానికి ఆవలే ఉన్నది. ఆయన అక్కడే ఉన్నాడు. అక్కడ వ్యాధి లేదు, దుఃఖము లేదు, నీవు చనిపోలేవు, నీవు పాపము చేయలేవు. అది కేవలం పరిపూర్ణమైనది, పరిపూర్ణమైనది. స్నేహితులారా, మీరు దాన్ని పొగుట్టుకోకూడదు. జ్ఞాపకముంచుకోండి, నేను చిన్నపిల్లవాణిగా ఉండినప్పుడు, ఒక చిన్నపిల్లవాణిగా నేను నరకం యొక్క దర్శనాన్ని చూశాను. ఈరోజు వనితలు ఎలాగుంటారో తెలుసా? లేక స్త్రీలు? వనితలు అటువంటివి చేయరు. స్త్రీలు వారి కళ్లకు తోడేలు వలె పూతలు పూసుకుంటారు, లేక అలాంటివి పూసుకుంటారు. వారి కళ్ళ క్రింద నీలిరంగు పెట్టుకుంటారు. అది నేను చూశాను. నేను కూరుకుని పోతున్నాను. ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నాను. నేను కాల్చివేయబడ్డాను. ఆసుపత్రిలో చచ్చిపోతూ నేను పడియున్నాను. దేవుడున్నాడని నేను ఇప్పుడు ఎరిగియున్నాను. నేను ప్రార్థించుటకు ప్రయత్నించిన మొదటి ప్రార్థన నాకు జ్ఞాపకమున్నది. నేను చెప్పగలిగినది ఒకటే ఒకటి. నేను క్రితము ఇది ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడే నేనది చెప్పాలని భావించబడ్డాను. నేను తుపాకీతో కాల్చబడి చచ్చిపోతూ పొలములో పడియున్నాను. దేవునికి చేయగలిగిన ఒకే ఒక విన్నపము, ప్రభువా, నేను ఎన్నడూ వ్యభిచారము చేయలేదు, నీకు తెలుసా అని చెప్పాను. చూశారా, ఒక చిన్న బిడ్డగా 15 సంవత్సరాల యవ్వన బాలుడను మంచిగా జీవించుకు ప్రయత్నం చేశాను. నేను పవిత్రంగా జీవించాను అని చెప్పాను. అది మాత్రమే నేను చెప్పగలిగినది. ఆయనకి సమర్పణ చేయగల యోగ్యత అది మాత్రమే. అక్కడే పడిన తర్వాత వైద్యుడు నా దగ్గర నుండి వెళ్లిపోయాడు. చీకటి నిత్యత్వంలోకి కూర్చుకుని పోతున్నట్లుగా నాకు నేనుగా భావించాను. ఓ నానా, నాకు సహాయం చెయ్యి. నాన్న కొరకు నేను కేకపెట్టాను. అక్కడ నాన్న లేడు. అమ్మా, నాకు సహాయం చెయ్యి. అక్కడ అమ్మ లేదు. దేవా, నాకు సహాయం చెయ్యి. అక్కడ దేవుడు లేడు. అది అంతము లేనిది, భయంకరమైనది. ఓ రాత్రి కలలాటిది, మండుచున్న అగ్ని, మండలతో ఉన్న నరకం ఆనందం అవుతుంది. పైకి ప్రక్కగా ఉండుట, దానిలోకి పడిపోతూ నేను తలంచాను. ఓ అయ్యో, పైకి మరలా పైకి, ఈ విధముగా పొగతో గఢాంధకారముతో జబ్బుతోనున్న స్థలానికి నేను చేరుకున్నాను. ఓ, అటువంటి భావన అది. అది మరణం నా పైన ఉన్నది. ఒక విధంగా కళ్లకు రంగులు పూసుకున్న ఒక రకమైన స్త్రీలు, ఆ స్త్రీలు నావైపు వచ్చుట నేను చూడగలిగాను. జ్ఞాపకముచ్చుకోండి, అది 45 సంవత్సరాల క్రితము, సుమారు 40 సంవత్సరాల క్రితం జరిగినది. వెళ్ళుచున్నాను. వారు వెళుతూ ఓ అని అంటున్నారు. నేనడిగాను, నిరంతరం అక్కడనే ఉంటానా? నిరంతరం. ఓ దేవా, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీస్తే నిన్ను మరలా ఈనాడు అవమానపరచను, నేను అవమానపరచను. దేవా, దయచేసి ఒక తరుణాన్ని అనుగ్రహించు అని నేను అడిగాను. మొదటిగా ఏం జరిగిందో తెలుసా? తిరిగి వెనుకకు వచ్చేట్లుగా నాకు నేను భావించాను. వైద్యుడు హెచ్చరికిచ్చాడు. ఎందుకనగా నా గుండె నిమిషానికి 17 సార్లు మాత్రమే కొట్టుకుంటున్నది. నా రక్తమంతా బయటకు పోయినది. నా సొంత రక్తములో నేను పండుకొని ఉన్నాను. ఒక దినాన అది జరుగుతుందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. సుమారు 2 సంవత్సరాల క్రితము నేను ట్యూషన్ కదలు వెళ్ళినప్పుడు జేసీ పెన్ని కొట్టు యొద్ద నేను నా భార్యతో ఉన్నాను. నా తల దించుకుని ఎదురు చూస్తూ నేనక్కడ కూర్చుని ఉన్నాను. కారణం, స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? చాలాసేపు బేరం చేస్తారు. నా తల ఇలా ఉంచుకుని నేను అక్కడే కూర్చుని ఉన్నాను. కదలేనిచ్చినా పైకి వెళ్తుంది. ఇక్కడ కొందరు స్త్రీలు వస్తున్నారు. వారికి నీటి మూటల్లాంటి తలకత్తరింపులున్నవి. ఆ విధముగా వారు చేస్తారు, మీకు తెలుసా? వారితో కళ్లకు రంగులు పూసుకుని వచ్చుచున్నవారున్నారు. వారు స్పెయిన్ భాష మాట్లాడుతున్నారు. అది అదే, అది దర్శనమంతా పునర్దర్శనమైనది. అది అక్కడ అది. సహోదరుడా, సహోదరి, నేనొకటి నీకు చెప్తున్నాను. ఇప్పుడు అది విడ్డూరంగా గుపించవచ్చును, అయితే ఒక్కసారి నీవక్కడికి చేరుతావు. అది హెచ్చరిక విషయం. ఆ దారిన ఈనాడు వెళ్లవద్దు. నేనొక వృద్ధునిగా, ఒక దైవసేవకునిగా లోకమంతా బోధ చేశాను. లక్షల లక్షల స్నేహితులున్నారు. అయితే నీతో కలిసి అక్కడ నేను నిలబడవలసి ఉన్నదని నాకు తెలుసు. లోక కార్యకలాపాలకు దూరంగా ఉండు. ఒకటేదో నీలో ఉన్నట్లయితే నీవు నడిచినట్టుగానే ఇంకా నడుస్తావు. నీలో లోక క్రియ కాల్ రో లోకం యొక్క కార్యకలాపాలు ఉన్నట్లయితే జ్ఞాపకముంచుకో, నీవు దేవుని వాడవు కానే కాదు. నీవు కేవలము సంఘ సభ్యుడు మాత్రమే. ఆ పిలుపు, ఆ యొక్క అలను పిలిచే వరకు, అవును, చేప వీపున పొలుసు ఉండక మునుపు అది యూదుడకు అక్కడ నీళ్లు ఉండవలసి ఉండేది. లేదా దానికి పొలుసు ఉండేది కాదు. నేలపైన ఎదుగుటకు చెట్టు లేకముందు ఒక నేల ఉండవలసి ఉండేను. లేదా దానిమీద పెరుగుటకు చెట్టు ఉండేది కాదు. దాంతో కలిసి ఉండేటకు చెట్టుకు కారణమయ్యేది కాదు. సృష్టి ఉండక మునుపు సృష్టికర్త ఉండవలసి ఉండెను. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. చూశారా, మనలో ఒకటి ఉంటుంది. నేను దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకున్న కోరుచున్నాను. నీ చేయి కొంతటి సేపటి క్రితము ఎత్తావు, చూశారా? ఒకటి కొదువయున్నది. నీవు లోకాన్ని ప్రేమించినట్లయితే లోక కార్యకలాపాలు ఆ విధముగా ఉండిపోతే నీవు వెలుచున్న దారిలో లోకము పయనిస్తుంది. నీవు గంటలో పడతావు, నీవు గుంటలో పడిపోతావు. చూశారా? బయటికి రా. రాజు యొక్క కుమారులు కుమార్తెలు మీరు. రాజు ఒక వనితగా ఒక పురుషునిగా ఉండు. క్రైస్తవుల వలె నడువు, క్రైస్తవుల వలె జీవించు, క్రైస్తవుల వలె ప్రవర్తించు. జ్ఞాపకం ఉంచుకో, ఈ వివరణలతో నేను నిన్ను న్యాయ తీర్పు స్థలములో కలుసుకుంటాను. అవును, ఈ రాత్రి నీవు చుచ్చుచున్న కళ్లద్దాల నుండి చూడు. చూడు ఏ వైపున నేను నాను. యేసు నా కొరకు స్థలమును, ఒక శరీరమును సిద్ధపరచుచున్నాడా? ఆ శరీరము పరిపూర్ణమైనది. ఆ శరీరము క్రమంగా నడుచున్నది. దేవుని ఎదుట అది యొక్క కుమారుడు కుమార్తె. అక్కడి శరీరంలోకి జన్మించటానికి ఇక్కడ నేను ప్రసవ నొప్పులు పొందుచున్నాను. నేనింకా లోకాన్ని ప్రేమించినట్లయితే అక్కడ నాకెవరూ లేరని అది చూయించుచున్నది. నేను కాదు, నేను కేవలం సంఘ సభ్యుని మాత్రమే. నేను దేవుని యొక్క బీజే కణము కాదు. నేను కాదు, ఆయన నా యొక్క తండ్రి కాదు. ఆయన చెప్పాడు, నీవు శిక్షకు నిలబడినట్లయితే అదే ఇప్పుడు నీవు పొందుకుంటుంది. అలాగైతే నీవు దుర్బీజుడు, దేవుని యొక్క బిడ్డవు కాదు. అవును, అది నిజము కాదా? అది బైబిల్ చెప్పట్లేదా? దేవుని యొక్క శిక్షకు నీవు నిలబడకపోతే లేఖనము నిన్ను వరుసలో ఉంచుతా నీవు చూచి, ఓ అలాంటి చెత్తను నేను వింటకి ఇష్టపడను, నేను క్రైస్తవుడను అని నీవు చెప్తే సరే, ముందుకు వెళ్ళు. చూశారా? నీవు దేవుని బిడ్డవు కాదనటకు అది ఒక రుజువు. అయితే నిజమైన దేవుని బిడ్డ ఆకలి దప్పిక కలిగింటాడు. ఎందుకని? నీ హృదయములో ఒకటి ఉన్నట్లయితే నీకు అది కావాలని చెప్తుంది. అది అవసరం. ఒకటి ఆరాట పడుతుందని అది చూయిస్తుంది. అక్కడ నిన్ను లాగుటకు ప్రయత్నము చేస్తున్నది. అక్కడ ఒక శరీరమున్నది, అది ఇక్కడున్న దీనికి పోలికై ఉంటున్నది. దీనిని దేనికై నీవు వినియోగిస్తావు? దయ్యాన్ని మహింపరచుటగా, లోకాన్ని, శోకులను, తదితరమైన వాటిని మహింపరచుటగా నీవు పరలోక వైపు చూస్తున్నావా? అక్కడ పైన ఒకటి ఉన్నది. నీ జీవితముతో నీవు దేవుని మహిమపరుస్తావు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎల్లా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. జరుగునయున్న సంగతులు, ఇప్పుడున్న ఈ సంగతులు కేవలము సంభనీయమైనవి, ఉండనయున్న సంగతులను పిలచుచున్నవి. మనం ప్రార్థించుకుందాము. ప్రియమైన క్రైస్తవ స్నేహితులారా, ఆలోచనతో నిండినది ఆలోచించండి. నిజంగా ఆలోచనతో కూడినదిగా ఆలోచన చేయుడి. ఒక క్షణం అలా చేయరా? ఒక క్షణం చాలా నిశ్శబ్దంగా ఉందాము. పరిశుద్ధాత్మ మాట్లానుగాక. పెంతెకొస్తు వారిని మీ వద్దకు. చాలా కాలం క్రితము ప్రభుని యేసు నన్ను పంపాడు. ఇక్కడే మీ బాలులలో ఒకరు మీ యొక్క సంఘ కాపురి అయ్యాడు. పరిచర్య వలన ఫలితం అని చెప్పాడు. ప్రభుని యేసు బుడ్డివారి కనులు తెరవబట్టం అతడు చూశాడు. నీటి కొప్పులు చక్కబడ్డవి అని అతడు చెప్పాడు. నాకింకా స్వస్థత కుడికలున్నవి. ఎంతో వ్యాధితో ఉన్న అనేక మందికి నేను ప్రార్థన చేశానని నేను గ్రహించుకుంటున్నాను. వారు స్వస్థత పొందారు. ప్రభు ప్రార్థనకు జవాబిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు. అయితే మీకు తెలుసా, స్వస్థత పొందిన వారిలో కొందరు చనిపోయారు. నీవెంత రోగంతో ఉండినను, నీవు స్వస్థత పొందినట్లయితే ఎలాగైనా నీవు చనిపోతావు. అయితే ఆ ఆత్మ నా ప్రశస్త సహోదరుడా, ఆ ఆత్మ నా ప్రశస్త సహోదరి, దాని గురించి నీవిప్పుడు ఆలోచన చేయవా? అది నిరంతరం ఉండేది. దేవునికి ఆ ప్రేమ అక్కడ లేనట్లయితే లాగునది ఏదీ లేదు. ఓ దేవా, నూతనమైనదిగా ఈ రాత్రే నన్ను కదిలించు అని దేవుని అడగవా? ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమించాలని కోరుకుంటున్నాను. నేను నీకు సమీపంగా జీవించవలసి ఉన్నదని నా హృదయంతో ఒకటి చెప్పుచున్నది. ప్రభువా, ఇప్పుడే రావాలని కోరుకుంటున్నాను, అది చేయాలని అనుకుంటున్నాను. అటువంటి వ్యక్తి లేక వ్యక్తులు ఈ భవనంలో ఉన్నట్లయితే క్రీస్తు యొక్క సేవకునిగా నేను నిన్ను అడుగుతున్నాను. నీ తల వంచుండి యేసుక్రీస్తు నామములు అలాగ నీ చేయి పైకెత్తి ఇది చెప్పు. దేవా, నన్ను ఆకర్షించు. దగ్గరగా దగ్గరగా ప్రియమైన దేవా, దగ్గరగా ఆకర్షించు. నీ వాక్యముతోనున్న ప్రతి దానితో నేను విజ్జోడు కావాలని కోరుకుంటున్నాను. మీ చేతులు పైకెత్తండి, నమ్మకంగా ఉండుడి, ఆలోచించేయుడి. ఓ, నేను ఇది చేశాను. ఆత్మలో నేను కేకల వేశాను, నేను భాషలో మాట్లాడాను. చూడు, నా జీవితంలో ఒకటి లోటుగా ఉన్నది. దేవుని యొక్క వాక్య అద్దములో నేను చూచుకున్నాను. ఒకటిని నేను ఎరిగాను, నేను ఆలయానికి వెళ్తాను. అయితే నేనేమై ఉండవలసినదో, నేను అలాగు లేను అని వారు చెప్తే చూశారా, ఒకదాన్ని అది చూయిస్తుంది. నిన్ను నీవుగా నీవు చుచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంతో విజ్జోడుగా నీవు లేవని తెలుసుకుంటే నీ చేయి పైకెత్తటానికి కారణమైనది ఒకటి అక్కడ ఏమీ లేదు. అప్పుడు ఒకటి పొరపాటు ఉన్నదని నీవు తెలుసుకుంటావు, నీవు ఎరుగుతావు. అమ్మ తరచుగా ఇలా చెప్తుండేది, ఒక దుంపలో నుండి నీవు రక్తాన్ని తీసుకోలేవు, ఎందుకంటే అందులో రక్తం లేదు అని చూశారా? అది ఆలోచించేయి, ఎంతో హెచ్చరికగా ఆలోచన చేయి. ఇది నీ యొక్క ఆఖరి తరుణమేమో. 30-40 హస్తాలు ఎత్తబడినవి. ఇక్కడ ఒక చిన్న మంద, చివరకు బోధకులు. ఒక క్షణం భయభక్తిగా ఉండండి, ఎంతో సరిగ్గా ఆలోచించేయండి. ప్రేమైన దేవా, ఈ రాత్రి ఒక దుస్సంఘటనలో నేను చంపబడవచ్చు, గుండె ఆగిపోయి నేను మరణించవచ్చు. ఈ కూడికలో ఒక దానిలో నేను వైద్యుడి పిలువగా ఆతను వచ్చును. నా నాడి కొట్టుకునడం నా ముంజయ్య వరకు వచ్చునేమో, నేను అయిపోవచ్చునేమో. నా బుగ్గలను నా దిండుకు వత్తుకుంటూ ఓ దేవా ఓ దేవా ఓ దేవా అని అర్చదనేమో. చూశారా, ఆ గుండె దాని ఆఖరి ధ్వని చేయుచుండెను. ఆ గంభీరమైన ద్వారమునొద్దన నీవు వచ్చుచున్నావు. దేవుని ఆత్మమునువగా నీవు జన్మించకపోతే నువ్వు బయటికి రానేలేవు. నీవు ఆత్మమునువగా జన్మించిన తర్వాత, దేవుని నీవు వెళ్లాలని ఆకలి దప్పిక నీవు కలిగిన తర్వాత, నీలో ఒకటి లేనట్లయితే నీవు బయటికి రాలేవు. అది ఉండవలసి ఉన్నది. చూశారా, నీ కొరకు ఎక్కడైతే ఆయన మరొక శరీరమును సిద్ధపరచ వెళ్లి ఉండెను, అది పరిపూర్ణమైన శరీరం. అటు దేవుని రాజ్యములు ఇంకా జన్మించుటకు వేచి చూస్తూ భూమి యొక్క గడియల్లో భూమి మీద నీవు ఒక బిడ్డవై ఉన్నావు. ఇప్పుడు ఎంతో లోతుగా ఆలోచన చెయ్యి. మనం కలిసి ప్రార్థించుకుందాము. ప్రేమైన దేవా, గంభీరమైన వివరణ గ్రంథమైన పుస్తకమునందు పుట చేయబడుతుందని నేను ఎరిగిన వాడై ఉన్నాను. మమ్మును మేము మేల్కొన్నట్లుగా చేసుకున్నట్లు విజ్ఞాన శాస్త్రంలోకి మమ్మును మేము తప్పిదస్తులుగా చేసుకుంటుమే. ప్రపంచమంతటా వెళ్లిపోయి ప్రతి కదిరిక వాస్తవాన్ని తెలుసుకుంటానికి మేము అది చేయుచున్నది. అవి తెలుసుకుంటూ తప్పిదాలు చేస్తున్నాము. టెలివిజన్ ద్వారా, దూరదర్శన్ ద్వారా మేము దాన్ని పొందుకున్నాము. తండ్రి, టెలివిజన్ బొమ్మను తయారు చేయలేదని, అది కేవలము చిత్రాన్ని తయారు చేసే గొట్టెములో గుండా వచ్చు కంపనం యొక్క ప్రవాహపు కాలు మాత్రమేనని మేము గ్రహించాము. కేవలం మేము ధరించే వస్త్రాలు, రంగులు కూడా గాలిలోని తరంగాలపై భాగము ద్వారా చూయించబడుతున్నవి. ఒక మాంతటున్న కంపనము ద్వారా అవి అగుపించుచున్నవి. ఆ తర్వాత మా సహోదరులు వాటిని ధరిస్తూ ఆ విధముగా ప్రవర్తించటం, ఆకలి కూడా లేకుండా ముఖాలకు రంగులు పూసుకుంటకు, వెంట్రుకలు కత్తిరించుకుంటకు, ఇవి చేయుటకు ఒక వేదాంత స్థలానికి, ఒక మత బోధనా స్థలానికి వెళ్లు దైవ సేవకులు. మనిషి మాటలతో కూడిన సంగతులు తీసుకుని వారి ఆచారములుగా వాటిని తయారు చేస్తూ ప్రజల మధ్య దేవుని ఆజ్ఞలను నిరుపయోగం చేస్తున్నారు. వారి ఆచారములుగా చేస్తున్నారు. మేము సంఘానికి సంబంధించిన వారమని చెప్తారు అంతే. ఓ దేవా, మేము చెప్పు ప్రతి ఒక్క మాట విజ్ఞాన శాస్త్ర సంబంధముగా రుజువు చేయబడినది. అది వివరణ పట్టికలో ఉన్నదని వారు గ్రహించున్నారో లేదో, భూపైన మేము జీవనం ప్రారంభించినప్పుడు అది ఆరంభమైనది, మేము చనిపోవటకు అది ముగుస్తున్నది. తీర్పు సమయమందు తిరిగి అది ప్రదర్శించబడుకై దేవుని బొమ్మల పుస్తకంలో అది పెట్టబడుతుంది. కార్యములు మా ఎదుట ఎంతో విశదంగా తెలియపరచబడినట్లయితే దేవుని యొక్క దండన నుండి మేము ఎలాగూ తప్పించుకుంటాము? ఆయనను మేమది తిరస్కరించుచున్నాము. ఓ ప్రేమైన దేవా, ఈ వాక్యములు ఎప్పటికీ గతించవు. అవి అలాగే అలాగే ముందుకు వెళ్లిపోతవి. న్యాయ తీర్పు దినాన వివరణ పట్టిక ప్రదర్శింపబడుతుంది. తండ్రి, పైకెత్తిన ఆ హస్తాలు నీవు చూశావు. న్యాయ తీర్పు దినాన అవి అక్కడే ఉంటవి. ఇంకా వారి హృదయములో వారేమి ఆలోచన చేయుచున్నారు, తీర్పు యొక్క దినాన అక్కడ ఉంటవి. తండ్రివైన దేవా, నీ యొక్క దాసునిగా నిన్ను అడుగుచున్నాను. నీ ప్రజల యొద్ద నుండి సమస్తమైన అతిక్రమను నీవు తీసివేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అతిక్రమం మేము చేయవలసి ఉన్నదని మేమెదిగి అది చేయకునుట. దావీదు చెప్పినాడు, నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసినలా దేవుడు నా ప్రార్థనకు జవాబియ్యకుండను. దేవా, మా యొక్క అతిక్రమను నీవు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా వాక్యము నీ యొక్క కాన్పించు అర్థమయ్యున్నది. రాజు యొక్క కుమారులము కుమార్తెలుగా మేమెంత మరగుజ్జులుగా ఉన్నామో చూయించుచున్నది. తండ్రి, ఈ రాత్రి నీవది చేయమని నేను ప్రార్థిస్తున్నాను. దాన్ని ఒక బలిపీఠముగా చేయము. ఎందుకనగా బలిపీఠం ప్రజలందరితో నిండిపోయున్నది. అది బలిపీఠముగా చేయము. అక్కడ కుర్చీల్లో వారు కూర్చుని ఉన్నారు. వారి యొక్క గుండెలే బలిపీఠముగా చేయము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి వారిలో ఉండి లోకము కదల వెళ్ళును కాక. మేమిప్పుడే మాట్లాడుకున్నటువంటి జీవం యొక్క ఆ చిన్న జీవకథము దేవుని యొక్క జన్యువు దేవుని యొద్ద నుండి దిగి వచ్చి దేవునికి మహిమా ప్రభావములు కలుగుటకు ప్రత్యక్షపరచబడు కాక. దేవా, దాని నుండి లోకమును కదిలించివేయము. ఇతరులు, ప్రభువా, నేను ప్రార్థించలేకున్నాను. ఎందుకనగా రోగము మరణము కొరకు ముందుకు కదిలించడకు కారణమైనది అక్కడ మరొకటి లేదు. అయితే ఎవరైతే కదలగలరో అది తప్పని వారికి తెలుసు. తండ్రి, వారి హృదయాలు, వారి ఆత్మలు వారు కడుక్కుంటారు. నీ యొక్క ఆత్మతో నింపబడి నీ వెలుగులో వారు నడిచెదిరి కాక. ఈ యవనస్థుడు ఆరోగ్యవంతుడు బలంగా కాన్పించు ఇక్కడున్న సంఘ కాపర్ని దీవించు ప్రభువా. ఈ యవనస్థుడు నీవు చేసినవి ఏవో అవి చూచడం ద్వారా ప్రభువు నందు ప్రభావితుడయ్యాడు. ఈ మంచి యవనస్థుని ఓ దేవా అతని ఆత్మను మండింపు చెయ్యి. ప్రభువా అనుగ్రహము చూపము. అతను నిజమైన కాపరిగా నిరంతరముండును కాక. పరిశుద్ధాత్మ ఎవరిపైన అధ్యక్షునిగా ఉంచెను ఆ మందను నిరంతరము పోషించును కాక. ప్రభువా అనుగ్రహము చూపము. అతని కుడికి గాని ఎడమకు గాని ఏ మూఢభక్తి కొరకు ఏ మార్గమునకు వెళ్ళకును కాక. అతని నోటు నుండి కలుషితము లేని దేవుని వాక్యమే అది మాత్రమే వచ్చును కాక. మరి ఏది రాకుండా ఉండును కాక. దేవా అతన్ని ఆశీర్వదించు. అతన్ని అతని ప్రియులను ఇక్కడున్న అతని చిన్న సంఘాన్ని ఆశీర్వదించుము తండ్రి. నిరంతరం వారితో ఉండుము తండ్రి. నీకే దీని నేను అప్పచెప్పుకుని చుట్టున్నాను. విత్తనం విత్తనబడినది నిత్య జీవానికి నిర్ణయించబడిన ఆ విత్తనము అది పడి బహుగా ఎదిగి ఇక్కడున్న ఈ సంఘానికి బలమైన క్రైస్తవులు అవుదురు కాక అని. అవి ఎక్కడి నుంచి వచ్చినవో ఆ మిగతా సమాజాలు కూడా అలాగే ఉండును కాక. ప్రభువా అది అనుగ్రహము చూపము. దేవుని కుమారుని యేసుక్రీస్తునామమున నీకు అర్పించుకుంటున్నాను. మరియు తండ్రి ఆయన మా అతిక్రమణ నిమిత్తము గాయపరచబడెను, మా దోషముల నిమిత్తము నిలగొట్టబడెను, మా సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. కొద్ది క్షణాల క్రితమే భయముతో ఉన్న ఒక పేద స్త్రీ తలుపు గుండా వెళ్తున్నప్పుడు నేను చూశాను. ఓ దేవా, ఇటువంటి గంభీరమైన కార్యములు ఆమె స్వంత కుటుంబంలో జరిగినవి నీకు నీవుగా ప్రత్యక్షపరచుకుంటేవి. దేవా, ఆ స్త్రీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, గతించిన జీవితంలోనివన్నీ తీసివేయము. ఈ రాత్రి ఆమెను స్వస్థపరచము. ప్రభువా, నీవు చేస్తావా? నీకై ఆమెను స్వీకరించు. ప్రభువా, చిన్నబిడ్డ ఇక్కడ కూర్చుండేది చూడు. అది ఇతరులు ఉన్నారు, స్వస్థత కావలసిన వారున్నారు తండ్రి. వారిని స్వస్థపరచమని నీకు ప్రార్థన చేస్తున్నాను. అనుగ్రహము చూపము. నీ యొక్క బలమైన స్వస్థత శక్తి వచ్చి మా యొక్క శరీర ప్రాణములను మమ్మల్ని స్వస్థపరచును కాక. ఇక్కడ సంఘంలోనున్న మీకు లేక స్వస్థత అవసరమైన బయట వారికి సోహర బ్రహ్మ్ నాకు స్వస్థత కావాలి అని చెప్తూ మీ చేయి పైకి చూపాలని నేను కోరుతున్నాను. అందరికూ కావాలనుకున్నట్లుగా అగుపిస్తున్నారు. సరే, నేను క్రీస్తు దాసునని మీరు నన్ను నమ్ముతున్నారా? ఆమెన్ అని చెప్పండి. అలాగైతే మీరు ఒకరిపైన ఒకరు మీ చేతులు పెట్టాలని కోరుతున్నాను. అలా ఒకరిపైన ఒకరు చేతులుంచండి. మీ చేతులెత్తారు, అది లోపల ఉన్నవారు, బయట ఉన్నవారు మీ చేతులెత్తారు. దేవునిలో మీరు విశ్వాసులని దాని అర్థం. యేసుక్రీస్తు యొక్క ఆఖరి ఆజ్ఞ ఆయన సంఘానికి ఆయన చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచికలను వెంబడించును. నా నామమున వారు దయ్యముల వెళ్ళగొట్టుదురు, వారు కృత భాషలు మాట్లాడుదురు, వారు సర్పములు ఎత్తిపెట్టుకున్నను లేక మరణకరమైనది ఏది త్రాగినను వారికి హాని చేయదు. అయితే వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. యేసు అది చెప్పాడు. జ్ఞాపకముంచుకోండి, ఆయన అది చెప్పినది, అది ఉండవలసి ఉన్నది. ఆ వాక్యమును పట్టుకునేవారు ఒకరు ఉండకపోతే అది ఆయన చెప్పి ఉండేవాడు కాదు. ఏ విధముగా బీజకణము మరియ గర్భమును పట్టుకోగలిగినదో అలాగున కన్య గర్భవతి అయి ఏ విధముగా తాటి చెట్టు సృజించబడగలిగినదో అలాగున కొండపైన ఓకు చెట్టు ఇలాగో అలాగు. ఆయన వాక్యము అది చేసినది. నీ హృదయంలోనిది ఇప్పుడే, నీ హృదయంలోనిది ఆయన వాక్యము పట్టుకోగలదు. ప్రభువా, నేను విశ్వాసిని, నేను చేయి పెట్టిన ఈ పురుషుడు లేక ఈ స్త్రీ వారు బాధపడుతున్నారు. నా కొరకై నేను ప్రార్థించట్లేదు, ఎందుకనగా వారు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను అతని కొరకు లేక ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఓ దేవా, అతని స్వస్థపరచము, ఆమెను స్వస్థపరచము. నేను విశ్వాసిని, మేము సహజముగా కూడుకుని ఉన్నాము. ఆయన భూమి మీద నడిచినప్పుడు మేము క్రీస్తుతో కూడా ఉంటిమని ఇప్పుడే మేము బోధించబడి ఉన్నాము, ఎందుకనగా మేము ఆయన వాక్యం యొక్క భాగమై ఉన్నాము. మేము ఆయనతో బాధపడ్డాము, మేము ఆయనతో రక్తము కార్చాము, మేము ఆయనతో చనిపోయాము, మేము ఆయనతో పాతిపెట్టబడ్డాము, మేము ఆయనతో తిరిగి లేచాము. యేసుక్రీస్తులో పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుని పెట్టబడ్డాము. మహోన్నతైన రాజు మా మధ్యనే కూర్చుని ఉన్నాడు. నేను ఈ రాజు యొక్క కుమారుడును కుమార్తెనై ఉన్నాను. రాజు యొక్క కుమారుడు లేక కుమార్తెలైన కుమార్తెవై కుమార్తెనై నా చేయి పెట్టి ఉన్నాను. వారికై నాకై వారు నా కొరకై ప్రార్థిస్తున్నాడు, నేను అతనికై ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నా ప్రార్థనకు జవాబు దయచేయము. దేవుని యొక్క ఈ కుమారుని, దేవుని యొక్క ఈ కుమార్తెను స్వస్థపరచము. ఇప్పుడు కలిసి ఒకరికొకరు ప్రార్థన చేద్దాము. ప్రభుని యేసు, దీనత్వంతో మా తప్పిదాలు ఒప్పుకుంటూ మేము వచ్చుచున్నాము. మేము వ్యాధికి మరణానికి దుఃఖమునకు మేము తగిన వారమేనని ఒప్పుకుంటూ వచ్చుచున్నాము. అయితే మా వ్యాధుల కొరకు పాపము కొరకై నీవు ప్రాయశ్చిత్తమును, నీవు చేసిన ప్రాయశ్చిత్తమును మేము అంగీకరించుచున్నాము. మరియు ఈ రాత్రి దేవుని యొక్క ఈ కుమారులు కుమార్తెలు ఇక్కడ కూర్చుని వాక్య దిద్దుబాటును వినుచున్నారు. వారి చేతులు పైకెత్తియున్నారు, సమీపంగా బొచ్చుడుకు ఆశించుచున్నారు. ఒకరిపైన ఒకరు ఇప్పుడు వారు చేతులు పెట్టియున్నారు, ఎందుకనగా నీ యొక్క వాక్యము సత్యమని వారు నమ్మియున్నారు కాబట్టి. ఇప్పుడు మేము క్రీస్తుతో కూడా తిరిగి లేచి ఉన్నామని వారు నమ్మారు. పరలోక స్థలంలో ఆయనతో కూర్చున్న పెట్టబడితే అని వారు నమ్మియున్నారు. ఒకరికై ఒకరు ప్రార్థిస్తూ ఒకరి మీద ఒకరు చేతులు పెట్టియున్నారు. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని రక్షించును, దేవుడు అతని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును అని నీవు చెప్పింటివి. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకరు ప్రార్థన చేయుడి, నీతి మందిన ప్రార్థన బహు బలంగలదై ఉండును అని నీవు చెప్పింటివి. ఓహో నిచ్చుడకు దేవా, నీ సేవకుల ప్రార్థన ఆలకించుము. మరలా అది ఇలాగూ వ్రాయబడి ఉండెను, నా పేరు పెట్టబడి నా ప్రజలు కొడుకునే ప్రార్థించేలా ఆకాశం నుండి నేను ఆలకించదని నీవు పలికితివి. ఓ దేవా, ఈ రాత్రి ఆకాశం నుండి నీ బిడ్డల ప్రార్థన ఆలకించుము. ఈ సభికులపైన బలమైన గాలి వంటి నీ పరిశుద్ధాత్మను కృపరించుము. ఈ జనులను దేవుని ఎదుటకు మేము తీసుకుని వచ్చుచున్నాము. సతనా, నీవు ఓడిపోయావు, నీవు ఓడిపోయిన వాడవు. కల్వరిలో యేసుక్రీస్తు నిన్ను జయించాడు, నీకు బలము లేదు, నీవు మోసగాడవు. ఈ రాత్రి మేము నీ హస్తాన్ని పిలుచుచున్నాము. యేసుక్రీస్తు నామములో ఈ ప్రజల్లో నుండి బయటికి రా, వ్యాధి రోగములు నీవు బయటికి రా. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామములో విడుదల పొంది వారు వెలుదురుగాక. హల్లెలూయా, దేవునికి మహిమను భావించుడి. మీ యొక్క ప్రార్థన అంగీకరించబడిందని భావించండి. నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తి దేవుడు జవాబు దయచేయనని మీరు నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? మీ చేతులు పైకెత్తండి. అక్కడే మీరున్నారు, హోహో ఎంతటి ఆశ్చర్యం కాదా! నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీ చేతులు పైకెత్తి మీ నిన్నుతో ఆయనకది పాడండి. ఆయన నన్ను మొదట ప్రేమించుని కనుక. మీ హృదయపూర్వకంగా అని అది మీ భావం కదా? మీ యొక్క అతిక్రమాలను మీరు చేసిన వాటిని దేవుడు క్షమించాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రాత్రి మొదలుకొని, ఓ దేవుని గొర్రెపిల్ల, నేను యథార్థంగా నడుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఒక క్రైస్తవునిగా నేను పిలువబడుచున్న నామం యొక్క గౌరవం కొరకు నేను నడుస్తాను, క్రీస్తు వంటి జీవితం నడుస్తాను. దేవా, నేను నా చేతులెత్తుతున్నాను. ఈ రాత్రి నూతనముగా నాకు నేను సమర్పణ చేసుకుంటున్నాను. నేను వెలుగులో నడుస్తాను. ఆమేన్. వెలుగులో మనము నడిచెదము, అందమైన వెలుగులో నడిచెదము. కనికరము గల మంచు బిందువులు ఎచ్చర ఉండెను వచ్చెను, అవి ప్రకాశవంతముగా ఉన్నవి. రాత్రి పగలు మన చుట్టూ ప్రకాశిస్తున్నవి. యేసు లోకానికి వెలుగయ్యున్నాడు. వెలుగులో మనం నడిచెదము, అదెంతో అందమైన వెలుగు. మంచు బిందువులు ఎక్కడి వచ్చెనో, మనకై స్థలం సిద్ధపరచుకు అక్కడికే ఆయన వెళ్ళెను. రాత్రి మగళ్ళు మన చుట్టూ ప్రకాశిస్తున్నవి. యేసు లోకానికి వెలుగయ్యున్నాడు. రండి, వెలుగు సంబంధులైన పరిశుద్ధులారా, ప్రకటించుడి, యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. ఆయన నామములో సత్యము కనికరములున్నవి. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. అలాగైతే మనం ఏమి చేద్దాము? Such a beautiful light comes where the dew drop of mercy falls. వెలుగులో మనము నడిచెదము, అదెంతో అందమైన వెలుగు. కనికరము గల మంచు బిందువులు ఎక్కడి నుండి వచ్చెను, అవి ప్రకాశవంతముగా ఉన్నవి. రాత్రి మగలు మన చుట్టూ ప్రకాశించుచున్నవి. యేసు లోకమునకు వెలుగయ్యున్నాడు. ఓ, అంతా తొమ్ముతున్నట్లుగా మీరు భావించట్లేదా? మంచిగా భావించట్లేదా? మనం కరస్పర్శ చేద్దాము తిరిగి పాడుకుంటూ. వెలుగులో మనం నడిచేదము. అదెంతో అందమైన వెలుగు. కనిక్రమ గల మంచు బిందువుల నుండి అవి వచ్చినవి. సహోదరుడా, దేవుని దీవించును. రాత్రి మగలు మన చుట్టూ ప్రకాశిస్తున్నవి. యేసు లోకమునకు వెలుగైనాడు. మనం కళ్ళు మూసుకుని అది ఆలాపన చేద్దాము. మనం చిన్నబిడ్డల వల్లే ప్రవర్తిద్దాం. మనం చిన్నబిడ్డలం.
And it comes where the dewdrop of mercy are bright. Oh, shine.
Oh, adento andamaina velugu. Kanikarmagala manchu bindhulu echadundi vachanu. Avi prakashavantamaga unnavi. Oh, ratri magalu manachuttu prakashisuchunnavi. Yesu lokamunaku velugai unnadu. Meer ayanni premistunnara?
My faith looks up to thee.
కల్వరి గొర్రెపిల్ల, నా విశ్వాసము నిన్ను చుచుచున్నది. మీరు కళ్ళు మూసుకుని అది పాడండి. ఆత్మలో ఆరాధన చేయండి. రక్షకుడైన దైవమా, నేను ప్రార్థిస్తుండగా నా మనవి ఆలకించుము. నా పాపములు తీసివేయము. ఈ దినము నుండి నన్ను నీ వాణిగా చేయము. జీవితంలోని చిడుచిక్కులను నేను త్రుక్కుతున్నప్పుడు, చుట్టూరా విచారములు చుట్టినప్పుడు నా మార్గదర్శివై ఉండుము. అంధకారము పగటిపూటగా ఆజ్ఞాపించుము. దుఃఖభయములు తుడిచివేయము. నీ ప్రక్క నుండి తప్పిపోకుండా నన్ను ఉంచుము. ఓహో, నేను ఒక పాతకాలపువాడినని నాకు తెలుసు. అదంతా కూడా క్రొత్తదిగాను, తెగనరికిన దానిగాను, నాట్య విశేషము కానుగాను, రాకెన్రోలు పోలిన దెబ్బలు, లక్ష లక్షల మైళ్ల దూరము అలాంటి ఉన్నవని నేననుకుంటున్నాను. ఆ పాటలు రాసిన పురాతన గాయకులు పరిశుద్ధాత్మ వారి కళాన్ని తగ్గగా వారు రాశారు. ఓ ఎడీ ప్రూట్, మరి వారిని గురించి ఆలోచించుడి. ఫ్యానీ క్రాస్బై, ఓ ఆదనగల రక్షక, నన్ను దాటిపోవద్దు. నా యొక్క ఈ దీన మొరను ఆలకించుము. ఒకసారి వారు ఆమెను వారి వైపు తీసుకోవాలని ప్రయత్నం చేశారు. కాడిలాక్స్ కార్ల కుప్ప కోసము ఆమె తన జన్మ హక్కును అమ్మివేసుకున్న పెంతికోస్ట్ ఎల్విస్ ప్రిస్లే మాదిరిగా ఆమె చేయలేదు. ఆమె ఎదుకు వారు వచ్చి లోక సంబంధమైన పాటలు వ్రాయమని కోరారు. ఆమె చెప్పినది, దేని కొరకు నేనది వ్రాయను అని అన్నది. వారన్నారు, ఎందుకు రాయవు? నీవు గుడిదానవు. నువ్వు పరలోకానికి వెళ్లిన తర్వాత నీకు ఎలా తెలుసును అని అడిగారు. ఆమె తిరస్కరించినది, ప్రేరేపించబడినది. ఆమె అన్నది,
I shall know him and redeemed by his side I shall stand.
నేను ఆయన తెలుసుకుంటాను. ఆయన ప్రక్కలో నుండి విమోచించబడినదానై నేను నిలబడతాను. నేను ఆయన తెలుసుకుంటాను. ఎలాగూ ఆయనలోని చిల్లల గుర్తుల వలన. లేకుంటే నేను ఆయన చూడకపోతే నేను ఆయన చేయి తాకుతాను. నేను ఆయన తెలుసుకుంటాను. ఆయన ప్రక్కలో నుండి విమోచించబడిన దానిగా నేను ఆయన ప్రక్క నిలబడతాను. నేను ఆయన తెలుసుకుంటాను. ఆయన చేతిలోని చిల్లల గుర్తుల ద్వారా తెలుసుకుంటాను. నీవు ఆయన ప్రేమించినట్లుగా అది చేయట్లేదా? మన కొరకు స్థలం సిద్ధపరచ వెళ్లేను. నేను వెళ్లి స్థలం సిద్ధపరచినలా నేను మరలా వచ్చి నా ఎద్దుకు మిమ్మల్ని తీసుకుని వెళ్లేదను. ఇప్పుడు ప్రసవంలో ఉన్న చిన్న బిడ్డలైన మీరు దేవుని యొక్క ఆజ్ఞలకు తిరిగి లోబడుడి. ఇక్కడ ఉన్న సంఘ కాపరి, మీలో ఎవరు బాప్తిసం పొందుకున్నట్లయితే నీళ్లు సంసిద్ధంగా ఉంటవి. మరియు సంఘం యొక్క సభ్యత్వము, లేక మీరేదైనా చేయకునేట్లయితే, లేక ఏదైనాను మీరు చేయుడి. పరిశుద్ధాత్మ బాప్తిస్మ మీరు పొందకపోతే అది పొందుకుంటానికి ఇదే ఈ రాత్రి. మీరేదన్నా ముట్లేదా? ఓ అని మీరు అంటారు. సోదరు బ్రహాం, అది ఆలస్యమైపోయినది. నీవు చాలాసేపు మాట్లాడావు. పావులు రాత్రంతా బోధ చేశాడు. ఒక్క రాత్రి ఇటువంటి వర్తమానమే అది. ఒక యవనస్తుడు గోడపై నుండి పడి చనిపోయాడు. ఇలాంటి విధమైన వర్తమానముతో పావులు ఎంతగానో ప్రేరేపించబడి అతని శరీరాన్ని అతనిపై పెట్టాడు. అతని ప్రాణం అతనిలోనికి తిరిగి వచ్చినది. ఆయన ఇంకా యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. మీరు ఆయన ప్రేమించరా? మరొకసారి మనమందరం మన చేతులు పైకెత్తి నేనాయన ప్రేమిస్తాను, నేనాయన ప్రేమిస్తాను పడుదాం. సంగీతం పెట్టే నుండి ఆమె ఎక్కడ? అక్కడ. సహోదరి, మీరెవరైనప్పటికీ మీరు ఇష్టపడితే చిన్న పల్లవి మాకై ఇవ్వండి. మీరు ఇష్టపడితే ఎంతమంది ఆయన ప్రేమిస్తారు? మీ చేతులెత్తండి. నేనాయన నిజంగా ప్రేమిస్తాను. ఆయన ఇప్పుడే ప్రేమిస్తాను. నా నిండు హృదయంతో నేనాయన ప్రేమిస్తాను. దేవుని మహిమ కొరకై అది ఇప్పుడు మనం పాడుదాం. ఇప్పుడు మన కళ్ళు మూసుకుని పరలోక వైపు మన చేతులెత్తి నేనాయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను మనం ఆయన్ను ఆరాధిద్దాము. నీవు బోధించినప్పుడు తెగ్గొట్టు, చించివేయి. అలాగ లాగు. దేవుడు పోయినటువంటి తైలం ఇది. అలాగ స్వస్థతనిస్తుంది. ఆత్మ కొరకై గిలాదులో గొగ్గిలమున్నది. ఇప్పుడు అది పాడుదాము. పల్లవి ఇవ్వు. నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయనే మొదట నన్ను ప్రేమించను. కల్వరి చెట్టుపైన నా రక్షణను కొనెను. ఇందుమూలముగా సమస్త జనులు మీరు నా శిష్యులని తెలుసుకుందరు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించినప్పుడు. అవునా? మీరు చూచుచున్న మిమ్ములను ఒకరిని ఒకరు ప్రేమించలేరా? మనము చూడని ఒకరు దేవుని మనము ఎలాగూ ప్రేమించగలుగుతాము? నేనాయన్ని ప్రేమిస్తాను. దేవుని నిన్ను దీవించును. సహోదరా, ధన్యవాదాలు మీకు. సంఘము ప్రతి ఒక్కరూ బలపరచబడ్డారని నేను అనుకుంటున్నాను. అవునా? సహోదరుడు బోన్, దేవుని నిన్ను దీవించును. సమాజమును మీ వైపు తిప్పుతాను. దేవుని నిన్ను దీవించును. కల్వర్ చెట్టుపైన నా రక్షణ కొనెను.